அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யந்த்வைபாயனோ விரககாதராதுகாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்கலிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுருகோ ரசிகாஹ புவி பாவுகாஹ. சத்குருவுல யொக்க கடாக்ஷந்தோ மனம் பிராரம்பிச்சுக்கொன்ன ஸ்ரீமத் பாகவத மண்டல தீட்சா பிரவச்சன காரியக்ரமலோ மூடோ ரோஜு காரியக்ரமலோக்கு முందుగా మనం అడుగు పెట్టేసి జగద్గురుని ప్రార్థన చేసుకుందాం. వసుదేవ సుతం దేవం கம்சானூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசீ புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்புல்ல பத்மபத்ராட்சம் நீலஜீமூத சந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளி சம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசி கந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகாநாங்குச்சத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்க சக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும்.
பலிச்சக்கரவர்த்தி பரம ஜானம் பொந்தினவாடு கனக, நேன் அசத்தியமாடனும் நீ மூடவாடுகு நா சிரஸ்சு மீத பெட்டு, எந்துகண்டே இவாழ காகபோத்தே ரேப்பைனா ஈ சரீரான்னி விடிச்சிபெட்டடம் தப்பது. அது ஒக ரோஜு முந்தவச்சு வெனக்கவச்சு, அப்படு மன சத்தியம் மன தர்மமே மனல்னி ரட்சிஸ்தாய். மாட வரச கூட அசத்தியம் அதர்மம் பிரளயகாலம்லோ அண்டே போயே காலம் வச்சினப்படு மிருத்யுகாலம்லோ மனல்னி ரட்சிச்சோ சரிகதா நரகானிக்கு தோஸ்தாய். భార్య భర్త చుట్టం బంధువు హితుడు స్నేహితుడు అనే పేర్లతో మన చుట్టుపక్కల వాళ్ళని మనం పిలుచుకుంటున్నాం. ఇందులో ఒక్కడు కూడా నిజానికి మనకి బంధువు కాదు. అసలు బంధువు యమధర్మరాజు గారే. ఆ యమధర్మరాజు గారు అనేటటువంటి బంధం నుంచి బయటపడాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి. చెలియే మృత్యువు చుట్టమే యముడు சம்சேவார்த்துலே கிங்கருள் சிலலன் ஜேசன் பிரம்ம தன்னு திருடமே ஜீவம்புனோ சல்லரே செல்லிதம் பௌட எருங்கரீ கபட்ட சம்சாரம் புனிக்கம்புகா தலச்சுல் மூடுடு சத்ய தான கருணா தர்மாதி நிர்முக்துடை. మృత్యుదేవత మనకేమీ స్నేహితుడు కాదు. మృత్యు స్నేహితుడైనా కూడా ఉపయోగం లేదనుకోండి, అసలు స్నేహితుడు ఎలాగో కాదు. స్నేహితుడైతే ఏం చేస్తారు, పోన్లే మన మిత్రుడు ఇవాళ మనతో రానంటున్నాడు రేపు తీసుకువెడదాం అనుకుంటారట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మిత్రులందరూ కలిసి ఏ పిక్నిక్కో వెళ్ళాలనుకున్నప్పుడు మిత్రులారా ఈ పూట నేను రాలేను ఓపిక్గా లేదంటే ఇవాళ కాకపోతే రేపు పెడదాంలే ఇంట్లో పడుకో విశ్రాంతి తీసుకో అంటారట స్నేహితులు. కానీ మృత్యుదేవతలా అనడు. సరిగ్గా పోయే కాలం రాగానే నాయనా నువ్వు రేపొస్తాను మాపొస్తానంటే కుదరదు, నీ ఆయువు తీరింది ఈ క్షణం నిన్ను వెంటబెట్టి పట్టుకుపోతున్నాను అంటట. ఇంకక్కడ మాట వరుస కూడా అడగడం ఉండదు. మృత్యుదేవత మనల్ని అడుగుతాడా, వచ్చి నాయనా పద్మాకర గారు మీరు మాతో వస్తారా అని అడిగి తీసుకెడితే వాడిని మృత్యు అనరు, అడగకుండానే పట్టుకుపోతాడు. ఎందుకంటే అది ఆయనకు ఒక కఠోర నియమం. మృత్యుదేవత మాట వరసకి కూడా శకను కాలాన్ని కూడా వృధా చేయకుండా ప్రాణం పట్టుకుపోతాడు. అందువల్ల ఆయన మనకి స్నేహితుడు కాదు. ఇంకా యముడు ఆయన ఇంకా అసలు చుట్టమే కాదు, కొడుకైనా లెక్కలేదుటండి ఆయనకి. యమధర్మరాజు గారి లక్షణం ఏంటంటే కొడుకు కూతురు బంధువు అనే ప్రసక్తి లేకుండా ఆయువు తీరగానే పట్టుకుపోయి వారి పాపములకు అనుగుణమైన కఠోర శిక్షలు విధిస్తాడు. అందుకే యముడికి సమవర్తి అని పేరు. అటువంటి వాడు మనకు చుట్టమా. ఇంకా యమకింకరులు మనకి సేవకులు కాదు, మన మాట వినరు వాళ్ళు. శిలలం చేసేనే బ్రహ్మ. బ్రహ్మగారు మనల్ని రాళ్లతో తయారు చేయలేదు. రాతి వస్తువు అనుకోండి ఎక్కువ కాలం ఉంటుంది. దేవాలయాలలో విగ్రహములు శిలలతో చేస్తారు కనుక ఆ శిలలు ఎక్కువ యుగాల పాటు ఉంటాయి. మన శరీరం అలా శిల కాదు, ఇది పాంచభౌతికం. గట్టిగా మాట్లాడితే ఇక్కడి నుంచి కింద పడితే పుట్టుకుని విరిగిపోతుంది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అస్తిత్వము ఎక్కువ కాలం ఉండని దానికి శరీరం అని పేరు. శీర్యతే ఇది శరీరము, శిథిలమైపోవున్నది జీర్ణమైపోవున్నది అని శరీరానికి పేరు. కాబట్టి ఇది బండరాళ్లతో తయారు చేయలేదు ఆ పరమాత్మ. పోని తానేమైనా శాశ్వతమా, అది కాదు. ప్రాణం ఉంటుందా, అది ఉండదు. ఈ ఆయువు అనుక్షణం చెలించి వెళ్ళిపోయేది. అందుకే ఏమన్నాడంటే ఏనుగు యొక్క చెవి చివర భాగంతో పోల్చే రాయు అని. అంటే ఏమిటి? కరికర్ణాంత విలోలం అని. ఏనుగు చివర ఎప్పుడన్నా చూడండి, సరే చెవి దగ్గర అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఏమిటో ఒక క్షణం రవ్వంత కూడా నిలకడగా ఉండదు. ఆ ఏనుగు యొక్క చివరి భాగం ఎలా అయితే చంచలముగా కదులుతూ ఉంటుందో మన ఆయువు కూడా నిరంతరం కదిలిపోతూ ఉంటుంది. కన్ను మూసి తెరిచేలోపు మన ఆయువు తగ్గిపోతుందని అర్థం. తెలియక మనం ఆనందంతో పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు కాదు, గిట్టే రోజుకి ఒక ఏడాది దగ్గరయ్యాం. అందువల్ల ఆయువు ఎప్పుడూ కూడా కరికర్ణాంత విలోలం, చపలం, అది చలించిపోతూ ఉంటుంది. ఇది తెలియక అజ్ఞాని సత్యం, కరుణ, ధర్మం, దానం విడిచిపెట్టి భ్రష్టుడైపోతున్నాడు. ఈ చుట్టాలు మన దగ్గర సంపదలున్నప్పుడు మన వెంట పడతారు. ఒక్కసారి దారిద్ర్యం వస్తే ఏ చుట్టం మనకేసి తలెత్తి చూడడం. ఎప్పుడన్నా మీరు చూడండి, డబ్బు ఉన్నప్పుడు అందరూ చుట్టాలి, ఆయనకు బాగా తెలుసండి అంటాడు. అదే వీడు దరిద్రంతో ఉన్నప్పుడు ఫోన్ చేశాడా, నువ్వెవరో నాకు తెలియదు అని టక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే వీడు వచ్చి ఏదైనా అడుగుతాడేమోనని. అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువులే, ఏమీ లేనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే బంధువు అంటే. అందువల్ల సహజంగా లోకంలో ఈ చుట్టరికం అనేది, బంధుత్వం అనేది ఎలా వస్తుంది అంటే ప్రయోజనమును దృష్టిలో పెట్టుకుని సంపదలు ఉన్నప్పుడే వస్తుంది. తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకి సాయం చేయరు గనక చుట్టాలు దొంగలు. సుతులు రుణస్థులు, పిల్లలంటే రుణస్థులు. ఈ సంసార బంధంలో పడి మనిషి అజ్ఞానుడి అయిపోతూ ఉంటాడు. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? మనం అసత్యమాడి మన సంపదని నిలబెట్టుకుందాం, మన బతుకును నిలబెట్టుకుందాం అనుకుంటాడు. నాకు వీటి మీద నమ్మకం లేదు, ఈ సంపదల మీద నమ్మకం లేదు, ఉన్నదల్లా సత్యం మీద, ఆ సత్యాన్ని నిలబెట్టే పరమాత్మ మీద అంటే నీ మీద నమ్మకం ఉన్నది. అందువల్ల నిర్మలాత్మ నా శిరస్సు మీద నీ తలపెట్టు అన్నాడో లేదో. అప్పటికే గరుడ పుత్రుడు ఆయన్ని కట్టేశాడు తార్క్షనందనుడు వరుణపాశాలతో, అది మనం నిన్నే చెప్పుకున్నాం. దాంతో ఈయన కదలలేకుండా ఉన్నాడు. ఈశ్వరుడు ఆయన నెత్తి మీద పాదం పెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి స్వామిని చూడగానే పులకించిపోయి పాదాల మీద పడిపోయి, ప్రభు ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈ నా మనవడు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగేశ్వరేశ్వరులు నిరంతరం నీ పక్కనే ఉండే లక్ష్మీదేవి కూడా నీ పాదస్పర్శకు నోచుకోదట, అటువంటిది పవిత్రమైన నీ పాదం ఇతని శిరస్సు మీద పెట్టావు, ఈ నెత్తి మీద ఈ పాదం పెట్టావంటే అబ్బో వాడు ఏం పుణ్యం చేసుకున్నాడో, బ్రహ్మ గడిగిన పాదం, గంగానది పుట్టిన పాపం, ఆ గంగానదిలో ఒక్కమారు గ్రుంకులిడినంత మాత్రం చేత సకల పాపాలు పటాపంచలైపోతాయి. నీ పాదాల నుండి పుట్టిన గంగలో ఒక్కసారి స్నానం చేస్తేనే వాడు పవిత్రుడవుతాడట. గంగలో స్నానమే చేయక్కర్లా, నీ పాదధూళి నుంచి పుట్టిన గంగని దూరం నుంచి చూసి లేక దూరం నుంచే మనస్సులో తలుచుకున్నా వాడికి వైకుంఠం వస్తుందని శాస్త్రం చెబుతున్నది. అందుకే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. ఎక్కడో దూరంలో ఉన్నవాడు కూడా, కొన్ని వేల యోజనముల దూరంలో ఉండి గంగలో స్నానం చేయలేనివాడు కూడా ఇంట్లో కూర్చుని, ఇప్పుడు కాశీ మనకి ఏకంగా దాదాపు 1729 కిలోమీటర్ల దూరంలో ఉంది, అయినా సరే మనం ఇంట్లో కూర్చుని గంగా 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 అనండి, కాశీ గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుందిట. వెంటనే వీడికి పాపాలన్నీ పటాపంచలైపోతాయి, వాడు బ్రహ్మలోకానికి అంటే శాశ్వత కైవల్యానికి వెడతాడు. అలా గంగని తలుచుకుంటేనే కైవల్యం వస్తున్నది. అటువంటి గంగ పుట్టిన నీ పాదం ఈయన నెత్తి మీద పెడితే ఇంకా ఇతడికి ఎటువంటి స్థానం వస్తుందో. ఈ పాదం నా నెత్తి మీద పెట్టని అడిగాను నిన్ను, నువ్వు పాదం పెట్టకుండా చెయ్యే పెట్టావు, ఇతన్ని అదృష్టవంతుడిని చేశావు. నాకంటే ఇతడి భాగ్యమే గొప్పది. నా శిరస్సున నా మస్తకం మీద నీ హస్తం పెడితే ఈతని శిరస్సున నీ పాదాన్ని ఉంచావు. ఈతనికి పూర్వం సంపదలు ఇచ్చింది నువ్వే, ఆ సంపదల వల్ల అహంకారం వస్తుందేమోనని ఆ సంపదల్ని తిరిగి తీసుకున్నది నువ్వే, ఇచ్చేవాడివి పుచ్చుకునేవాడివి అన్నీ నువ్వే, మేమంతా నిమిత్త మాత్రులం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఇంతలో పరుగు పరుగున ఇతని భార్య వచ్చేసింది, బలిచక్రవర్తి భార్య. పక్కనే పాపం కాళ్ళు కడిగి ఆ తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని కాస్త పసుపు కుంకుమ పెట్టుకుని మళ్ళీ ఈ విప్రుడికి ఆ దానం ఇచ్చిన స్థలం ఎక్కడో కొలిచి వద్దామని వెళ్ళింది ఆవిడ. ఈలోపు స్వామివారు విజృంభించారు కదా, భర్తను కూడా కట్టారని తెలియగానే ఆవిడ వచ్చి దగ్గరికి కన్నీళ్లు పెట్టుకుంది, స్వామివారికి రెండు చేతులు జోడించి నమస్కరించింది. తతమత్తద్విపయానయై ధృతనాళీకయుగానయై కరయుగాధీనాలికస్థానయై
పతిభిక్షాం మమ దేహి, పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతేయను తత్సతి వింధ్యావళి చేరవచ్చి త్రిజగద్రక్షామను వామను.
మదగజం వంటి నడకతో మహాసౌందర్యవతి, జ్ఞానం కలిగినది, భర్తనెప్పుడు అనుకరించేది, సంపూర్ణంగా భగవంతుడైన వాసుదేవుని మీద భక్తి కలిగిన పుణ్యాత్మురాలు. భర్త దానం చేస్తానంటే నిరోధించని పుణ్యాత్మురాలు. అటువంటి ఆవిడ ఈ జుట్టంతా కిందకి ఇలా జారిపోతూ ఉండగా కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉండగా ధృత బాష్పాంబు వితానయ్యాయి, కన్నీరు ధారగా కారుతూ ఉండగా రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి, ప్రభు పద్మాపతి ఓ లక్ష్మీ వల్లభ నాకు పతిభిక్షని ప్రసాదించు. ఈ పద్మాపతి అండంలో ఉంది అక్కడ రహస్యం. పద్మ అంటే లక్ష్మి అని అర్థం. ఓ లక్ష్మీ వల్లభ అని ఎందుకన్నది? ఏ మీ ఆవిడైతే నేను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదా? ఎప్పుడు నువ్వు శ్రీనివాసుడనే పేరు పొందుతావా, లక్ష్మీ వల్లభుడు అని పేరు పొందుతావా, నేను మాత్రం మా ఆయన్ని విడిచిపెట్టి దూరంగా ఉండనా అని ఒక వ్యంగ్యం కూడా ఉంది. ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు, మీ దాంపత్యం వేరు మా దాంపత్యం వేరా, నువ్వు పద్మాపతివి నేను కూడా అలాగే ఈ బలి చక్రవర్తిని వింధ్యావళి వల్లభుడు అని పిలుచుకోవడానికి ఇష్టపడతాను, ఆయన నాకు భర్త, నువ్వు లక్ష్మీ వల్లభుడివి, ఆవిడ నిన్నొక్క క్షణం విడవదట, నేను ఈయన్ని విడవను, అటువంటిది నాకు నా భర్తను దూరం చేసి బంధిస్తావా, కాబట్టి నా భర్తను నాకు ప్రసాదించు. నువ్వు కోమలమతి, మళ్ళీ వ్యంగ్యంలో కూడా పరమ భక్తి భక్తే కదా, అందుకని నీ మతి కోమలం అనగా నీవెప్పుడూ పరమ కరుణాస్వరూపుడివే, బుద్ధెప్పుడూ కోమలముగా ఉండాలి, కరుణతో కూడి ఉండాలి, ఎట్టి పరిస్థితులు ద్వేషం రాకూడదండి. ఒక్కోసారి మనకి ద్వేషం వచ్చే పరిస్థితి వస్తుందండి, తెలియకుండానే మన మనసులో పూర్వజన్మ పాపం వల్ల ఇతరుల మీద క్రోధం వస్తుందిట. ఏ పరిస్థితులలో అయినా క్రోధము రాకుండా ఉండేవాడు, ఒక్క పాపాత్ములు అధర్మపరుల దగ్గర తప్ప ధర్మపరుల మీద కోపం తెచ్చుకునేవాడు కోమలమతి. మళ్ళీ కోపం రాకూడదు అంటే అవతలవాడు నీచాతి నీచుడై లోకద్రోహం చేస్తూ ఉంటే అప్పుడు కోపం తెచ్చుకోవాలి. రాముడు పరమ కరుణాస్వరూపుడే, కానీ అధర్మాన్ని అణచడం కోసం కోదండం పుచ్చుకోకపోతే ఎలా? మరి పరశురాముడు పరమ పూజ్యుడు, కానీ లోకాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులు కనబడగానే 3 ఏళ్ళు 21 పర్యాయాలు గంటరగొడలతో నరికి పారేశారు. అలాగే మనం కూడా సాధువులమే, అలాగని మన పుష్కరాలు పనికిరావు, అసలు మన స్నానాలొద్దు, గోవుల్ని పూజించొద్దు అని ఏ కంచిగాడో నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు గంటరగొడలు పుచ్చుకుని ఒకటి వేయటం అనేది తప్పదు. మరి అప్పుడు యుద్ధం చెయ్యాలి, చెయ్యకపోతే ఎలాగా? అత్యావశ్యక స్థితిలో అధర్మాన్ని నడచడం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎవరైనా సరే వాళ్ళు తమ ధర్మం రక్షణ కోసం కోపం తెచ్చుకుంటే అది కోపము కాదు, అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. కానీ నిన్ను చంపేస్తుంటే, నీ భార్యను చంపుతామంటే, అసలు నీ మతాన్ని నాశనం చేస్తామంటే, ఈ గుళ్ళు పడగొడతామంటే అప్పుడు మనం విజృంభించకపోతే అది ఉట్టి పిరికితనం. అందుకే సుస్పష్టంగా మహాభారతంలో కృష్ణుడు ఏం చెప్పాడు? సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే భారము బొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. నాయనా, సత్యం అసత్యం వల్ల, ధర్మం అధర్మం వల్ల పాడైపోతున్నప్పుడు నీ దగ్గర సామర్థ్యం ఉండి కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు ధర్మమును నిలబెట్టకపోవడం వల్ల, సత్యాన్ని నిలబెట్టకపోవడం వల్ల ఈ ధర్మము సత్యము నాశనమేం కావు, వాటిని ఎలాగో దేవుడు కాపాడతాడు, కానీ నువ్వు నీ బాధ్యతను విస్మరించావు గనక నీవు నశించిపోతావు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన ధర్మాన్ని, మన సత్యాన్ని మన పరాక్రమంతో, మన శక్తితో కాపాడుకోవాలి. మన ఇంటికి వస్తూ ఉంటే మన ఇంట్లో ఎవడన్నా చొరబడితే ఊరుకుంటున్నామా? అలాగే ఈ దేవాలయం మంది, ఇది కేవలం ఒక వ్యక్తితో అనుకోకండి, మనందరి కోసం. దీన్ని వ్యవస్థ నడవడం కోసం ఓ పుణ్యాత్ముడు దీని అధ్యక్షుడిగానో లేక ఓ సంచాలకుడిగానో నిర్వహిస్తున్నాడు. కానీ దేవాలయం అంటే ఆయన ఒక్కడిదే, మనకే సంబంధం లేదు అనుకుంటే ఎలాగా? ఇక్కడ అందరం బాధ్యత వహించాలి. అందుకే వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపారా లేదా చూడాలి, నీళ్లు వ్యర్థం అవుతున్నాయో లేదో చూడాలి, ఎక్కడన్నా ఒక ఆకు కనబడితే అది హరిగారు ఒక్కరే తొడవక్కర్లా, మనందరం తొడవాలి. ఇక్కడున్న గోవులకి మనందరం సేవ చెయ్యాలి. ఈ విధముగా ఈ ధర్మమును మనందరం కలిపి నిలబెట్టాలి. అలా నిలబెడితే వాడు నిజమైనటువంటి హరిస్వరూపుడు అవుతాడు. అందువల్ల ప్రతి వ్యక్తి ముందు కోమలమతి, ధర్మస్వరూపుడు. ఆ కోమలమతిలో ఎంత ప్రేమ ఉంటుందో అధర్మం వచ్చినప్పుడు అంత ఆగ్రహం కూడా ఉండాలి. అలాంటి వాడివి నువ్వు అనగా ఇప్పుడు నా భర్తను ఏదో కారణంతో బంధించావు, కానీ బంధించాలనే కోరిక నీకేం లేదు, నువ్వు మళ్ళీ ఆయన అనుగ్రహిస్తావు, ఎందుకంటే నువ్వు కరుణాస్వరూపుడివి, నిన్ను నేను భక్తితో ప్రార్థిస్తున్నాను, నాకు ప్రతిభిక్ష ప్రసాదించు అని ఆ బలిచక్రవర్తి భార్య వింధ్యావళి రెండు చేతులు జోడించి ప్రార్థించింది. అక్కడితో ప్రార్థించిందే ప్రార్థనతో ఆగకుండా నిలదీసింది కూడానండోయ్, ఏ నా భర్తను ఎందుకు కట్టావో అయి అంది. లేదన్నాడు, ఇమ్ము పో ఈరాదన్నాడు నా భర్త. నువ్వు రాగానే లేదు లేదు అన్నాడా? నువ్వు మూడు అడుగులు అడిగావు, లేదన్నాడా, ఇవ్వడానికి కుదరదన్నాడా, పోని మాటిచ్చిన తర్వాత గురువుగారు వద్దన్నా తప్పాడా? తప్పలేదు. అలాంటి పుణ్యాత్ముణ్ణి నువ్వెవరవో తెలిసినప్పటికీ, సర్వనాశనం అయిపోతుందని తెలిసినప్పటికీ సంపూర్ణ దానం చెయ్యడానికి సిద్ధపడిన పరమ త్యాగమూర్తి నా భర్త అంటే, నా భర్త ఎంత గొప్పవాడో నాకు తెలుసు. అటువంటి నా భర్తని నా దయ్యతు కట్ట నేటికి శ్రీ దయిత చిత్త చోర శ్రిత మందారా. నా భర్తను ఎందుకు కట్టావు? శ్రీ దయిత చిత్త చోర అంది. మళ్ళీ లక్ష్మీదేవి యొక్క హృదయాన్ని అపహరించిన వాడివి. లక్ష్మీదేవి మనస్సు నీ దగ్గర ఉంటుంది, నీ మనస్సు లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది. ఆవిడ మనస్సును నువ్వు ఆకట్టుకున్నావు, నీ మనస్సును ఆవిడ ఆకట్టుకుంది. అంత గొప్పవాడివి. అలాగే మేము కూడా అంతే. నా భర్త మనస్సు నా దగ్గర, నా మనస్సు ఆవిడ దగ్గర, ఆయన దగ్గర ఉంటుంది. మమ్మల్ని వేరు చేస్తావా స్వామి? శ్రతమందార, ఆశ్రయించుకున్న వారి కోరికలు తీర్చే కల్పవృక్షం నువ్వు. భగవంతుడు ఎటువంటి వాడు? కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి ఎవరు వెడితే వారి కోరికలు తీరుస్తుంది, అలాగే మేము నీ దగ్గరకు వస్తే నువ్వు మా కోరికలు తీరుస్తావు. అటువంటి నిన్ను కోరుకుంటున్నాను, నా భర్తను నాకు ప్రసాదించు తండ్రి అనగానే ఆ క్షణంలో ప్రహ్లాదుణ్ణి వింధ్యావళిని చూచి ఆయన అన్నాడు, నాయన బలిచక్రవర్తి, ఇదిగో మీ తాత, నీ భార్య, ఆఖరికి బ్రహ్మదేవుడంతటి వాడు కూడా నేను నిన్ను బంధించడం కుదరదు, విడిచిపెట్టమని అధర్మమని అంటున్నారు. బాధపడకు నాయన, వారికి సమాధానం చెప్పకుండా నీకే సమాధానం చెబుతాను. ఇప్పుడు నీ భార్య నన్ను నిలదీసింది, ఆవిడతో మాట్లాడను. బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు, ఇతడు చాలా పుణ్యాత్ముడు అండి, విడిచిపెట్టేయండి అంటున్నాడు. అందుకని బ్రహ్మకి సమాధానం చెప్పను, మీ తాత ప్రహ్లాదుడు నాకు ఏకాంత భక్తుడు, ఆయనకి సమాధానం చెప్పను, నీకు చెబుతున్నాను. నిన్ను బంధించిన పాశం పేరు వారుణపాశం. వారుణపాశము అనగా మనిషి యొక్క మనస్సులో ఇంద్రియముల యొక్క ఉద్ధృతి పడకుండా కాపాడునది. వారుణపాశం అంటే అది కాని తాడు కాదు, పైకి తాడులా కనపడుతున్నది. ఇది ఒక ధర్మపాశం, ఇది పరమ పవిత్ర పాశం. నువ్వు మానసికంగా కొంత ఎదగాలి. పరమధర్మాత్ముడివైనా కొన్ని విషయాలలో నీలో ఇంకా అహంకారం ఉన్నది, ఇంద్రియాలని పూర్తిగా అదుపులో పెట్టలేదు. ఇంద్రియముల యొక్క ఉద్ధృతికి లోనై మనస్సు చెప్పిన మాట విని ఇంద్ర పదవిని స్వీకరించావు. అందుకే నేను వామనుడనై నీకు మనస్సుని బుద్ధిని అహంకారాన్ని దూరం చేయడానికి ఈ వరుణపాశములు విసిరాను. దీనివల్ల ఈరోజు నుంచి ఇంద్రియ నిగ్రహం కలిగి విమనస్కుడివై అంటే మనస్సు చెప్పిన పిచ్చి మాటలు వినకుండా మనస్సును అదుపులో పెట్టుకుని నీవు చెప్పినట్టుగా మనస్సును నడుచుకునేలా చేయగలుగుతావు. అందుకోసం ఇలా కట్టాను. ఈ పాశం కూడా ఇంకెక్కువసేపు ఉండదు, అది తెగిపోతుంది. నువ్వు హాయిగా పాతాళానికి పో. ప్రస్తుతం ఉన్న పురంధరుడి యొక్క పరిపాలనా కాలం పూర్తయ్యేదాకా అతన్ని పదపురుషుడిని చేయకూడదు. అతనికి యుగాంతం వరకు, కలియుగాంతం వరకు ఇంద్ర పదవిని ఇచ్చాను. ఇంద్ర పదవిని మధ్యలో ఎవరైనా సరే అసమ్మతి పెట్టి, అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టకూడదు. ఎందుకంటే ఫుల్ మెజారిటీతో ఉన్నాడు ఆయన, మధ్యలో పడగొట్టడం అధర్మం. అందుకే నేను నిన్ను తాత్కాలికంగా బంధించాను. అలాగని అసలు బాధపడక్కర్లేకుండా నీకు మరో వరం ఇస్తున్నాను. ప్రస్తుతం నువ్వు రసాతలానికి వెళ్ళిపో. నీ రాక్షసులతో ప్రహ్లాదుడితో కలిసి పాతాళానికి వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక అందమైన నగర నిర్మాణం చేస్తాను. ఆ నగరంలో నీ భార్యతో పిల్లలతో సుఖంగా ఉండు. నేను నీ గుమ్మం దగ్గర నాలుగు చేతులు ధరించి, శంఖచక్ర గదా పద్మములు ధరించి, ముఖ్యంగా గదాధారిణై కాపలా కాస్తాను. ఎవడైనా నీ జోలికొస్తే వాడు అంతం చూస్తాను. నీ దగ్గర మూడు అడుగులు పుచ్చుకున్నందుకు నీకు శాశ్వతంగా యుగాంతం వరకు సేవకుడినై కెంకరుడినై ఉంటానన్నాడు ఆయన. ఏమంటే ఇప్పుడు ఇది ఎవరు నెగ్గారు? ఇప్పుడు భక్తుడే నెగ్గాడు. భక్తుడు ఎప్పుడు భగవంతుడి కంటే చాలా గొప్పవాడు. స్వామివారు పుచ్చుకున్నది మూడు అడుగులు, పోనీ అది తన కోసం కాదు, అన్నగారి కోసం పుచ్చుకున్నాడు, ఇంద్రుడి కోసం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మూడు అడుగులు పుచ్చుకుని అంత ఆక్రమించినందుకు నేను ఆ రుణం అట్టే పెట్టుకోను. నాకు నిజానికి రుణం లేదు, ఇంకోటి లేదు. అయినా నీకు సేవకుడనై నువ్వు చెప్పిన పనులు చేస్తాను. నీ గుమ్మం దగ్గర కాపలావాడుగా ఉంటాను. ఎంత కరుణాస్వరూపుడండి ఆయన. అసలు అలాంటివి చూసినప్పుడే పరమాత్ముడి యొక్క అవ్యాజ కరుణ మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడి రాక్షస వంశంలో పుట్టిన బలి చక్రవర్తి ఎంత దానం చేసినా ఇంటి గుమ్మం దగ్గర కాపలా కాసేవాడు ఎవడుంటాడు? గేట్ కీపర్ పోస్ట్ పుచ్చుకుంటానన్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఆలయాలకి కాపలా కాయటం అనేది ఒక మహాపుణ్యం తెలుసా? గుమ్మం దగ్గర కాపలా కాసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే గుమ్మానికి కాపలా కాస్తున్నారో తెలుసిన? ఒక ఆలయమునకు కాపలా కాసేవాడు వచ్చే జన్మలో చక్రవర్తి అవుతాడు. ఆలయ ప్రాంగణంలో తుడుస్తూ ఉంటారు చూసారా యాదిలక్ష్మి లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చే జన్మలో చక్రవర్తులకు భార్యలు అవుతారు. అంటే ఇంద్రుడి లాంటి స్థాయి కలిగినటువంటి గొప్పవాళ్ళకి భార్యలు అవుతారు. పూరీ జగన్నాథస్వామి ఆలయం దగ్గర ఇప్పటికి కూడా మహారాజ వంశస్థులు తుడుస్తారు. ఎందుకు తుడుస్తున్నారంటే పూర్వజన్మలో వాళ్ళ పెద్దలు తుడవబట్టి వాళ్ళకి ఆ చక్రవర్తి యోగాలు పట్టాయి గనక. దేవుడి ఆలయం తుడిచేవాడికి అపూర్వమైన పదవి వస్తుంది, మహాయోగి అవుతాడు. అటువంటిది భగవంతుడి ఆలయం మనం తొడవాలి, ఆయనకి మనం సేవకులం అవ్వాలి, ఆయన వెళ్ళి భక్తుడి గుమ్మం దగ్గర నేను తుడుస్తాను కాపలా ఉంటానంటున్నాడు ఆయన. ఆ భక్తుడు ఏం అదృష్టం చేసుకున్నాడో చూడండి. పోని అక్కడ తాగాడా? సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగు నితడు. భవిష్యత్ కాలంలో సూర్య సావర్ణి అని ఒక మనువు వస్తున్నాడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టిన ఆయన. ఆ సావర్ణి మనువు కాలంలో ఇప్పుడున్న ఇంద్రుడు బ్రహ్మలోకానికి పోతాడు. ఇంద్రుడికే నాశనం ఉండదు, ఈ ఇంద్రుడిని బ్రహ్మలోకానికి పంపుతాను, ఆయనకి ప్రమోషనే. ఈ బలిచక్రవర్తిని రాబోయే కాలంలో ఇంద్ర పదవిలో పెడతాను. ఇంద్ర పదవి అనేది పదవి, గుర్తుపెట్టుకోండి, అది ఇంద్రుడు అనేది పేరు కాదు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు, రాబోయే కాలంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రసేనుడని పేరు కలిగిన ఈ మహారాజు గారు ఆనాడు ఇంద్రుడు అవుతాడు. అప్పుడు ఆయన్ని నేను రక్షిస్తాను, ఆ కాలంలో అతని పదవి గండం లేకుండా కాపాడతాను. ఇప్పుడున్న ఇంద్రుడి కంటే ఈ భవిష్యత్ ఇంద్రుడు ఇంకా గొప్పవాడు. ఎందుకో తెలిసిన, ఇతనికి నేను ఈ కలియుగ అంత వరకు కాపలావాడిగాను ఉంటాను. రాబోయే కాలంలో ఇంద్ర పదం అనుభవిస్తాడు. ఇంద్ర సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానో తెలుసా? ఇవాళ ఈ మూడడుగులు దానమిచ్చినందుకు, సత్యం మీద నిలబడినందుకు, ఈ సత్యమునకు మెచ్చుకుని ఇతనిని ఇంద్ర పదవి పూర్తయ్యాక శాశ్వతంగా వైకుంఠంలో అట్టే పెట్టుకుంటాను. అబ్బా ఎన్ని వరాలు ఇచ్చాడండి. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని వరాలు ఇచ్చాడు? మూడు. ఒకటి నీకు గుమ్మం దగ్గర కాపల, రెండవది రెండో జన్మలో నీకు ఇంద్ర పదవి, మూడవది శాశ్వత వైకుంఠం. నీ దగ్గర పుచ్చుకున్నది ఎన్ని? మూడు అడుగులు. మూడడుగుల్లో ఒక్కొక్కడుక్కి ఒక్కొక్క వరం. మొదటి అడుగు యొక్క వరం నీ గుమ్మం కాపల, రెండో అడుగు పుచ్చుకున్నందుకు ఆకాశాన్ని ఆక్రమించినందుకు వరం ఆకాశంలో ఉన్న స్వర్గానికి ఆధిపత్యం. ఇది కూడా ఎంత గొప్ప అత్యద్భుతమైన ధర్మం ఒకసారి ఆలోచించండి. మొదటి పాదం ఏం చేశాడు ఆయన? భూమిని ఆక్రమించి కిందకి పెట్టాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అధోలోకాలకి పో, నా పాదం కింద ఉంది కనుక కింద లోకాలకు వెళ్ళు, అక్కడ కాపలాగా ఉంటా. రెండో కాలు ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళింది. కాబట్టి పై లోకాల్లో, స్వర్గలోకంలో ఇంద్రుడిగా ఉంటావు. మూడో కాలు ఎక్కడికి వెళ్ళింది? ఇవేం లేవు, నెత్తి మీద. నీ నెత్తి మీద కాలు పెట్టాక ఇక నీకు మిత్తి ఎక్కడిది, మృత్యు ఎక్కడిది? అందుకని ఇంద్ర పదవి అయ్యాక దానికి ప్రతిఫలంగా ఈ మూడో కాలు ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండు. అంటే నా పాదం ఉన్న చోటు వైకుంఠం, వైకుంఠంలో ఉండిపో అన్నాడు. అంతే అంటే మూడు అడుగులకి మూడు వరములు ఇచ్చాడు. ఆ బలిచక్రవర్తి అయినా బాగుండు అనిపిస్తుంది కదా మీ అందరికీ. అంత యోగం పట్టింది ఆయనకి. ఆ యోగం అంటే అదనమాట, అంత సత్యం మీద నిలబడినందుకు. ఈ మూడు ఇచ్చానగానే అసలు ప్రహ్లాదుడికి మతిపోయింది. నిజం చెప్పాలంటే ప్రహ్లాదుడికి కూడా భాగ్యం దక్కిందా? ప్రహ్లాదుడు పరమభక్తుడు అయినా నాకంటే కూడా నా మనవండి ఎక్కువ అనుగ్రహించావా తండ్రి అంటే, నీ వంశం వాళ్ళని చంపను అని నేను నీకు వరం ఇచ్చాను. కాబట్టి నీ వంశంలో ఎవడు పుట్టినా దుర్మార్గుడైనా చంపను, వాడి బుద్ధి మారుస్తాను అని వరమిచ్చి ఆ తర్వాత ఏం చేశాడు? శుక్రుణ్ణి పిలిచాడు. శుక్రాచార్య, ఈ ప్రహ్లాదుడు తన మనవణ్ణి తీసుకుని పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వేరే రూపంతో అక్కడికి వెళ్ళి ఈ రూపం కిందే ఉండగా నేను నాలుగు భుజాలు ధరించి ఆయన కాపలాగా ఉంటాను. ప్రస్తుతం ఈ మహాత్ముడు బలిచక్రవర్తి ప్రారంభించిన యజ్ఞం ఆగిపోయింది, యజ్ఞం ఆగకూడదండో ఈ మధ్యలో. మధ్యలో యజ్ఞం ఆగిపోతే లోకానికి వినాశనం వస్తుంది. యజ్ఞం అంటే ఏమిటంటే యోగ సాధన అని అర్థం, కర్మ సాధన. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం అంటే మనం అనుకున్నట్టు ఈ కొండ ఒకటే కాదు. అక్కడ యజ్ఞం అంటే సత్కర్మాచరణ. సత్కర్మాచరణ మధ్యలో ఆగితే లోకమునకు నష్టం. ఓ పని మొదలుపెట్టాక అది ఆగకూడదు. ఓ దేవాలయం మొదలుపెట్టాం, అది మధ్యలో ఆపేయకూడదు. అలాగే ఓ పురాణం మొదలుపెట్టాం, అది మధ్యలో ఆపకూడదు. ఇలాంటివి మధ్యలో ఆపడం కూడా పరమ దోషం కింద శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ పవిత్రమైన యజ్ఞం, అందులో విశ్వజిద్ యాగం, ఇది లోకమంతటిని జయించేటటువంటి యాగం. లోకమును దేనితో జయించాలి? పాడితో, పంటతో జయించాలి. అంటే అందరూ సస్యశ్యామలమైన వాతావరణంలో సుఖంగా వేళకింత భోజనం చేస్తూ భగవద్ధ్యానం చేస్తూ బ్రతకాలి. అలా బ్రతికేందుకు కావలసిన పవిత్రతనిచ్చే యజ్ఞం. ఈ యజ్ఞం నువ్వే కొనసాగించు. నీలాంటి జ్ఞాని మరెక్కడా ఉండడు. నువ్వు సామాన్యుడివా? ఒకనొకప్పుడు నా వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమత్త నుంచి మీ నాన్న భృగు మహర్షి పుట్టాడు. ఆ భృగు మహర్షి తర్వాత బ్రహ్మమానస పుత్రుడై పుట్టాడు. బ్రహ్మమానస పుత్రుడైన ఆ భృగువు మొదట్లో నా కొడుకు. అందుకే అతనికి శ్రీవత్స అనే గోత్రం ఉన్నది. ఆ గోత్రంలో భృగువు యొక్క కొడుకువి నువ్వు, పరమజ్ఞానివి. అందుకే నువ్వు ఒకవేళ రాక్షసుల పక్షాన ఉన్నా చిన్న దోషమునకు నీ కన్ను పోగొట్టాను తప్ప ఇంకేం పోగొట్టలేదు. గ్రహాలలో నీకున్న శక్తి మరెవరికీ లేదు. నీ దృష్టి సరిగ్గా పడిందా అవతల వాడికి ఉచ్చస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా శుక్ర మహాదశ అంటారు. శుక్ర మహాదశలో ఉన్న నీ భోగాలు ఇంకెక్కడ ఉండవండోయి. శుక్రుడు వక్ర దృష్టితో చూస్తే వాడు ఎగిరిపోతాడు కూడా. నిజానికి బలమైన గ్రహం శని అంటాం కానీ అంతకంటే శుభాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఇన్ని లక్షణములున్న నువ్వు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయమనగానే ఆయన పాదాల మీద పడి, తండ్రి అసలు యజ్ఞం ఎప్పుడో అయిపోయింది అన్నట్ట శుక్రాచార్యుడు. యజ్ఞం అయిపోయింది, ఎలా అయ్యిందన్నాడు విష్ణువు ఏమెరగనట్టుగా. అసలు యజ్ఞం అంటే ఎవరు? విష్ణువు. యజ్ఞోవై విష్ణువు. నువ్వు ఇక్కడున్నావు, నువ్వు ఉండగా ఇంక యజ్ఞం పూర్తి చెయ్యాలా? శ్రీ మహావిష్ణువు అంతటి వాడు మెచ్చుకుని దానం పొందాక ఇంకా పూర్ణాహుతి ఏమిటంటే, ఆయన నవ్వి, నీ చమత్కారానికి మెచ్చాను, నిజంగా ఇది యజ్ఞం పూర్తయినట్టే. అయినా లోకానికి ఒక ధర్మం ఉన్నది, ఆ ధర్మాన్ని మనం రక్షించాలి. ధర్మం ఏమిటి? భగవంతుడు వచ్చాడు కదానని పూర్ణాహుతి మానకూడదు. రేపు పొద్దున అందరూ నన్ను ఆదర్శంగా తీసుకుని వాళ్ళ సొంత పెత్తనంతో వాళ్ళ బుద్ధికి పదును పెట్టి పూర్ణాహుతి చేయక్కర్లేదులే, ఓ విగ్రహాన్ని ఇక్కడ పెడదాం అని విగ్రహాన్ని పక్కన పెడతారు. అది ధర్మం అవ్వదు. కాబట్టి సంపూర్ణాహుతి చేసి నువ్వు లోకానికి శ్రేయస్సుని ప్రసాదించమంటే అలాగే నమస్కరించి విష్ణువుని ఎదురుగుండా పెట్టుకుని యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి చేసి ఆయనకి యజ్ఞం యొక్క ఫలితమును ధారపోశాడు. యజ్ఞ ఫలితం ఆఖరణ శ్రీకృష్ణార్పణ వస్తు అనాలి. అప్పుడు అది విష్ణువుకి చెందుతుంది. విష్ణువుకి యజ్ఞం చెందితే ఆ యజ్ఞం సంపూర్ణమైనట్టు, యజ్ఞ ఫలితం మానవులకి వచ్చినట్టు అవుతుంది. అందువల్ల శుక్రుడు ఆ యజ్ఞం పూర్తి చేశాడు. యజ్ఞం మొత్తం మీద పూర్తి అయ్యింది. అప్పుడు ఇంద్రుని పిలిచి వామనుడు, అన్నయ్య ఇదిగో నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేశాను, యుగాంతం వరకు ఇక నీకేం ఢోకా లేదు, హాయిగా నీ రాజ్యాన్ని పరిపాలించుకో. మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా నేను రక్షిస్తాను. మొత్తం మీద నీ పదవి మాత్రం కలియుగాంతం వరకు ఉంటుంది. ఇక్కడితో నీకేం గండం పూర్తిగా గడవల. మధ్యలో రావణాసురుడు లాంటి వాళ్ళు వస్తారు, వచ్చినా నీ పదవి మాత్రం నీకే ఉంటుంది సుమా అని హెచ్చరించాట.
పాలడుగడు మేలడుగండు ఏలడు భిక్షించి అన్నకిచ్చె త్రిజగముల్ వేలుపుల తల్లి కడపటి చూలు పోలంగగలరే సొలయని తమ్ముల్.
అదితి దేవతల తల్లి. ఆవిడ చిన్న కొడుకు, ఆఖరి కొడుకు వామనుడు, పదమూడవ పుత్రుడు. ఈ ఆఖరి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు. ఇంద్రుడు పెద్దవాడు, ఈయన ఆఖరి వాడు. కాబట్టి ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్ర అన్నారు. అందుకే ఇంద్రస్య సోదరః కనిష్ఠః ఉపేంద్రః. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు. ఉపేంద్రుడు అనే పేరుతో తమ్ముడిగా పుట్టి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగులు అడిగాడు. అడిగి మొత్తం సామ్రాజ్యం అంతా లాక్కున్నాడు. లాక్కున్నాక ఈ సామ్రాజ్యంలో మాట వరుసకైన పాలడుగడు భాగం అడిగాడా? ఇంత సామ్రాజ్యం సంపాదించాను కదా, ఇందులో సగం నాకు ఇవ్వకూడదా అని వాటా అడగలేదట. అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు కదా సహజంగా, అలా ఆస్తి ఈయన పంచుకోలేదు, వాటా అడగలేదు. పోనీ మేలడగడు. మేలడుగుట అంటే ఏమిటనమాట, గుడ్ విల్ అంటామే మనం. ఒక కంపెనీకి గుడ్ విల్ అని ఉంటుంది, అదేనా అడగలేదట. నా కీర్తితో నీకు రాజ్యం ఇచ్చాను కనుక కనీసం నా కీర్తి కోసమైనా ఏదన్నా ప్రసాదం ఇయ్యి అని అడగలేదు, వాటా అడగలేదు. అందులో ఏ కోరిక కోరలేదు, ఒక్క వస్తువు ముట్టుకోలేదు, పూచిక పుల్ల కూడా ముట్టుకోలేదు. మొత్తం రాజ్యమంతా తాను సంపాదించి ఏలకుండా అన్నగారికి ముష్టెత్తి మరీ ఇచ్చాడు. ఇటువంటి తమ్ముళ్ళుంటే అన్నగారులు మహర్జాతకులు అయిపోతారు అన్నాడు ఆయన. తమ్ముడు అంటే ఇలా ఉండాలట, ఇటువంటి తమ్ముళ్ళు ఎక్కడన్నా దొరుకుతారా? దొరకరు. అన్నగారులు తమ్ముళ్ళు కొట్టుకుని కోర్టులకు వెళ్ళడం ఎరుగుదురు, కానీ ఇలాంటి తమ్ముళ్ళు పుట్టి అన్నయ్య నాకేం అక్కర్లేదు, రాజ్యమంతా నీదే ఏలుకో అని ఇచ్చే తమ్ముళ్ళుంటే అన్నగారికి యోగం రాకే ఏమవుతుంది అని ఓ చమత్కారం చేశారు ఇక్కడ పోతనగారు. ఇది పరమ పవిత్రమైన వామనావతార కథ. భాద్రపద మాసంలో అపూర్వ రీతిలో
సహజంగా ఈ వామన జయంతి జరుపుతాం. భాద్రపద మాసంలో ద్వాదశి నాడు స్వామివారు పుట్టారు కనుక ఆ రోజు తప్పక వామన జయంతి జరపాలి. ఆ రోజు ఈ కథను విన్నవాడు ఇంకా ధన్యాత్ముడు అవుతాడు. అసలు వామనావతార ఘట్టం సామాన్యమైనది కాదట. ఆయన సమస్త లోకాలని పరిపాలించే ఈశ్వరుడయ్యాడు, అయినా భిక్షుకుడయ్యాడు. పోని భిక్షుకుడు అంటే వెంటనే త్రివిక్రమయీ మూడు అడుగులు అడిగి దాంతో విజృంభించాడు. అటువంటి పరమేశ్వరుడు యొక్క చరిత్ర సకల శుభాలని ఇస్తుంది. మన ఆస్తులు మనకి దక్కాలంటే ఈ కథని తెల్లవారుజామున శ్రద్ధగా వింటే పోయిన ఆస్తి తిరిగి వస్తుందట. అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం లేకుండా కోర్టులకు వెళ్ళేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఈ కథని తెల్లవారుజామున లేచి పారాయణ చేయించుకుంటే, లేక వాళ్ళు పారాయణ చేస్తే, లేదా వింటే, అటువంటి వాళ్ళ మధ్యలో తగాదాలు పోయి హాయిగా ఆస్తిని ఎవరెంత అనుభవించాలో అంత అనుభవిస్తారు, ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు అని దీనికి ఓ ఫలశ్రుతి కూడా చెప్పారు. పరమ పవిత్ర కథ వామనావతార చరిత్ర. ఓ పరీక్షిణరేంద్ర, ఆ తర్వాత కథ చెబుతున్నాను విను. అవతారాలన్నింటిలోకి చాలా గొప్పది మత్స్యావతారం. ఇప్పుడు ప్రస్తుతం వైవస్వతమను అని పిలువబడుతున్నాడే, ఆయన కాలంలో శ్రీ మహావిష్ణువు అత్యద్భుతమైన మత్స్యావతారము అనేటటువంటి ఒక రూపాన్ని ధరించాడు, చేప రూపాన్ని ధరించాడు. అనగానే పరీక్షిత్తు, ఇది వరకు ఎప్పుడో క్లుప్తంగా విన్నాను, సంపూర్ణంగా వినలేదు, నాకు ఈ మత్స్యావతార కథ చెప్పు అన్నట్ట. అయితే చెబుతున్నా విను, బ్రహ్మగారు 1000 యుగముల పాటు ఈ లోకాన్ని సృష్టి చేస్తాడు. 1000 యుగములంటే 1,000×23,20,000 సంవత్సరాలు. బ్రహ్మగారికి ఇది ఒక పగలు. బ్రహ్మ పగలంటే మన కాలమానం ప్రకారంగా 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000. ఇంతే మళ్ళీ రాత్రి కూడా, 1,000×43,20,000 సంవత్సరాలు. ఈ పగలంతా తెగపని చేసిన బ్రహ్మగారు అలిసిపోయి ఇంకా ఆవులించడం మొదలు పెడతాట. ఈ పగలు పూర్తయి, చీకటి పడి రాత్రి అయ్యేముంది, ఆయనకి ఆవులింతలు వస్తాయి అంటాడు. అనగా 7 రోజులలో ఈ మొత్తం లోకాలన్నీ నాశనమైపోతాయి. ఈ భూలోక కాలమానం ప్రకారం ఇంకా సప్తాహం మిగులుతుంది. 7 రోజులలో భూమి మొత్తం నాశనమైపోతుందనగా బ్రహ్మగారికి ఆవులింతలు. ఆవులింత వచ్చిందంటే ఇంకా భూలోకంలో మానవ కాలమానం ప్రకారం 7 రోజులే, ఆ తర్వాత ఏం లేదు. సప్తాహం తర్వాత అందరికీ ప్రాప్తాహమే, ఏమీ లేకుండా అయిపోతుంది. ఆయనకి ఆవులింతలు వచ్చాయట. ఆవులింతలు వచ్చాక ఇక ఆయన ఉండలేడు. కొంతమంది చూశారు కుర్చీలో కూర్చుని కూడా అలా నిద్రపోగలుగుతారు. అలాగే బ్రహ్మగారు కూడా తామర పూలు కూర్చుని నిద్రపోతాట. ఆయన కూర్చుని నిద్రపోయే అదృష్టం భగవంతుడు కొందరికి ప్రసాదించాడు, అది బ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది అన్నారు. బ్రహ్మగారు కూడా కూర్చుని నిద్రపోతాట. నాకేమిటో చేత కాదు, అది ఎన్ని గింజుకోనివ్వండి, కూర్చుంటే నిద్ర రాదు నాకు. నానాయాత్రాబడి పడుకుంటే గానీ అర్ధరాత్రి 12 పడుకుంటే 3 మెలకు వస్తుంది. పాపం ఈ కాపల వాళ్ళు చాలా మంచివాళ్ళు గనక, అసలు ఈ పీఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు గనక, గురువుగారు తెల్లవారుజామున 4 ప్రదక్షిణకు వస్తారని తలుపు తీసి నా కోసం అట్టే పెడుతున్నారు. కానీ లేకపోతే నాలాంటి వాడిని భరించడం కొంచెం కష్టం. తెల్లవారుజామున ప్రదక్షిణలు ఏమిటి అనుకోకుండా, నిజంగా ఈ వ్యవస్థలో చాలా గొప్ప సువ్యవస్థ అండి. అర్చకులు ప్రశాంత వదనం అనమాట, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. అలా రాగానే ఎంత ప్రేమగా చూస్తారో, హారతి ఇస్తారు, వీలున్నంత వరకు ఇంత కుంకం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. లేదా తెల్లవారుజామున ప్రదక్షిణ అంటే ఆ తలుపులు తీసి పెడతారు. ఇది నాకే కాకుండా చాలామందికి ఆ యోగం పడుతుంది. తెల్లవారుజామున భజన చేస్తున్నారండి, ఇక్కడ నగర సంకీర్తనం చేసుకుంటూ పాడుకుంటూ వస్తారు. ఒక్కోసారి నేను ఆలస్యంగా వస్తే వాళ్ళు నాకు కనబడతారు, లేదనే ముందుంటే నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కనబడతారు. ఇంత వ్యవస్థ ఎలా సాగుతుంది అని నన్ను అడిగారు. ఇంత భయంకరమైన కాలంలో, కలియుగంలో ఇంత సువ్యవస్థ ఎలా వస్తుంది? సందేహం లేకుండా ఇది హరిప్రసాద్. అధ్యక్షుడు గట్టివాడైతే ఆ వ్యవస్థ అంత బాగా సాగుతుంది. ఇంతకీ బ్రహ్మగారి గురించి చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన తామరపూలో కూర్చుని నిద్రపోతుండగా పడిపోతాట. టక్కన కూర్చున్నప్పుడు శరీరం నిలబడదు కదా, అలా పడిపోగానే ఆయన ఉన్న తామర పువ్వు మూసుకుపోతుంది. ఆ తామర పువ్వు అలా ముడుచుకుపోగానే ఇంకా లోపల ఉన్న బ్రహ్మ కనబడ్డు. ఆయన పూర్తిగా చంటి పిల్లాడైపోయి నిద్రపోతాడు. ఆ చంటి పిల్లాడి నిద్రపోగానే ఈ తామర పువ్వు విష్ణువు యొక్క బొడ్డులోకి వెళ్ళిపోతుంది, అంటే తామర పువ్వు కూడా మాయమైపోతుంది. అప్పుడు విష్ణువుకి మాత్రం నిద్ర ఉండదు, ఎందుకంటే విష్ణువుకి మహాప్రళయం అని ఉంటుంది. ఇది నైమిత్తిక ప్రళయం. మహాప్రళయంలో తప్ప విష్ణువు ఎలవేళలా నిద్రవడు. ఊరికే చాతుర్మాసంలో యోగ నిద్ర, అదో సామాన్యమైన నిద్ర, అదో తమాషా నిద్ర. అది నిద్ర అంటే నిద్ర కూడా కాదు. కాబట్టి విష్ణువు యొక్క నాభిలోకి అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్లే ముందు బ్రహ్మగారికి ఆవులింతలు రాగానే ఆయన నోట్లోంచి వేదాలు కిందకి జారిపోతాయి. అలా వేదములు జారిపడ్డాయిట. ఈ నైమిత్తిక ప్రళయంలో కూడా చావులేని వరం ఒక రాక్షసుడికి ఉన్నది. వాడి పేరు హయగ్రీవుడు, అసలు పేరు హయగ్రీవుడు. ఆ తర్వాత వాడికి సాముకుడు అని కూడా పేరు వచ్చింది, కానీ భాగవతంలో కానీ దేవీ భాగవతంలోని కానీ వాడిని హయగ్రీవుడనే అన్నారు. ఎక్కువ పురాణాలు హయగ్రీవుడనే అంటున్నాయి. ఈ హయగ్రీవుడు అనేవాడు విష్ణు భక్తుడు, అమ్మవారి భక్తుడు. తర్వాత విష్ణుద్వేషం వాడికి మొదలయ్యింది. అందువల్ల అమ్మవారు వాడికి మెచ్చుకుని ప్రళయకాలంలో బ్రహ్మ నిద్రపోతున్నప్పుడు కూడా అందరూ చచ్చిపోయినా నువ్వు చావువు అంది. వాడెప్పుడు బ్రహ్మగారి యొక్క తామరపూ దగ్గరే కాసు కూర్చునేవాట. ఎందుకంటే బ్రహ్మగారు ఇంత పదవిని ఎలా నిర్వహిస్తున్నాడు అంటే వేద జ్ఞానం వల్ల. ఆ వేదములు గనక నేను ఆయన దగ్గర నుంచి ఎత్తుకుపోయానంటే నాకు కూడా బ్రహ్మకున్నన్ని తెలివితేటలు వస్తాయి, అప్పుడు నేను కూడా బ్రహ్మలా సృష్టికర్తని అవ్వచ్చు అనే ఉద్దేశంతో వేదముల కోసం కాసు కూర్చున్నాడు ఆయన. వేదములు అంటే ఎటువంటివో తెలుసా? ఇలా పుస్తకాలు కావవి, అదొక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విష్ణువు బుర్రలో పెట్టాడు బ్రహ్మకి. బ్రహ్మకి ఏమన్నాడు, నువ్వు నిద్రపోతే మాత్రం నీలో ఉన్న జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ కెమెరాల్లోని వాటిలో చిప్స్ అని ఉంటాయి, చిప్పు దారిపడినట్టు దారిపోతుందన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే కంప్యూటర్ భాషలో, కంప్యూటర్లోకి వైరస్ చేరి అందులో ఉన్నటువంటి డేటాని నాశనం చేస్తుంది. ఆ వైరస్సే ఈ హయగ్రీవుడు. అంటే బ్రహ్మ యొక్క జ్ఞానం అనేటటువంటి దానిని నాశనం చేస్తాడు వాడు. అటువంటి వాడు కాసు కూర్చుని బ్రహ్మ నిద్రపోగానే ఆయన ముఖంలోంచి జారిపడిన వేదములు లాగేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే శ్రాద్ధదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఈ భూమండలాన్ని కొంతకాలం పరిపాలన చేశాడు. ఆయనకే సత్యవ్రతుడు అని పేరు. సరిగ్గా ఆ రోజు దాటితే ఇంకా 7 రోజుల్లో ప్రళయం వస్తుందనగా, అంటే ఆ రోజుతో కలిపితే 8 రోజులు అన్నమాట. 8 రోజులు ముందు, ప్రళయానికి ముందు ఆయన ఎప్పుడో సన్యసించిన వాడు గనక కృతమాల అనే ఒక నదీ తీరానికి వెళ్ళి చిన్న గుడిసె వేసుకుని ఒక పర్ణశాల, ఆ పర్ణశాలలో మకాం పెట్టి ఎంతకాలం ఉంటామో మనం, ఈ డబ్బులు మనతో వస్తాయా, ఈ భార్యలు వస్తారా, ఈ సంపదలు వస్తాయా, హరిస్మరణ చేసి తరిద్దామని ఆశ్రమంలో చేరాడనమాట. ఎప్పుడు? చాలా కాలం క్రితం. కానీ ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఇక ప్రళయం దగ్గరకు వచ్చింది. ఆ 8 రోజుల ముందు, ప్రళయం ముందు ఆయన సూర్యోదయానికి ముందు లేచాడు. జ్ఞానులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేస్తారు. లేచి ఆయన ఆశ్రమానికి దగ్గరలో కృతమాల అని ఒక నది ఉన్నది, ఆ నది దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేశాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేసి సరిగ్గా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా 2 చేతుల్లోకి నీళ్లు తీసుకుని సంధ్యావందనం అనే పేరుతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వబోయాడు. గాయత్రీ మంత్రం చదివి ఈ నీళ్లు అర్ఘ్యమిద్దామని 2 చేతుల్లోకి కృతమాలా నది జలం తీసుకున్నాడు. తీరా చూస్తే ఆ జలంలో చిన్ని చేప పిల్ల కనపడింది. చేప పిల్లలో ఉన్న నీళ్లు అర్ఘ్యం ఇవ్వకూడదు, అందుకని టక్కు నీళ్లలోకి వదిలేశాడు. అప్పుడు ఆ చేప పిల్లంది, ఏమండో మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను ఇందులో వదిలేయకండి అందిట. చేపలు కూడా మాట్లాడతాయండో, వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కానీ ఆయనకు అర్థమైంది. ప్రతి పక్షికి పశువులకి భాష ఉంటుంది. ఆవులు కూడా అంబా అంటాయి పాపం. అంబా అంటే అమ్మవారు అని అర్థం అనమాట. అమ్మ, అంబ అనే శబ్దం తెలుగులో అమ్మ అయింది, వాటి భాష వాటికి ఉంది. మేకలు కూడా మే 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 అంటాయి. మే అంటే అమ్మే అని అర్థం అనమాట. అది ఆ పోయి మే మిగిలింది మనకి. అంటే కొంచెం పశువులు పక్షుల భాషలు మీకు ఒకసారి ఎప్పుడో నేర్పుతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఒక ఆయన అన్నాడు, అసలు మేమే పశువుల్లో ఉన్నామండి, మాకు వేరే భాషలు ఎందుకంటే అన్నాడు ఆయన. వాడు కూడా జ్ఞాని గనక. తస్యాంజలి యుధకే కాచిత్తు శఫర్యేకాభ్యపద్యత. శఫరి అంటే చిన్న చేప పిల్ల అనమాట, బుల్లి చేప పిల్ల. మన ఇళ్లలో గాజు పెట్టెల్లో పెట్టుకునే చిన్న చేప పిల్ల లాంటి ఒక నల్లని నీలపు రంగులో ఉన్న చేప పిల్ల ఆ చేతిలోకి వచ్చి ఈయన నీళ్లలో వదిలేయగానే, ఏమండి నేను చేప పిల్లనండి, నాకు భయం ఎక్కువ, రక్షించమని మీ చేతిలో చేరానండి అంది. చేప పిల్ల, నీళ్లలో పుట్టావు, నీళ్లే కదా నీకు జీవనాధారం, నా దగ్గరకు వస్తే నేనేం రక్షిస్తాను, బయట ఉంటే చేపలు బతకలేవు, నీళ్లలో ఉంటే నీకు రక్షణ అయితే రక్షణ అని నా చేతిలోకి వస్తావేమిటంటే, అప్పుడు అదంది నీకు తెలియదేమో, పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి, చిన్న చేపను పెద్ద చేప గుటుక్కుని మింగుతుంది, అది మా చేపల లక్షణం. పాములు కూడా అంతే, చిన్న పాములు పెద్ద పాము మింగుతుంది. మీరు కావాలంటే ఈ యానిమల్ ప్లానెట్లు వీటిల్లో చూడండి. కావాలంటే పాము అలా నోరు తెరిచి ఇంకో పామును గుడుక్కుని మింగేస్తుంది, చేప మరో చేపను మింగుతూ ఉంటుంది. సృష్టి రహస్యం అండి, బలవంతుడు బలహీనుడిని చంపుతాడు. ఇది అనాదిగా వస్తున్న ఒక విచిత్రమైన సృష్టి. అందువల్ల నేను భయపడి నీ దోసిట్లోకి వచ్చాను. ఈ కృతమాల నదిలో పెద్ద పెద్ద చేపలున్నాయి. ఇప్పుడే నేను మా అమ్మ కడుపులోంచి బయటకు వచ్చా. అంటే మీ అమ్మ ఎవరు అంటే, మా అమ్మ ఎవరు అంటే నేనే మా అమ్మని అందిటది. అంటే నాకు నేనే పుట్టానని చెప్పడం, నాకు నేనే ఈ చేపగా పుట్టాను, నన్ను ఈ చేప పిల్లలు పెద్ద చేపలు మింగుతాయని భయం. పోనీ నా సాటి చేపలు మింగపోయినా ఇందులో పావులున్నాయి, పాములు ఒకటే కాదు, ఇందులో మొసళ్ళున్నాయి, ఇంకా భయంకర జలజంతువులున్నాయి. ఇవన్నీ నన్ను మింగేస్తే నేను ఏమైపోతాను, ప్రాణం అంటే అందరికీ భయమే కదా, అందుకని నీ ఇంటికి తీసుకెళ్లి రక్షించవా అంది. రక్షించమంటే రక్షించడం మా క్షత్రియ ధర్మం అని వెంటనే ఆయన సంధ్యావందనం చేసే కమండలం ఒకటి పక్కన, ఆ కమండలంలో నీళ్లు పోసుకుని దాంతో అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. ఇప్పుడంటే నదిలో ఉన్నాడు కాబట్టి నదీ జలం ఇచ్చాడు, కానీ అదే ఇంట్లో అయితే ఈ కమండల జలం అర్ఘ్యంగా ఇస్తాడు. అందుకని ఈ పిల్లని కమండలంలో వేసుకుని అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. ఆ కమండలం పక్క పెట్టబోతూ ఉంటే ఇంత చేప పిల్ల కాస్త ఆ పెద్ద కమండలం నిండా నిండిపోయింది, ఇంత చేప అయిపోయింది. ఆ చేప అంది, మహారాజా, ఓ సత్యవ్రత శ్రద్ధదేవ, ఎంత సన్యాసం పుచ్చుకున్నా నీకు కరుణ మాత్రం పోదు కదా, నన్ను రక్షిస్తానని మాటిచ్చావు, ఇందాక నన్ను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ కమండలంలో వేశావు, ఇప్పుడు నేను ఇంత పెద్ద శరీరం ధరించాను, ఇంత శరీరానికి ఈ కమండలం సరిపోవడం లేదు, ఇంకొంచెం పెద్ద చోటు చూపించవా అంది. చిన్నపిల్లల కంటే చిన్న ఉయ్యాలు సరిపోతుంది, మరి పెద్ద పిల్లలు ఇప్పుడు నాలాంటి వాడు ఉయ్యాల తొట్లు వేస్తే అలా కుదురుతుంది, దానికి పెద్ద ఉయ్యాల వల్ల మీరు ఎవరన్నా బంగారం చేయిస్తే అప్పుడు కుదురుతుంది, కాబట్టి ఈ చిన్న కమండలం సరిపోవట్లేదు అనగానే ఆయన, అబ్బా సెకండ్లలో నిమిషాలలో ఇంత చేప అయిపోయావా, ఏం తింటున్నావు నువ్వు, ఈ విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళు తిని వాళ్ళు కూడా శరీరాన్ని పెంచుకుందిరే అని ఆశ్చర్యపోయి ఈ చేపని పక్కనున్న ఆయన మంచినీళ్లు పోసుకునే కుండలో వేశాడు. కుండలో వేసి పక్కకెళ్లేలోపు కుండ నిండిపోయింది, అది కొండంత శరీరం ధరించింది. కొండ కూడా సరిపోవటం లేదు స్వామి అంది. ఈయన ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆయన ఆశ్రమానికి ఎదురుగుండా చిన్న చెరువు ఉంది, అందుకని ఈ కొండలో ఉన్న చేపని పట్టుకొచ్చి అతి కష్టం మీద అందులో వేశాడు. అందులో వేసి లోపలికి వెళ్లేలోపు ఏముండో చెరువు సరిపోవట్లేదందిట, ఆ చెరువు నిండిపోయింది, ఇంకా చేప అంత పెద్ద చేప అయిపోయింది. ఇందులోంచి నేను ఉండలేకపోతున్నాను కనుక ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనగానే ఈయనకి మతిపోయి ఆ పొద్దున్న వచ్చిన నదిలో వేస్తాను అని నదిలోకి తీసుకెళ్లాడు. చూస్తూ ఉండగా నది మొత్తం నిండిపోయింది. అది ఈయనకి మళ్ళీ బుర్ర గిర్రం తిరిగింది. ఇంతలో చేప, ఏమండి ఈ నది సరిపోవట్లేదండి, ఇంకెక్కడన్నా పెద్ద చోట వేయిరా అంది. ఆయన అన్నాడైతే సముద్రంలో వేస్తానన్నాడు, సముద్రంలో వేస్తే సాటి చేపలు మింగేస్తాయండి అంది. ఈయన అన్నాడు, ఎందుకు స్వామి నన్ను ఇలా పరీక్షిస్తావు, నువ్వెవరో ఇప్పటికి అర్థమైంది, అజ్ఞానంతో నిన్ను రక్షిస్తున్నానని నేను అనుకున్నాను, నిమిషానికి ఎంతంత రూపాన్ని పెంచుకునేటటువంటి నీవు సముద్రంలో ఉంటే నిన్ను ఎవడన్నా మింగగలడా, ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నీలో జీర్ణం చేసుకునే పరమ రుద్రుడివి నీవే, బ్రహ్మవి సృష్టికర్తవి నీవే, లోకమంతా వ్యాపించే విష్ణువి నువ్వే, ఆది విష్ణువువి, సర్వాంతర్యామివి, పరమాత్మవి, వాసుదేవుడివి, పరంధాముడివి, నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను పరీక్షించుకు స్వామి, నువ్వెవరివి, ఏమిటి నీ రూపమేమిటి చూపించనగానే నీవు చెప్పిన శ్రీహరిని నేనే, లోకశ్రేయస్సు కోసం నేను ఒక మహాకార్యాన్ని చేపట్టాను, ఆ కార్యానికి నువ్వు కూడా భాగస్వామిగా ఉండాలి. నాయనా సత్యవ్రత, నువ్వింత పూర్వం సత్యమే వ్రతంగా పెట్టుకోవటం వల్ల నిన్నంతా సత్యవ్రతుడు అన్నారు. ఈ లోకంలో సత్యం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. సత్యం ఒక్కటి పలికిన వాడు సర్వకాల సర్వావస్థలలో సకల శుభాలు పొందుతాడు. అందుకే నిన్ను భవిష్యత్ కాలంలో మనువుని చేద్దామనుకుంటున్నాను. సప్తమేద్యతన దూర్ధ్వం అహన్యేతదరిందమ నిమంక్ష్య తృప్వ్యదాంబోధౌ త్రైలోక్యం భూర్భువాదికం. ఈరోజు గడిస్తే ఇంకా 7 రోజులలో ఈ భూమండలమంతా సర్వనాశనం అయిపోతుంది. ఒక్క భూమే కాదు సుమా, పైనున్న లోకాలు, కిందన్న లోకాలు, మొత్తం భువన బ్రహ్మాండాలు, భూర్భువాదికం అంటే భూమి మొదలుకుని ఉన్న లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది 14 లోకాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ఏకధాటిన రేపు మొదలుకుని 7 రోజుల పాటు వర్షం కురిసినది, వర్షం కురిసినట్టు కురుస్తుంది. ఆ వర్షంలో మొత్తం లోకాలన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు సముద్రం తప్ప ఏమీ ఉండదు. మహాప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో లోకాలన్నీ నీళ్లలో కొట్టుకుపోతాయి గనక మళ్లీ భవిష్యత్తులోకి విత్తనములు ఉండవు. ఇప్పుడు ఈ ప్రళయం అయిపోయాక మళ్లీ బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలంటే భూమి అంటే సముద్రంలో కొట్టుకుపోతుంది కనుక దాన్ని నేను పైకి తెస్తాను. ఆ భూమిలో మళ్లీ ప్రజలు తినడానికి పనికొచ్చే ధాన్యములు, విత్తనాలు ఇవన్నీ లేకపోతే ఎలాగా? అందుకని కొన్ని విత్తనాలు నీకు ఇస్తాను. ఈ మూటల కట్టు, వరి, గోధుమ వంటి ధాన్యాలు, బీజములు, తృణధన ధాన్యాలు ఇవన్నీ కూడా ఈ విత్తనములన్నీ మూటలు కట్టి బస్తాల్లో నీ ఆశ్రమంలో పెట్టు. 7 రోజుల తర్వాత మొత్తం లోకాలు నాశనం అయ్యాక నీ ఆశ్రమం కూడా కొద్ది క్షణంలో ములిగిపోతుంది. ఇక 7 రోజుల్లో అంతా నాశనం అయిపోతుందట. ఈయన ఆశ్రమం మాత్రం ఆఖరిని ములుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ములిగేది నీ ఆశ్రమం. నీ ఆశ్రమం దగ్గరికి మంచి పెద్ద ఒక నౌక వస్తుంది, చాలా పెద్ద నౌక, బంగారపు నావ వస్తుంది. ప్రళయంలో సముద్ర జలాలలో తేలి ఆడుతూ కొట్టుకుంటూ ఒక నావ నీ దగ్గరకు వస్తుంది. ఆ నావలో నీవు, నీతో పాటు నాకు చాలా ఇష్టులైన 7 ఋషులు ఉన్నారు, వాళ్ళు సప్త ఋషులు, వాళ్ళు కూడా నీ ఆశ్రమం దగ్గరకు వస్తారు. వారు నువ్వు కలిసి ఈ విత్తనముల మూటలు పుచ్చుకొని ఈ బస్తాలు పుచ్చుకొని ఆ పడవెక్కండి. కానీ ప్రళయం కదా అది, అందువల్ల సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో అల్లకల్లోలంగా ఉంటుంది. మామూలుగా బంగాళాఖాతంలో అల్లకల్లోలం రేగితేనే తుఫాను వచ్చేస్తోంది, హుద్దు హుద్దు గుద్దు గుద్దు తుఫాను. అటువంటిది ప్రళయకాలంలో ఎలా ఉంటుందో ఆలోచించండి సముద్రం. అందుకని ఆ ఓడ తిరగబడిపోకుండా నేను మళ్ళీ పెద్ద చేప రూపంలో వస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను నీకోసం ఒక పావును సృష్టించి ఇస్తాను. ఆ పాము ఆదిశేషుడు కాదు, వాసుకి కాదు. తెలియక తాత్పర్యంలో కొంతమంది వాసుకి అని రాశారు. నేను సృష్టించి ఇచ్చే ఒక గొప్ప సర్పం. ఆ సర్పంతో నువ్వేం చేస్తావంటే, ఓడకి ఒకవేపు తోకని కట్టు, పడగ వేపున్న దాన్ని నా కొమ్ముకు కట్టు. చేప రూపంలో ఉన్న నాకు నెత్తి మీద ఒక పెద్ద కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకు కట్టేయి. అప్పుడు ఆ తాడుతో కట్టబడినటువంటి ఓడని, తాడులా ఉండే పాముతో కట్టబడిన ఓడని అటూ ఇటూ పడిపోకుండా నేను రక్షిస్తాను. ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా అల్లకల్లోలమయ్యే ప్రళయం. ప్రళయము అంటే అంతరంగం, అంతరంగమేవచ ప్రళయం అని వ్యాఖ్యానం. అసలు నిజానికి ప్రళయం అంటే ఏమిటి? మన అంతరంగం, మన మనస్సులో ఎన్ని కల్లోలాలు ఉన్నాయో తెలుసా? ఇందులో రేగేటటువంటి ఊర్ములే కెరటాలు. ఈ మోహం, శోకం, క్షుత్తు, పిపాస, ఇవన్నీ ఇందులో రేగే ఊర్ములు, కెరటాలు అన్నమాట, లేచే అల్లకల్లోలాలు. వీటిల్లోంచి బయటపడడానికి ఓ పెద్ద నౌక కావాలి. ఆ నౌక భక్తి అనే నావ. ఆ నావని శ్రీ మహావిష్ణువు అనేవాడు రక్షిస్తాడు, సర్వవ్యాపకుడు. రక్షించాలంటే ఈ నావని దేనితో కట్టాలి అంటే, పాముతో కట్టమన్నాడే. పాము అంటే ఏమిటనుకుంటున్నారు? వెన్నుపూస అని అర్థం అన్నాడు. దీనికి ఏమని పేరు? పెద్ద సర్పము. ఇదొక మహాద్భుతమైన శక్తి. దానికి కుండలినీ శక్తి అని కూడా పేరు. కుండలినీ శక్తి మన నడుము వెనకాతల వెన్నుపూస దగ్గర చుట్టుకుని 7 చుట్టలు లేక 3 చుట్టలు చుట్టుకుని వెన్నుపూసని పడగలు కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాములా ఉంటుంది. మనందరికీ ఒక వెన్నుపూస ఉంది కదా, ఆ వెన్నులో ఉన్న ఒక దివ్యశక్తికి పేరు కుండలిని. దానికే నాడీ గ్రంథము అని కూడా పేరు. ఈ కుండలిని అనే శక్తి పాములా ఉంటుంది. అందుకే దీనికి వెన్నుపాము అన్నాం. మనం తెలియకుండానే వెన్నుపాము అంటున్నాం దాన్ని. ఈ పాము కూడా ఎలా ఉంటుంది? 7 చుట్టలు చుట్టుకున్నట్టు ఉంటుంది. అందుకే ఈ లోపల 7 ప్రత్యేకమైన పూసలు ఉంటాయి. ఆ పూసలు పాము చుట్టల్లో ఉంటాయి అన్నమాట. ఈసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, నేను ఒకసారి నా శిష్యుడి ద్వారా ఆశ్రమం అనే హాస్పిటల్కి వెళ్ళి నిజంగా చూస్తే లోపల అలాగే కనపడుతుంది, పాములాగే ఉంటుంది. పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టి ఇలా 7 చుట్టలు చుట్టుకుని ఉన్న పాములే ఉంటుంది ఈ కుండలిని శక్తి. ఆ తోకని సహస్రార కమలము అంటాం, బిందు స్థానం. పడగ మనం కూర్చున్న ఆసన స్థానం. ఇది అధ సహస్రారం లేక మూలాధారం. ఈ మూలాధార చక్రం నుంచి ఇక్కడి వరకు లోపల ఉన్న ప్రళయాన్ని అదుపులో పెట్టి అంతరంగాన్ని అల్లకల్లోలం కాకుండా సాధకుడు ప్రశాంతంగా ఉంచగలుగుతాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహం చేస్తాడు, మనస్సును నిగ్రహం చేస్తాడు. ఆ నిగ్రహం చేసేటటువంటిదే ప్రళయం. అంటే ప్రళయకాలంలో విష్ణువు ఓడలో రక్షించడం అంటే, ఆ ఓడకున్న పాము అంటే, ఆ పాము కొమ్ము కట్టడము అంటే, కొమ్మే సోహం అనే ధ్యానం. అందుకే సోహం అనేది అచ్చం కొమ్ములాగే ఉంటుంది ధ్యానం చేస్తే. అంతరార్థంలో మన శరీరంలో జరుగుతుంది నిరంతరం కూడా ఒక గొప్ప సాధన. పైకేమో మత్స్యావతారంగా కూడా ఉంటుంది. నేను ఇచ్చే పాముతో నా కొమ్ము కట్టేవంటే మిమ్మల్ని రక్షిస్తాను. మీలో కొందరు ప్రజాపతులు, సప్త ఋషులు, నువ్వు బీజములతో అందులో ఎక్కండి. ఈ 7 రోజులు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చెయ్యి. ఈ 7 రోజులు ఉపవాసం ఉండు. అందుకే ఈ విషయం చెప్పడానికి నేను చిన్న చేప పిల్లలా నటించి నీ చేతిలోకి వచ్చాను. నువ్వు నన్ను గుర్తించావు. గుర్తించి ఉండకపోతే నీకు ఈ యోగం పట్టేది కాదు. నీకు జ్ఞానం ఉన్నది, సాధకుడివి. అందుకే నన్ను శ్రీహరిగా గుర్తించావు, సిద్ధంగా ఉండు అన్నట్ట. వెంటనే ఈయన ఆశ్రమంలోకి వెళ్ళి ఆ క్షణం నుంచి శ్రీహరి చెప్పిన 7 రోజులు ఎప్పుడు గడుస్తాయా అనుకుంటూ, శ్రీహరి చెప్పినట్టుగానే కొన్ని బస్తాల్లో విత్తనాలు, ఔషధాల యొక్క తీగలు ఇవి మూటలు గట్టి ఉంచాడు భవిష్యత్ తరం కోసం. ఆయన అవి గనక దాచి ఉండకపోతే వాళ్ళ మనకి ఔషధాలు లేవు, ఈ చెట్లు లేవు, ఈ రావి చెట్టు లేదు, నేరేడు చెట్టు లేదు, మారేడు చెట్టు లేదు, మీరు లేరు, నేను లేవు, ఇవన్నీ ఆయన మూటగట్టి ఉంచాడు. ఇక క్రమంగా మర్నాటి నుంచి మొదలైందిట. ఆయన చెప్పాడుగా 7 రోజులు వర్షం కురుస్తుందని. ఏం వర్షం కురిసిందండి బాబోయ్? ఆకాశం నుంచి కిందకి దబ్బ శబ్దంతో కొండపోతగా ఏనుగులు తమ తొండంతో విడిచిపెట్టే నీరా అన్నట్టుగా భయంకర వర్షం, పెటిల్ పెటిల్లు అనే మెరుపు తీగలతో ఉరుములతో పిడుగులు పడుతూ ఉంటే, ఓయ్ బాబోయ్, విలయకాల విద్యుల్లత విలోకనంబుతో సమ్మలుగొని రెమ్మలు ఓవుచున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుబడి అన్నారు పోతన గారు. ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఒక భయంకరమైన ప్రళయంలో నిండిపోయింది. ఆకాశం నుంచి మెరుపు తీగలు పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగులతో పాటు పైనుంచి కిందకి బండరాళ్లు పడుతున్నట్టుగా వడగళ్లు పడుతున్నాయి. ఈ ఘోర వర్షం 7 రోజులు పడగానే ఇంక ఈ కుంభవృష్టిలో మొత్తం సమస్త లోకాలు, ఈ కొండలు, గుట్టలు, నదులు అన్నీ పోయాయి. ఇంకప్పుడు పెళ్లి లేదు, పెటాకు లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, చదువు లేదు, పురాణము లేదు, మొత్తం అంతా అందులో కలిసిపోయారు. ఏ కారణవం మహాసముద్రం అయిపోయింది. ఆ మహాప్రళయకాలంలో ఇక మనం రాత్రిపూట ట్యాప్ వస్తుంటే నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఈ విధంగా మొత్తం మీద దుంప దిగిపోయింది లోకం అంతా కూడా. అన్ని అందులో కలిసిపోయాయి. 7వ రోజు నాడు సాయంకాలం ఇంకా కాసేపట్లో చీకటి పడుతుంది అన్న సమయానికి, నిజానికి అది చీకటి పడుతుంది అనడానికి లేకుండా ఉంది, ఎందుకని అంతా మేఘాలే కదా, ఏది పగలో ఏది రాత్రో తెలియ ఇట్లా. అయితే ఈయనకి కాలము తెలుసు కనుక ఈరోజు 7వ రోజు అంతమని గ్రహించాడు శ్రాద్ధదేవుడు ఈ సత్యవ్రతుడు. సరిగ్గా ఆ సమయానికి దూరం నుంచి మిణుకు మిణుకు అంటున్న కాంతి కనపడింది. క్రమంగా అది పెద్ద నావ. ఈలోపే విష్ణువు చెప్పినట్టుగా సప్త ఋషులు, కొందరు ప్రజాపతులు ఇతని ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయానికి ఆ ఓడ రాగానే ఈ సప్త ఋషులు, కొందరు ప్రజాపతులు, మహాత్ములు ఈ శ్రాద్ధదేవుడితో కలిసి ఈ మూటలన్నీ పుచ్చుకొని ఆ పడవ దగ్గరికి వెళ్ళి ముందు మూటలన్నీ పడవలో వేశారు ఈ బీజాలవి. ఆ తర్వాత పడవకి నమస్కరించారు. ఆ పడవ చుట్టూ, మామూలు పడవ కాదు, మహానావ అన్నమాట, ఆ నావ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కారు. కానీ ఆ ఓడలోకి ఎక్కగానే ఓడ కదిలిపోవడం మొదలెట్టిందిట. దబ్బ 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 కెరటాలు లేచిపోతూ ఉంటే ఆ కెరటాలకు ఓడంతా చిన్న భిన్నం అయిపోతుంది. దాంతో వీళ్ళు వణిగిపోయారు. ఇహ లాభం లేదని అయిపోతున్నాం అనుకున్న సమయానికి శ్రీ మహావిష్ణువు పంపిన పెద్ద పాము ఒకటి వచ్చింది, తెల్లని సర్పం. ఆ తెల్లని సర్పం యొక్క తోకని వీళ్ళున్న పడవకి ముందు భాగానికి కట్టేశారు. ఆ పడవకు ఒక ఇనప నాడీ ఉంది, ఆ నాడాకి కట్టారు. తర్వాత పడగని పుచ్చుకున్నారు. ఈ పడగని కట్టేందుకు ఎవరున్నారా అని చూస్తుంటే ఆ సమయంలో వచ్చాడు అక్కడికి శ్రీమన్నారాయణుడు, మహానుభావుడు. పరుగు పరుగును వచ్చేశాడు ఆయన. పెద్ద మత్స్యం రూపంలో సముద్రమంతా ఈదుతూ, అంత సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, తోకతో టప 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 తెడ్డు కొట్టినట్టు కొట్టి, ఈ పక్కనున్న మొప్పలుంటాయి చేపలకి, అవి రెక్కల్లో ఉన్నాయి, వాటిని ఆర్చుకుంటూ పైనున్న కొమ్ముతో నీళ్లలో ములుగుతూ పైకి లేస్తూ అటు తిరిగి ఇటు తిరిగి మహావేగంగా ఓడ దగ్గరకు వచ్చి అని తలెత్తి చూపించాడు. వెంటనే ఈ శ్రాద్ధదేవుడు ఈ పడగ ఉన్నటువంటి ప్రాంతం ఎత్తి, నువ్వు అక్కడ ఎక్కడో ఉన్నావు, ఈ చేప పెద్దది, నేను అక్కడికి వద్దామంటే సముద్రంలో పడిపోతానేమో అని భయంగా ఉందన్నట్ట. అనగానే చిత్రం చెప్పమంటారా, సరిగ్గా ఈ పడగ ఉన్నటువంటి పాము దగ్గరికి ఆ కొమ్ముచ్చి కనపడింది. అంటే ఈయనకి అందుబాటులోకి వచ్చాడు ఆయన, పరమాత్ముడు భక్తవత్సలుడు. టక్కన దానికి బంధించాడు ఆయన, ఇటో 3 ముళ్ళు అటో 3 ముళ్ళు వేశాడు ఆయన. వేయగానే ఇప్పుడు ఈ వాడు అటు ఇటు కదలకుండా ఆయన జాగ్రత్తగా 1000 యుగములు రక్షించాట. ఏకంగా ఒకరోజు 2 రోజులు కాదు, అంటే 1,43,20,000 మానవ సంవత్సరముల కాలం ఆ మహాప్రళయంలో ఎక్కడ వెలుతురు లేదు, అంతా చీకటే కదా, అదంతా రాత్రి, బ్రహ్మగారికి రాత్రి అది. ఆ రాత్రి ఆ చీకట్లో చలి తప్ప ఏమీ లేని ఆ కాలంలో అన్నాళ్ళు ఈ శ్రాద్ధదేవాదులు రక్షించాడు. ఎన్నాళ్ళు వీళ్ళకి వెలుతురేమిటో తెలుసా, శ్రీమన్నారాయణుని కొమ్ము, అది మాత్రం కోటి సూర్యుల కాంతితో వీళ్ళకి కనపడేది, మిగతా అంతా చీకటి. ఆ కాస్త వెలుతురు, అక్కడ కూర్చుని వాళ్ళ ఓడలో ఆహారం జలం ఏమీ అవసరం లేకుండా అత్యంత భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అఖండంగా చేశారు. మనం గట్టిగా 10 నిమిషాలు భజన చేయమంటే మా ఇంట్లో పని ఉందండి అని పారిపోతాం. ఆయన 1,000 యుగముల పాటు సప్త ఋషులతో కలిసి భజన చేశాట. ఆ మహాభజన అది కూడా ఒక యోగమే. ప్రళయం రాకపోతే 1,000 యుగముల పాటు ఆ నామస్మరణ చేయగలడా, వాసుదేవ మంత్రం చేయగలడుగా, చేశాడు. ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు గనక జపం పూర్తయ్యింది. ఈలోపు ఏం జరిగింది, బ్రహ్మగారు నిద్రపోతూ ఉంటే ఆయన నోట్లోంచి కింద పడిపోయిన వేదాలని హయగ్రీవుడు ఎత్తుకుపోయి మళ్ళీ బ్రహ్మగారు నిద్ర లేవడం ఖాయం. అప్పుడు ఈ వేదములు లేకపోతే ఆయన వేదనకి గురవుతాడు, ఇకవాడు సృష్టి చేయలేడు. సృష్టి చేయాలంటే బుర్ర కావాలి, బుర్ర కావాలంటే వేదాలు కావాలి. వేదం అంటేనే విజ్ఞానం అని అర్థం. విజ్ఞానం లేకపోతే వాడేం చేస్తాడు, వాడి మొహం అనుకుని ఈ వేదాలు దాచేసి సముద్రంలో దక్కున్నాడు. వాడికి అమ్మవారి వరం ఉందని ముందే చెప్పాను, ప్రళయకాలంలో చావని వరం వాడు పొందాడు కనుక. వెంటనే ఏం చేశాడు ఈయన శ్రీ మహావిష్ణువు? మరి కాసేపట్లో బ్రహ్మగారు లేస్తాడు. లేవగానే ఆయనకి గనక వేదాలు లేకపోతే ఆయన భ్రష్టుడవుతాడు. లోకశ్రేయస్సు కోసం మళ్ళీ వేదాలు ఆయనకి ఇవ్వాలనుకున్నట్ట. ఉరకంభో నిధి రోసి వేదముల కుయ్యుల్ దైన్యముందూచి వేగరులల్లార్చి ముఖంబు సాచి పల్లువీకల్ తోకసారిల్చి మేన్మెరయం దౌడలు దీటి మేసలదరం మేనాకృతిల్ విష్ణుడక్కరటిల్ దాకి వదిల్చె ముష్టి దళిత గ్రావు హయగ్రీవునిల్. ఆ సమయంలో మరో తమాషా కూడా జరిగింది. పాపం వేదములు ఈ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో పరమాత్మ, నీచుడి దగ్గర జ్ఞానం ఉంటే ప్రమాదం, మమ్మల్ని ఈ హయగ్రీవుడనేవాడు అపహరించాడు, రక్షించు రక్షించు అని కుయ్యో మొర్రో అంటున్నాయిట. వేదములు కూడా ఏడుస్తున్నాయి, అవి జ్ఞానస్వరూపాలు గనక. అప్పుడు ఆయన బ్రహ్మగారికి వేదాలు ఇవ్వాలి. పాపం వేదములు కూడా వేదనతో ఉన్నాయి. ఈ క్షణమే బయలుదేరుతున్నానని ఓ పక్కన ఓడ ఓడ కిందే ఉంది, అయినా సరే తాను మరొక చేప రూపంలో, ఈ చేపగా ఇక్కడ ఉన్నాడు ఇంకో చేపగాను ఉండగలడు, ఏకకాలంలో ఎన్ని రూపాల్లో అయినా ఉండగలడు ఆయన. ఓ మహామత్స్యావతారంతో మొత్తం సముద్రాన్ని అల్లకల్లోలం చేసి ఎక్కడో సముద్రం అడుగు భాగంలో హాయిగా కూర్చుని విశ్రాంతిగా కులుకుతూ ఉన్నటువంటి హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు సామాన్యుడు కాదట, ముష్టి దళిత గ్రావుడు అన్నారు. ముష్టి అంటే పిడికిలి, పిడికిలితో కొడితే వాడి దెబ్బకి కొండలు పిండైపోయాయి. ఒకప్పుడు వాడు భూమి ములిగిపోయిన క్రితం కొండల్ని పిండి చేశాడు వాడు. వాడు గనక కొండలు కొట్టాలంటే వాడికి గ్రానైట్ లెక్కర్ల, గ్రానైట్ కొండల దగ్గరికి వెళ్ళి బాంబులు పెడతారే, బాంబులు పెట్టక్కర్లా, ఇలా కొడితే చాలట కొండ మొత్తం పిండైనట్టే. అందుకే ముష్టి దళిత గ్రావుడు, ముష్టి చేత పిడికిలి చేత పిండి చెయ్యబడిన కొండ కలవాడు వాడు, అంత వీరుడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ఈ వేదముల యొక్క మొరని విన్నాడు, ప్రార్థన ఆలించాడు, ఈ మేసాలు అటు ఇటు పొడుగ్గా సారించాడు, రెక్కలు టపటప కొట్టాడు, తోకని బాదాడు, హుమ్మని అరిచాడు, లోపలంతా వెతికాడు. అప్పుడు ఆ హయగ్రీవుడు చూచి, వచ్చావా చేప రూపంలో, నాకు తెలుసు నువ్వు మా ప్రాణం తీయడానికి వస్తావు, కానీ చేప రూపంలో నన్నేం చేస్తావు, విష్ణు రూపంలో ఉంటే ఏదైనా చేయగలుగుతావు, నిన్ను చంపి శాశ్వతంగా నేనే విష్ణువునవుతా, ఈ వేదాలు నావే అని పిడికిలు బిగించి ఆయన మీదకి వచ్చి ఆయన గుద్దుగుద్దాట. పూర్వం కొండని కొడితే ఈ చేతి గుద్దుతో పిడికిలిలా బిగించి ఆ పిడికిలతో కొండను కొడితే కొండ పిండయ్యింది. కానీ ఇప్పుడు కొండ పిండవడం కాదు, నువ్వు పిండైపోతావు జాగ్రత్త అని స్వామిని ఒక్కపోటు పొడిచాడు. స్వామివారికి అది ఎలా ఉందో తెలుసా, ఇలాంటి పూలదండ నాలాంటి వాడి మెళ్ళలో ఇలా ప్రేమగా వేస్తే ఎలా ఉందో అలా ఉందిట, అంత గుద్దు గుద్దుతే పూలతో ఇలా తాకినట్టుందిట. మీరు కాసేపు ఇందాక కిందకి వెళ్ళాక నేను కిందకు వచ్చాక ఈ పూలదండ తీసుకోండి, దాని చేతికి ఇలా తాకించుకోండి, అది ఎంత కోమలంగా ఉంటుంది. పూలదండతో శరీరమును తాకితే ఎంత కోమలముగా హాయిగా ఉంటుందో స్వామివారిని వాడు పిడికిలి పెట్టి కొడితే అలా ఉందిట ఆయనకి. వాడి బతుకది ఆయన స్థాయి వేరు గనక. ప్రళయపయోధి జల్లే ప్రళయపయోధి జల్లే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. ప్రళయపయోధి జలములో, ప్రపంచ ప్రళయకాలంలో సముద్ర జలంలో వేదములను ధరించి ఆ హయగ్రీవుణ్ణి ఒక్క పోటు పొడిచి కొమ్ముతో వాడిని చీల్చి చంపి వెంటనే ఆ వేదాలు పుచ్చుకుని మళ్ళీ పైకి తేలిన స్వామి. అలా వేదములకు ఖేదం తొలగించి విధాతకి తిరిగి ఇచ్చిన మహాత్ముడు. అటువంటి మేనాకృతి ధరించిన శ్రీమన్నారాయణ, నీకు శుభము కలుగుగాక. వాణ్ణి వధించాడు, వేదాలు పైకి తీసుకొచ్చాడు. దీన్ని వేదవ్యాసుల వారు అందముగా అత్యద్భుతంగా రాశారు. వ్యాసుల వారంటే చెప్పగా విష్ణు స్వరూపుడు గనక. ప్రళయ పయసి ధాతు సుప్త శక్తే
ముఖేభ్యః శృతిగణమపనీతం ప్రత్యుపాదత్తహత్వా దితిజం అకథయత్ యో బ్రహ్మ సత్యవ్రతానాం తం అహం అఖిల హేతుం జహ్మమేనం నతోస్మి.
ప్రళయకాలంలో సముద్ర జలాలలో గాఢంగా నిద్రపోతున్న బ్రహ్మముఖం నుంచి బయటకొచ్చిన వేదములు నెత్తుకుపోయిన రాక్షసుణ్ణి సాముకుడు హయగ్రీవుడు అని పేర్లు కలిగిన వాణ్ణి వేదరక్షణ కోసం మత్స్యావతారం ధరించి కొమ్ముతో చీల్చి చంపి ఆ తర్వాత వేదాలు ఉద్ధరించి బ్రహ్మ ముందు బ్రహ్మగారికి వేదమిచ్చాడు, ఆయన్ని రక్షించాడు. సత్యవ్రతానాం సత్యవ్రతుడి వంటి వాళ్ళని సప్త ఋషుల్ని రక్షించాడు. ఒక సత్యవ్రతుడేగా అందులో ఋషులు కూడా ఉన్నారు. ఈ సత్యవ్రతాది ఋషులను రక్షించాడు. రక్షించి ఆ తర్వాత మళ్ళీ భూమి పైకొచ్చేలా చేశాడు. ఆ భూమి మీద వేళ్లను నిలబెట్టాడు. విత్తనమును వెళ్ళి అందులో వేయించాడు. మళ్ళీ భూమిని సస్యశ్యామలం చేశాడు. నదులు సముద్రాలు యథాప్రకారంగా కొండలు వచ్చేలా చేశాడు. ఇన్ని రకములుగా సృష్టిని పునరుద్ధరించిన మేనాకృతి ధరించిన శ్రీమన్నారాయణునికి నతోస్మి నమస్కరిస్తున్నాను, వినయముగా నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత శ్రద్ధదేవ నువ్వు శరీరం ఈ శరీరముతో రాజు అవ్వడం ధర్మం కాదు గనక సూర్యభగవానుడిలో ప్రవేశించి మళ్ళీ బయటికి రా. సూర్యుడికి సంన్యాదేవికి జన్మించి ఈ భూమిని పరిపాలించు అనగానే ఈయన సూర్యుడిలో ప్రవేశించి బయటకు వచ్చాడు. అదిగో సూర్యుడిని సంస్కృతంలో వివస్వాన్ అంటారు. వివస్వాన్ అని పిలువబడతాడు కనుక ఆయన కొడుకు వైవస్వతుడు, ఆయన వైవస్వత మనువు అన్నమాట. ఇదా ఈ విధంగా వైవస్వత మనువు భూలోకానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఈ భూమండలాన్ని అంతటిని శ్రీమన్నారాయణాజ్ఞతో పరిపాలన చేశాడు. ఆయన అంతరంలో ఉన్నాం గనక వైవస్వత మన్వంతరే అని రోజు మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనందరికీ నిజానికి ఆయన ఎదురుగుండలేకపోయినా ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నా ఆయనే మనకి ప్రభు. ఈ వైవస్వత మన్వంతర కాల కథ ఇది. ఆ మహానుభావుడికి పరమ పూజ్యునికి వైవస్వతమునికి శ్రద్ధాశక్తులతో తెల్లవారుజామున రాత్రిపూట నమస్కరించేవాడు ప్రళయకాలాన్ని కళ్ళారా చూడడు. అంటే భయంకర మృత్యువుని పొందకుండా అపమృత్యువుని పొందకుండా హాయి అయిన మరణమును పొందుతాడు. ఇక క్రమంగా వైవస్వతమును యొక్క సృష్టి సాగింది. వైవస్వతమునుకి 10 మంది కొడుకులు ఇక్ష్వాకు మొదలుకొని, ఆ ఇక్ష్వాకు మొదలైనటువంటి వాళ్లలో ఒక మహానుభావుడు శర్యాతి అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. ఈ శర్యాతికి సుకన్య అని ఒక కూతురున్నది. ఈ కూతుర్ని వెంట పెట్టుకుని ఒక రోజున శర్యాతి మహారాజు గారు అడవికి వేటకెళ్ళాడు. ఆ అడవుల్లో మంచి ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాల్లో ఆడవాళ్లు కోసుకోవడానికి మంచి పువ్వులు పళ్ళ చెట్లు ఇవన్నీ వేయించాడు ఆయన. సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి అడవికి వెళ్ళి ఈ మహారాజు గారు మంత్రులు భటులు జంతువులను వేటాడేవారు. ఆడవాళ్లంతా ఉద్యానవనాల్లోకి వెళ్ళి చక్క పువ్వులు కోసుకుంటూ కాసేపు ఆటలాడుకుంటూ జలక్రీడలాడుకుంటూ ఉండేవారు. ఆ మధ్యలో పెద్ద చెరువు ఒకటి ఉండేది, స్విమ్మింగ్ పూల్ అనమాట. అందులో స్త్రీలంతా జలక్రీడలు ఆడుకునేవారు, నీళ్లు చల్లుకుంటూ కాసేపు. ఆ తర్వాత ఒడ్డుకొచ్చి పువ్వులు కోసుకుని పుష్ప అపచయం అంటారు. ఈ పుష్పాపచయం అయ్యాక వాటిని సెగల్లో తురుముకుని ఆనందంగా ఓ 10 రోజులు 15 రోజులు అడవుల్లో తిరిగి మళ్ళీ వచ్చేసేవారు. ఇప్పుడు మన వాళ్ళు గార్డెన్ పార్టీ అని ఏడాదికోసారి కార్తీక మాసంలో వెళ్ళి ఆ పూట కూడా అక్కడికి వెళ్ళి తెగతాగి తదనాలు ఆడినట్టు కాకుండా ఆ రోజుల్లో పవిత్రంగా ఉండేవారు. ఒకసారి ఈయన అలాగే శర్యాతి తన భార్యల్ని ఈ కూతుర్ని కొడుకుల్ని అందరినీ వెంట పెట్టుకుని వేటకెళ్ళాడు. ఆయన వేటకెళ్ళాడు. సుకన్య అని పేరు కలిగిన ఆయన కూతురు కొంతమంది చెలికత్తెల్ని వెంట పెట్టుకుని పువ్వులు కోసుకోవడానికి ఉద్యానవనానికి వెళ్ళింది. అక్కడ ఒక పుట్ట కనపడింది. ఆ పుట్టలోంచి మెరుపు కాంతి ఒకటి కనపడింది. పుట్టలో మెరుపు తీగ లాంటి కాంతి వస్తుంది, ఏమిటి, మిణుగురు పురుగులున్నాయా లేక రత్నములున్నాయా చూద్దామనుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళింది. పుట్టలో ఏం కనపడలేదు కానీ అందులోంచి మాత్రం 2 కాంతిపుంజములు బయటకు వస్తున్నాయి. ఈ 2 ఫ్లాష్ లైట్లు వెలిగితే ఎలా ఉంటుందో కాంతి అలా ఉందన్నమాట. ఆవిడకి కుతూహలం కలిగి లోపల నుంచి కొంచెం మాట ఏదో వినపడుతున్నా పట్టించుకోకుండా లోపల నుంచి సన్నని మాట ఒకటి వస్తుంది, నా జోలికి రావద్దు నా జోలికి రావద్దు అనే మాట. అయినా వినకుండా ఓ ముళ్ళు తీసుకుని దర్భలాంటి ముళ్ళు తీసుకుని ఓ పోటు పొడిచింది ఆ రెండింట్లో. వెంటనే ఏమైపోయింది, ముళ్ళు పడవడంతో అందులోంచి నెత్తురు బయటకు వచ్చింది. నిజానికి అవి కాంతిపుంజములు కావు. ఆ పుట్టలో అడుగున పరమ పూజ్యుడైన ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనే భృగు మహర్షి యొక్క కొడుకు, శుక్రాచార్యుడికి సోదరుడు చ్యవన మహర్షి. కొన్ని వేల సంవత్సరములుగా ఆయన కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే ఆయన శరీరం అంతా చిక్కి అస్థిపంజరం మిగిలింది, శల్యం అయిపోయాడు అనమాట. శల్యం అంటే కేవలం ఎముకలు తప్ప ఏం లేవు, చర్మం కూడా ఇంచుమించుగా పోయింది. ఆయన మీద పుట్టలు పోసేశాయి. ఆ పుట్టలు పోసినప్పటికీ కళ్ళు మాత్రం పరమ కాంతితో వెలిగిపోతున్నాయి. తపస్సు చేసేవాడి కళ్ళల్లో కాంతి ఉంటుంది. ఆ కాంతిని చూచి అమ్మాయికి తెలియక పొడిచింది. దాంతో ఆయన కళ్ళు పోయాయి. కళ్ళు పోగానే నెత్తురు వచ్చింది ఆ ముళ్ళు వల్ల. ఆయన గొల్లును ఏడవడం మొదలెట్టాడు. ఏడవడం కాదు, అదొక మూలుగు. ఈ అమ్మాయి కంగారు వచ్చింది. లోపల ఎవడో ఉన్నట్టున్నాడు పొరపాటున, అది మనిషో జంతువో, అనవసరంగా ముళ్ళుతో పొడిచాను, కళ్ళు పోయినట్టున్నాయి, వాడు చెప్పిస్తాడో కొడతాడో తిడతాడో అనుకుని పారిపోయింది. ఈలోపు ఏం జరిగింది, రాజుగారు వేటకెళ్ళాడు తన మంత్రులతో. హఠాత్తుగా రాజుగారికి, ఆయన మంత్రులకి, ఆయన భటులకి, ఆయన పరివారానికి, ఆయన భార్యలకి అందరికీ కూడా మలమూత్రాలు బిగుసుకుపోయాయిట, స్తంభించిపోయాయి. అంటే ఏమిటి, మూత్రం పొయ్యాలనిపిస్తుంది, బయటికి వెడితే రాదు, అది చావు యాతనండోయ్ మా చెడ్డ బాధ. రాకపోతే వేరే విషయం, వస్తుంది పోద్దామంటే రాదు, మల విసర్జన చెయ్యాలనిపిస్తుంది రాదు. దాంతో స్తంభించిపోయి వీళ్ళకి పొట్టలన్నీ బిగుసుకుపోయాయి, తట్టుకోలేకపోయారు. ఇదేం బాధరా, ఎప్పుడు చూడలేదు, ఓరి దేవుడు ఇదేదో మహా భీకరమైన బాధగా ఉంది అని రాజుగారు ఈ రోగం తొక్కడానికి ఏం మందు వేయాలన్నట్ట. డాక్టర్లు అన్నారు, ఆయనతో పాటు ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. మహారాజా, ఆ మందు వేసుకున్నా మాకు ఇదే రోగం ఉండి అన్నారు. అంటే డాక్టర్ గారికే రోగం, ఇంకా ఆయన ఏమంది వేస్తాడు. మందులకి లొంగే రోగము కాదు, ఈ మలమూత్ర స్తంభన రోగం అనుకుని ఆయన, మనం ఏదో పొరపాటు చేశాం, మనలో ఏదో ఎవరో తెలియకుండా ఏదో పొరపాటు చేశారు, ఒక మహాపాపం చేసినప్పుడే ఇలాంటి కష్టం వస్తుందని శాస్త్రం చెబుతున్నది, ఏం పాపం చేశాము అని ఒక్కొక్కళ్ళని, మీరు అడవిలో ఏదైనా పొరపాటు చేశారా, నాగదోషం చేశారా, లేక దేవాలయాలకు ఏమైనా అపచారం చేశారా, లేక మరేమైనా పాపాలు చేశారా అని అడిగితే ఎవరికి వారే, మేమేం చేయలేదండి, మేమంతా మంచివాళ్ళమేనండి, ఒట్టు మహారాజా అన్నారు. అప్పుడు ఈ సుకన్యకు అర్థమైంది, నాన్న బహుశా ఈ కష్టమునకు మూల కారణము నేనేమో, నేను పువ్వులు కోసుకోవడానికి వెళ్ళి పక్కన ఒక పుట్ట చూసి ఆ పుట్టలో కుతూహలంతో ముళ్ళుతో పొడిచాను, దాంతో లోపల నుంచి రక్తం వచ్చింది, ఎవరో మూలిగినట్టు అనిపించింది, దానివల్ల ఈ కష్టం వచ్చిందేమో అనగానే సందేహం లేకుండానమ్మా నువ్వు కొంపముంచావు, నాకు అర్థమైపోయింది, ఈ అడవిలో మన ఉద్యానవనంలో భృగు మహర్షి యొక్క కుమారుడు చ్యవనుడు తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన జోలికి ఎవరూ వెళ్ళొద్దు అని నేను చాలా కాలం క్రితం చాటింపు వేశాను, నీకు ఆ విషయం తెలియదు, నువ్వు చిన్నపిల్లవు కదా, నీకు ఇంత చేసి 16 ఏళ్ళే, అందుకే తొందరపడి ఆయన కళ్ళు పొడిచినట్టున్నావు, ఎంత పని చేసావమ్మా, దానివల్ల మనందరికీ ఎంత నష్టం వచ్చిందంటూ ఆమెను వెంట పెట్టుకుని చకచక పుట్ట దగ్గరికి వెళ్ళాడు పరివారం అందరితో కలిసి. ఆ పుట్టను తవ్వించి చూస్తే ఎండిపోయిన శరీరంతో కళ్ళల్లోంచి నెత్తురు కారుకుంటూ గడ్డాలు మేసాలు పెరిగిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న చ్యవన మహర్షి కనబడ్డాడు. వెంటనే రాజుగారు కాళ్ల మీద పడి, మహర్షి నీకు నా కుమార్తె అపచారం చేసింది, కానీ నా కూతురు అమాయకురాలు, దానికి పెద్దగా ఏమీ తెలియదు, ఏదో చదువుకుని కాలక్షేపం చేసింది తప్ప లౌకిక ప్రపంచములో ఇది దోషం, ఇది నిర్దోషం, ఇది పాపం, ఇది పుణ్యం అని ఆమెకు తెలియదు, పాపపుణ్యములు ఎరగనిది, నా కూతుర్ని అనుగ్రహించు, మా అందరికీ మలమూత్రాలు స్తంభింపజేశావు, వాటిని బయటకు వదిలేలా చేయకపోతే మేము చచ్చిపోయేటట్టున్నాం, ఈ బాధ నుంచి మాకు విముక్తి కలగజేయమంటే ఆయన మెల్లిగా నోరు విప్పి, మహారాజా అసలే ముసలాణ్ణి, చావడానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి, ఏదో అడవిలో తపస్సు చేసుకుంటుంటే ఉన్న కళ్ళు కూడా మీ అమ్మాయి పోగొట్టింది, కాబట్టి ఇప్పుడు నేను రేపట్లాగా రేపు ఎలా బతకాలి, రేపు సంధ్యావందనం ఎలా చెయ్యాలి, స్నానం ఎలా చెయ్యాలి, నాకు ఇంత భోజనం ఎవరు పెడతారు, తపస్సులో ఉన్నప్పుడు ఈ స్నాన సంధ్యాలు లేకపోతే భోజనాలు నాకు అవసరం లేదు, ఒక్కసారి నిష్ఠలోంచి బయటకు వస్తే నేను కూడా మీలాంటి సామాన్య మానవుణ్ణే, కాబట్టి గుడ్డివాడినైనా నేను సుఖంగా బ్రతికేందుకు వ్యవస్థ ఏర్పాటు చేస్తే మీకు ఈ అవస్థ తప్పిస్తానన్నాడు. దానికేమండి, 10,000 మంది దాసదాసీ జనాన్ని ఈ అడవిలో మీకోసం నేను నియోగిస్తాను, వారు మీకు రోజు స్నానం చేయిస్తారు, మంచి భవనం ఒకటి కట్టి అందులో మిమ్మల్ని ప్రవేశపెడతారు, పరుపుల మీద పడుకోబెడతారు, వేళకింత భోజనం పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, మీరు అడిగితే అన్ని సేవలు చేస్తారంటే బయట వాళ్ళు బయట వాళ్ళే, సొంత వాళ్ళు ఎలా అవుతారు, నువ్వు దాసదాసీ జనాన్ని అడవిలో పెట్టేళ్ళగానే ఈ దుర్మార్గుడి వల్ల కదా మేము అడవిలో ఉండవలసి వస్తుంది అని వీళ్ళంతా నన్ను చంపిపోవచ్చు, లేదా అడవిలో వదిలేసిపోవచ్చు, లేదా వాళ్ళు భక్తితో సేవ చేసినా సొంత మనుషులు ఎప్పుడూ కారు, కాబట్టి నాకు నా అన్నవాళ్ళు కావాలి. ఈ పని నీ కూతురు చేసింది, నీ కూతురు నా కళ్ళు పోగొట్టింది, కాబట్టి నీ కూతురుని నాకు భారీగా ఇచ్చేయి. భార్య అయితే భర్తకి తప్పక సేవ చేస్తూ, పూర్వం పతివ్రతలను ఉండేవారులేండి, అందుకని ఆ మాట అంది అన్నాడు ఆయన. అందుకని నీ భార్య, నీ కూతురు నాకు భార్య అయిందనుకో, అప్పుడు ఆవిడ తప్పక నాకు సేవ చేస్తుంది అనగానే రాజుగారికి మతిపోయి, ఏం ముసలాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడా, పైగా కళ్ళు కూడా లేవా, నా కూతురికి 16 ఏళ్ళు, వీడికి 16,000 సంవత్సరాలు, ఈ ఇంత 16,000 సంవత్సరాల వాడికి 16 సంవత్సరాల కూతుర్ని ఎలా ఇస్తారనుకుని, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా పరివారం నశించినా పర్వాలేదు, నేను మాత్రం కృశించిపోయిన నీకు నా కూతుర్ని ఇవ్వనన్నాడు. దాంతో ఈ భటులందరికీ బాధ ఇంకా ఎక్కువైపోయింది. రాజుగారికి ఎక్కువైపోయింది అనుకోండి, ఆయనంటే కూతురు మీద ప్రేమతో తట్టుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరికీ ఆ ప్రేమ ఎందుకు ఉంటుంది, వాళ్ళంతా గెదగెదలాడిపోతున్నారు. ఆ బాధను చూసి రాజుగారు, ఎవర్రా మంత్రులారా మీరేమంటారు, ఈ ముసలాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ధర్మమేనా అడిగి అని అడిగితే, మహారాజా మీరు ఏం చెబితే అదే ధర్మం బాబో, అదే ధర్మం అన్నారట. ఏమనలేక మొహమాటం కదా మరి, ప్రాణం పోతోంది. అప్పుడు రాజుగారు వీళ్ళ బాధ అర్థమయ్యింది. ఈలోపు సుకన్య, నాన్న ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, నేను తప్పు చేస్తే మీరందరూ నశించిపోవడం ఏమిటి, నాకే శిక్ష వేయలేదు ఆయన, అంటే నా మీద ఆయనకి కక్ష లేదు, నేను కూడా ఆ పుణ్యాత్ముడిని చూచి ప్రేమిస్తున్నాను, ఆయన పెళ్లి చేసుకుంటాను, నేను తప్పక ఆయనకి సేవ చేస్తాను, పతివ్రతను అనిపించుకుంటాను, నన్ను ఇచ్చి పెళ్లి చేయండి అంది. ఆయన ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే ఈ బాధ తట్టుకోలేక అలాగే వివాహం చేశాడు. చేశాక ఏడ్చేట్టు కూడా ఆయన, అయ్యో ఇంత గొప్ప స్త్రీని ఇచ్చానే అని కొంచెం కన్నీళ్లు పెట్టుకుని, పోన్లే కానుకలు ఇస్తాను అని పట్టు చీరలు, అల్లుడి గారికి పట్టు వస్త్రాలు, వీళ్ళు ఉండడానికి దాసదాసీ జనం, మంచి భోజన పదార్థాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఆవిడ అవన్నీ తీసి పక్కన బారేసి నార చీర కట్టుకున్నది. నేను అడవిలో ఉంటున్నాను, నా భర్త ఋషి, ఋషి భార్యకి పట్టు వస్త్రాలు ఎందుకు, ఈ ఫ్యాన్సీ డ్రెస్సులు నాకెందుకు, నేను హాయిగా నార చీరలు కట్టుకుని నేను ఒక్కదాన్నే ఆయనకి సేవ చేస్తాను, ఎవ్వరు మంది మార్బలం వద్దు, ఈ సంపదలు వద్దు, ఈ ధాన్యాలు వద్దు, కందమూలాలు తెచ్చి నా భర్తకు పెట్టి ఆ మాత్రం నేను పోషించుకుంటాను పొమ్మంది. ఆశ్చర్యపోయి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఆయనకి 16 సంవత్సరముల పాటు అత్యంత సహనముగా సేవ చేసింది. టేకగా ఆయన చాలా పరీక్షించాడు ఆ ముసలాయన, అప్పుడప్పుడు విసుక్కునేవాడు, కాళ్ళు సరిగ్గా నొక్కమేం అనేవాడు, అప్పుడు మెల్లగా ఒత్తేది. తెల్లవారుజామున అక్కడికి దగ్గరలో చెరువు ఉంటే ఆ చెరువులో స్నానం చేసి మంచినీళ్లు పట్టుకొచ్చి ఆ మంచినీళ్లతో ఈయనకి స్నానం చేయించి మళ్ళీ ఉప్పు నీళ్లతో బోర్నీళ్లతో స్నానం చేస్తూ ఉళ్ళంతో రకమైన దురదలు పెడతాయి, అందుకని మంచినీళ్లు పట్టుకొచ్చి స్నానం చేయించి సంధ్యావందనానికి నీళ్ళిచ్చి కందమూలాలు తెచ్చి ఆయన చేత అర్ఘ్యప్రదానానికి ఎక్కడ నీళ్లు ఇయ్యాలో తెలియకపోతే ఈవిడే దగ్గరుండి చెట్లలో పోయించి తులసి పూజ చేయించి అన్ని రకాలుగా సేవ చేసి ఆయన పడుకుంటే కాళ్ళొత్తి ఎప్పుడో నిద్దట్లోకి వెళ్ళేది పాపం. మళ్ళీ తెల్లవారుజామున లేచేది. పగటిపూట స్నానమునకు విడితే కొంతమంది పోకిరి వాళ్ళు అడవుల్లో ఉన్నారట, వాళ్ల వల్ల ప్రమాదమని ఎవరికీ కనపడకుండా తెల్లవారుజామున 3-4 మధ్యలో వెళ్ళేది చెరువుకామె. ఒకరోజున ఆమె తెల్లవారుజామున లేవలేకపోయింది, రాత్రి 12 అయినా 1 గంట అయినా భర్త కాళ్ళు నొక్కు నొక్కంటూ అంటే అలా నొక్కుతూ 4 గంటకో కొంచెం కురుకు వేసిందిట. తీరా కళ్ళు తెరి చూస్తే సూర్యుడు వచ్చేశాడు. కంగారు పడి, ఏమండి మీరు ఇక్కడే ఉండండి, స్నానం చేసి నీళ్లు పట్టుకొస్తానని భర్తని పడుకోబెట్టి మంచం మీద ఓ చెంబు పుచ్చుకుని ఆ చెంబుతో పాటు మంచి కుండ పుచ్చుకుని, ఎందుకంటే కుండలోకి చెంబుతో నీళ్లు పోసుకోవడం చెంబుతో పోసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది పూర్వం, అందుకని ఓ చెంబు కుండ పుచ్చుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. స్నానం చేసి ఈ కొండ చెంబు ఈ రెండింటినీ కూడా నీటితో నింపి బయటికి రాబోతూ ఉంటే 2 పరమసుందరులైన పురుషులు వచ్చారు. వాళ్ళు వచ్చి, సుందరి నువ్వెవరివి, దేవతాస్త్రీవా మానవస్త్రీవా? దేవతాస్త్రీవి కాదని తెలుస్తోంది, ఎందుకంటే దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు, నీవు మానవస్త్రీవే. మాకు అర్థమయ్యింది, ఈ మధ్యకాలంలో ఒక ముసలాయిని పెళ్లి చేసుకుని సేవ చేస్తున్న సుకన్యవి నువ్వేమో ఒకవేళ, అవునా అంటే అవును స్వామి అన్నది. ఓసి వెర్రిదానా, నువ్వా మహారాజైన శర్యాతి యొక్క కూతురివి, వైవస్వతము నువ్వు మునిమనువరాలివి, అంత గొప్ప వంశంలో పుట్టి హాయిగా అయోధ్యానగర సింహాసనాన్ని పరిపాలించక, లేక మాలాంటి సుందరాకారుల్ని వీరుల్ని యువకుల్ని పెళ్లి చేసుకుని సుఖపడక ముసలాన్ని కట్టుకుని ఏం సుఖపడతావు, నువ్వు తరుణివి, వాడో జఠరుడు వృద్ధుడు, పైగా గుడ్డాడు, వాడి వల్ల నీకే సుఖమో ఉండదు, నువ్వు ఊ అంటే మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని వరించవచ్చు, మేము సామాన్యులం కాదు, తెలిసినా నీకు ఏదైనా అందజేయగలిగిన వాళ్ళం అనగానే ఆవిడ ఏమందో తెలుసా, నా దివ్య దృష్టితో నాకు అర్థమైంది, పాతివ్రత్య మహిమ వల్ల నాకు మీరెవరో తెలిసింది, మీరు సూర్యభగవానుడి కొడుకులు, అశ్వినీ దేవతలు, దేవతలకి వైద్యులు మీరు కాబట్టి ఎంతసేపు నేను మాట్లాడాను. ఇలాంటి అసంబద్ధ ప్రలాపన, అధర్మపూరితమైనటువంటి మాట ఇంకొకళ్ళు మాట్లాడుంటే భస్మం చెయ్యగలను నేను, అయినా మీరు దేవతలు కనుక కనికరించాను. అలా కనికరించానని రెచ్చిపోయి మళ్ళీ ఇంకో మాట మాట్లాడితే మిమ్మల్ని బూడిద చేస్తాను, నా శక్తి మీకు తెలియదు, దేవతలను కూడా కాల్చగలను, అది పతివ్రత యొక్క మహిమ. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. దీనోవా యదివాహీనో సమే భర్త సమే గురుహు. వాడు దీనుడైనా హీనుడైనా గుడ్డివాడైనా ముసలివాడైనా ఆయనే నా భర్త అన్నది. వెంటనే వీళ్ళు వణికిపోయి, శాపం పెట్టద్దు తల్లి, ఊరికే నీ పాతివ్రత్య మహిమని పరీక్షిద్దామని, నీ బుద్ధిని పరీక్షిద్దామని ఇలా అన్నాం, నువ్వెంత గొప్పదానివో అర్థమయ్యింది, నీకు మేము ఒక ఉపకారం చేద్దామనుకుంటున్నాం, నీకు ఇష్టమైతే ఆ పని ఒప్పుకుంటే నీకు నీ భర్తకి సుఖం అనగానే ఏమిటి అంది ఈవిడ. మేము దేవ వైద్యులం, దేవతలకే రోగాలు తొలగించేవాళ్ళం, నీ భర్తని మాకు అప్పగిస్తే నీ భర్తని ఈ చెరువులో ఉంచి మాలాగే అందమైన యువకుడిగా మారుస్తాం, ఆ యువకుడితో నువ్వు సుఖంగా ఉండొచ్చు అనగానే, అది చాలా అదృష్టం కదండి అంది. ఆ ఇక్కడే ఉందో చిన్న పరీక్ష అన్నారు వాళ్ళు. మేము నీ భర్తని రెక్కపుచ్చుకుని, చెరువు రెక్క పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం, ఆ తర్వాత మేము ముగ్గురు నీళ్లలోంచి బయటకు వస్తాం, రాగానే నీ భర్త మేము ఒకే రకంగా ఉంటాం, అంటే నీ భర్త మాలాగే ఉంటాడు, అందులో నీ భర్త ఎవరో నువ్వు కనిపెట్టాలి, నువ్వు మా ముగ్గురులో ఎవరో ఒకరు చెయ్యి పుచ్చుకోవాలి, నీ భర్త చెయ్యి పుచ్చుకున్నావు అనుకో నీ భర్త నీకు దక్కుతాడు, పొరపాటున మా ఇద్దరు చెయ్యి పుచ్చుకున్నావు అనుకో నువ్వు మాకు భార్య అయిపోవాలి, అందుకు ఇష్టమైతే నీ భర్తకి ముసలితనాన్ని గుడ్డితనాన్ని పోగొట్టి మంచి నవ యువకుడిని చేస్తాం పద్మాకర్ గారిలా, మంచి అందంగా మెలమెల్లాడిపోతాడు, ఏమంటావు అనగానే, బాగుంది అనుకోండి మీరు అన్నది, కానీ వచ్చిన తెప్పలల్లా ఇందులో ఒక మెలివి ఉంది, అయినా మా భర్తను అడుగు వస్తానండి అని ఇంటికి వెళ్ళింది. వెళ్ళి స్వామికి జరిగిందంతా చెప్పింది. ఆయన అన్నాడు, నీ మీద నాకు నమ్మకం ఉంది, దొరక్క దొరక్క ఇంత అవకాశం వచ్చింది, మారు మాట్లాడకుండా నన్ను కొట్టుకుపో అన్నాడు ఆయన. వెంటనే ఈవిడ మారు మాట్లాడకుండా ఆయన తీసుకొచ్చింది. అశ్విని దేవతలు చెరో రెక్క పుచ్చుకుని ఆ నీటిలో బుడుంగును ముంచారు. ముంచి ఎప్పటికీ బయటికి రారట, లోపల గొడ 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 శబ్దం వస్తుంది, నీళ్లు బుడగలు వస్తున్నాయి, కానీ వాళ్ళు రారు. ఈవిడికి అనుమానం వచ్చింది, కొంపదీసిన భర్తను ఏమన్నా చేయలేదు కదా వీళ్ళు, ఏదో ఆయన బాగుపడతాడనుకుని నేను ముప్పు తెచ్చుకోలేదు కదా, ఒకవేళ వీళ్ళు నా భర్తకి అపచారము చేసి ఉంటే వీళ్ళని నా పాతివ్రత్య మహిమతో భస్మం చేస్తాను అని కొంచెం కోపగించబోతూ ఉండగా, కాసేపటికి నీళ్లలోంచి బుడబుడ శబ్దంతో ముగ్గురు బయటకు వచ్చారు. ఇప్పుడు వీడికి నిజంగా మతిపోయిందిట, ముగ్గురు నీళ్లలోంచి ఒడ్డు మీదకి రాగానే ఆ ముగ్గురిని చూచి వీడ అసలు ఇందులో నా భర్త ఎవరు అని తెల్లబోయింది. ఎందుకని, అశ్విని దేవతల్లాగాను లేరు వాళ్ళు, పోనీ పూర్వం ముసలాళ్ళలాగాను లేరు, ముగ్గురు ఒకే రకంగా పాతిక సంవత్సరాల యువకుల్లో ఉన్నారు. ఆ ముగ్గురు ఒకే రకంగా కళ్ళతో ముక్కులతో చెవులతో కాళ్లతో కేళ్లతో వర్ణముతో సహితంగా తేడా లేకుండా ఉన్నారు. ఎవరిని చూచినా అంతా ఒకే రకంగా ఉంటే ఆవిడికి మతిపోయి, ఇందులో ఎవడు రాముడు, ఎవడు భీముడు, ఎవడు సోముడో తెలియటం లేదనమాట, త్రిపాత్రాభినయంలో ఉంది అది. అందుకని ఆవిడికి మతిపోయి, ఎంత పరీక్ష పెట్టింది అమ్మవారు నన్ను, అమ్మవారికి పరమభక్తురాలు ఆవిడ, అందుకని జగదంబ రాజరాజేశ్వరి హిరింకారాసన గర్భితానల శిఖ, ఏమిటి పరీక్ష నాకు, ఈ ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు, నా భర్తని గుర్తించలేక పొరపాటున పరపురుషుడు చెయ్యి పట్టుకుంటే ఇంతకాలం నేను చేసిన ఉపాసన వ్యర్థం కాదా, నా పాతివ్రత్యం వ్యర్థం కాదా, నేనేం చెయ్యను అని వెంటనే రెండు చేతులు జోడించి, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సమస్త ప్రాణులలో బుద్ధి రూపంలో ఉన్నదో, తెలివితేటల రూపంలో ఉన్నదో, ఏది ఎవరో తెలియజేసే జ్ఞాన రూపంలో ఉన్నదో, ఆ తల్లి కొరకు నమస్కారము అనగానే అమ్మవారు ఈవిడికి ఒక మంచి క్లూ ఇచ్చిందిట. వెంటనే వీడికి అర్థమైపోయింది, ముగ్గురికేసి చూసింది, అందులో ఒక ఆయన టక్కన పట్టుకుంది. ఎలా పట్టుకుందో తెలిసినా, వాళ్ళు ముగ్గురు ఒకే రకంగా ఉన్నా అందులో ఒక ఆయన ఈ కంటి మీద ఇలా ఇలా రెప్పేస్తున్నాడు, మిగతా ఇద్దరు రెప్పేయకుండా ఇలా ఉన్నారు. దేవతలు అనిమిషులు, రెప్పపాటు ఉండదు, అదే మానవులకి ఈ రెప్పపాటు ఉంటుంది. ఇద్దరు అలా గుడ్లు అప్పగించి చూస్తున్నారట. దేవలోకంలో మనకు మళ్ళీ రెప్పపాటు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఉండదు, ఇలాంటి దోమలు డస్ట్ పార్టికల్స్ ఉండవు, ఇక్కడ మనకి రెప్పపాటు లేకపోతే కళ్ళు పోతాయి. అందుకని మనకు భగవంతుడు రెప్ప వేసే లక్షణం ఇచ్చాడు. రెప్ప వేసేవాడు భర్త, వెయ్యకుండా అలాగే చేపల్లాగా బిగుసుకుపోయిన కళ్ళతో ఉన్నవాళ్ళు దేవతలను కనిపెట్టి తన భర్త చేయిపుచ్చుకుందిట. ఏమి అమ్మ అనుగ్రహం ఉంటే అలాంటి తెలివితేటలు వస్తాయి. ఏ కష్టం వచ్చినా మనం అమ్మని గట్టిగా పట్టుకుంటే ఆ కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మేధాశక్తిని జగదంబ ఇస్తుంది. టక్కన భర్తను పట్టుకోగానే ఆ దేవతలిద్దరు ఆనందపడి వాళ్ళ అసలు రూపం ధరించి, అమ్మాయి నీ భర్తను యువకుణ్ణి చేసి, ఆరోగ్యవంతుణ్ణి చేసి, కళ్ళున్నవాణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాం, నువ్వు సుఖంగా ఉండు, మా మాట నిలబెట్టుకున్నాం, నీ పాతివ్రత్య మహిమతో నీ భర్తని గుర్తించి పట్టుకుపోయావు, ఇక మేము పోతున్నామంటే ఆయన అన్నాడు వెంటనే చ్యవనుడు, నాయనలారా నన్ను చ్యవనుడు అంటారు, ధర్మాత్ నచ్యుతి అస్తి ఇది చ్యవన, ధర్మమును జారను గనక చ్యవనుడు అని పేరు. చ్యవనుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ధర్మము నుండి భ్రష్టుడు కాడు. నిజానికి మనం కూడా ధర్మభ్రష్టులం కాకుండా ఉంటే మనము చ్యవనులం అవ్వచ్చు. నిజానికి చ్యవనుడు అనేది ఒక పాత్ర కాదు, కాసేపు పక్కన పెడితే ఆయనంటే ధర్మభ్రష్టుడు కానివాడు. ధర్మభ్రష్టుడు కానివాడి భార్య ఎప్పుడు ఉంటుంది అంటే ఆవిడ గృహస్థాశ్రమంలో ఉన్న మంచి కన్యగా ఉంటుంది, సుకన్య. అందుకే గృహస్థాశ్రమంలో ధర్మము తప్పకుండా ధర్మబద్ధమైన కామముతో ధర్మబద్ధమైన సత్యంతో ఉంటే వాళ్ళెప్పుడూ బ్రహ్మచారులే. అలాంటి బ్రహ్మచారి దంపతులకి చ్యవనుడు, సుకన్య అని పేరు. అందుకే కన్య కాదు, సుకన్యట పైగా ఆవిడ పెళ్ళైనా ఆవిడెప్పుడు కన్యయే. అటువంటి వారిని అనుగ్రహించడం భగవన్ లక్షణం. ఈయన ధర్మచ్యుతుడు కాడు గనక ఏమన్నాడు, నేను ధర్మాత్ముణ్ణి, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. మీరు నా ముసలితనాన్ని తొలగించారు, గుడ్డితనం తొలగించారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆనందం ఇచ్చారు, మా దాంపత్యం నిలబెట్టారు, గనక నేను మీకు ఏదో ఒక మేలు చెయ్యాలి, మీకేం కావాలో కోరుకోండి, మీ కోరిక తీరుస్తాను అనగానే ఈయన పకపకానవి, నువ్వు మా కోరికలు తీర్చేది అన్నారట తేలిగ్గా. ఈయన తెల్లబోయి అంత మాట అన్నారు ఏమిటంటే, అనకేం చేస్తాం, ముసలాడివి, నీ ముసలితనం పోగొట్టుకోలేవు, గుడ్డితనం పోగొట్టుకోలేవు, బంగారం లాంటి భార్యని సక్రమంగా చూడలేవు, అటువంటి నువ్వు మాకు వరం ఇవ్వడం ఏమిటి, అందుకు నవ్వు వచ్చింది అనగానే ఆయన పక్కపక్కనవి, అదే నేను ఒక మహాయోగిని, నా నోటితో నన్ను పొగుడుకోకూడదు కాబట్టి చెప్పడల్లా, నేను నా భార్యని పరీక్షించడానికి ముసలాళ్ళ ఉన్నాను కానీ నా యోగశక్తితో చిటికలో పురుషుణ్ణి అవ్వగలను, యువకుణ్ణి అవ్వగలను, స్వార్థము కోసం నా తపశ్శక్తిని వాడుకోకూడదని నాకు ఒక నియమం, అందుకే నా స్వార్థానికి నేను నా శరీరాన్ని మార్చుకోలేదు, ఇప్పుడు మీరు నన్ను మార్చారు, నా తపశ్శక్తిని మీలాంటి వాళ్ళకు ఉపకారం చేయడానికి వాడచ్చు, కోరుకోండి, నేను ఇదే మాట ఇస్తున్నాను, త్రిమూర్తుల సాక్షిగా జగన్మాత సాక్షిగా ఏ కోరికైనా తీరుస్తానగానే సరే చూద్దాం అనుకుని వాళ్ళు, మాకు చిన్న కోరిక ఉన్నది, అది మామూలు కోరికలా కనిపిస్తుంది కానీ పెద్ద కోరిక, మా చేత సోమరసం తాగించు, సోమపానం చేయించన్నారు వాడు. అదేం పెద్ద కష్టమే ఉందండి, యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో సోమపానం చేయిస్తాను కదా అన్నాడు ఈయన. అమ్మా అక్కడే ఉంది నాయనా కష్టం, మేము వైద్యం చేస్తామని, వైద్యులు భోజనంలో పక్కన కూర్చోవడానికి అనర్హులని ఇంద్రుడు తీర్మానం చేశాడు. దేవ వైద్యులారా, మీరు మా పక్కన కూర్చోవడానికి అర్హులు కారు, అడ్డమైన వాళ్ళ చేతులు పుచ్చుకుని వైద్యం చేస్తారు గనక, కాబట్టి మీకు సోమపానాల అర్హత లేదు అని చెప్పించాడు. అప్పటి నుంచి యజ్ఞంలో మాకెవరు సోమపానం అర్హత లేకపోవటం వల్ల ఇవ్వడం లేదు, మా చేత సోమపానం చేయించడంలా, ఈ సోమరసం నువ్వు తాగించగలిగితే గొప్పవాడివి, ఇంద్రుణ్ణి ఎదిరించాలి నువ్వు అనగా, ఓ సదంతా వైద్యులు మీరు, వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు అంటే విష్ణుస్వరూపుడు, ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చేవాడు, అందులో నువ్వు మహాత్ములు, మీరు ఉచితంగా వైద్యం చేసే పుణ్యాత్ములు, అటువంటి మీకు తప్పక సోమపానం అర్హత కలిగిస్తా అన్నాడు ఆయన. దేవతలు వెళ్ళిపోయారు, అశ్విని దేవతలు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ సుకన్య తండ్రి శర్యాతి మహారాజు గారు ఇంట్లో ఉండగా వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమండి పిల్లకి పెళ్లి చేశారు, ఒక్కరోజైనా వెళ్ళి అమ్మాయిని చూస్తున్నారా, అడవిలో పాప ముసలాడితో ఏ కష్టాలు పడుతుందో, ఏం తండ్రి అండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి అంది. అప్పుడప్పుడు ఆడవాడు మగవాళ్ళు అలా గెలగానే వాళ్ళు కూడా వెంటనే బయలుదేరాలి కదా ధర్మం ప్రకారం, అవును సుమా అని వెంటనే ఈయన గుర్రం ఎక్క అడవికి వచ్చాడు. తీరా అడవికి వచ్చి చూస్తే మంచి కుర్రాడు కుర్రది కలిసి టింగురంగాని పాడుకుంటున్నారు అన్నమాట అక్కడ, అటు ఇటు కూడా. ఇది చూచి ఈయనకి మతిపోయింది, నా కూతురు ఎంత చెడ్డ పని చేసింది, ఆ ముసలి మొగుడిని చంపి వీడెవడో పడుచువాడితో తిరుగుతోందనమాట, అందుకే ముసలాడికి చేయకూడదని అనుకున్నాను, అయినా వినిపించుకోకుండా పెద్ద పతివ్రతలా కబుర్లు చెప్పింది, ఇలాంటి కూతుర్ని చంపినా తప్పులేదు కానీ ఆడదాన్ని చంపకూడదు అంటూ కోపంగా కూతురు దగ్గరికి అల్లుడి దగ్గరికి వస్తుంటే, నాన్నగారు నమస్కారం అంది. మామయ్య నమస్కారం అన్నాడు ఈయన. ఎవడరా నీకు మామయ్య, నా అల్లుడు ముసలాడు గుడ్డివాడు, నువ్వు పడుచువాడివి, ఎవడవి నువ్వు దుర్మార్గుడు అంటే
సుకంజ పకపకానవింది. ఎందుకమ్మా నవ్వుతావు, వంశాన్నంతా పాడు చేశావంటే, లేదు నాన్నగారు మీ అల్లుడేనండి, నా అల్లుడు నాకు తెలియదు అంటాడు ఈయన. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పి, అశ్వినీ దేవతల అనుగ్రహంతో మీ అల్లుడు గారు ఇదివరకు గిల్లుడిలో ఉండేవాడు అల్లుడయ్యాడు అని చెప్పగానే ఆయనకి మతిపోయి, మహాత్ములు మీరు క్షమించండి, పొరపాటున అల్లుడిని దుర్భాషలాడాను అనగానే ఆయన దీవించి, మహారాజా ఇప్పుడు మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, నాకు ఈ శరీరమును ప్రసాదించి ఆరోగ్యం ఇచ్చిన అశ్వినీ దేవతలకి నేను సోమరసం ఇవ్వాలి, మీరు యజ్ఞం చెయ్యండి అని అడవిలో ఒక మహాయాగం చేయించాడు ఆయన చేత. ఆ యాగంలో దేవతలందరినీ ఈ చవన మహర్షి తన మంత్రశక్తితో ఆహ్వానించాడు. చవనుడికి పక్కన భృగు వంశస్థులంతా పురోహితులుగా బ్రహ్మలుగా ఉన్నారు. యజ్ఞం ప్రారంభమయ్యింది. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమా అనగానే ఇంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ఆ పక్కన అగ్ని, ఇలా దేవతలు దిక్పాలకులు కూర్చున్నాక ఈ ఇంద్రుడికి పక్కన కుడివేపున అశ్వినీ దేవతలకు ఆహ్వానం చేసి వాళ్ళని కూర్చోబెట్టాట. దాంతో ఇంద్రుడు పళ్ళు పటపట కొరికి, ఈ అశ్వినీ దేవతలు యజ్ఞములో భాగము పొందడానికి అర్హులు కారు, నేను శాపం పెట్టాను వాళ్ళకి, సోమరసం తాగడానికి వాళ్ళు పనికిరారు, అందులో నా పక్కన కూర్చోబెడతావుటాయ్ చవన, చంపేస్తాను నిన్ను ఏమనుకుంటున్నావో, వాళ్ళని పంపేయి అన్నాడు. అప్పుడు చవరుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కోపగించకుండా, ఇంద్ర వాళ్ళు దేవతలే, పైగా సూర్యభగవానుడు కొడుకులు, అటువంటి దేవవైద్యులు అనర్హులు ఎందుకు అవుతారు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నీ పక్కనే కూర్చుంటారు, నువ్వు కూడా వాళ్లతో కలిసి సోమరసం తాగు అనగానే, ఈ యజ్ఞం నా అధీనం, నేను ఆగ్రహించానా యజ్ఞ ధ్వంసం అవుతుందన్నట్ట, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు అని అందరికీ సోమరసం ఇచ్చాడు. దాంతో ఇంద్రుడికి మండి వజ్రాయుధం ఎత్తి, ఒక్కసారి నేను చంపుతున్నానని చెయ్యెత్తాట. ఎత్తగానే ఈయనేం చేశాడు, హుం ఫట్ బాహుస్తంభయ అన్నాడు. అనగానే ఆ చెయ్యి అలా బిగుసుకుపోయిందిట. అంటే ఇంద్రుడు మనకి జగదేక వీరుడు అతిలోక సుందరులు ఇలా బిగుసుకుపోయాడు, ఇక కదలకుండా ఆ విగ్రహంలో అయిపోయాడు, అస్సలు కదలడు, చెయ్యి విగ్రహం అయిపోయిందనమాట, వజ్రం కదలదు. దాంతో ఆయన గజగజలాడిపోయాడు. ఈలోపు ఏం చేశాడు చవనుడు, నేను యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞ దీక్షలో ఉన్న నా మీదకి చెయ్యి ఎత్తావు, నీ చెయ్యి నువ్వు బిగుసుకుపోయారు, ఇక చూడు నీ అంతం చూస్తాను అని యజ్ఞకొండంలో నుంచి ఒక భయంకర శక్తిని సృష్టించాడు. ఓ పెద్ద రాక్షసుడు పైకొచ్చి అమాంతంగా ఇంద్రుడిని మింగబోయాడు. దాంతో ఇంద్రుడు వణిగిపోయి గురువుగారు రక్షించండి అని బృహస్పతిని పిలిచాడు. అప్పుడు గురువుగారికి ఎందుకు వచ్చి, ఈయన శక్తి నీకు తెలియదయ్యా బాబు, ఈ చవనుడు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు, ఆయన పరమభక్తుడు, అటువంటి మహాత్ములతో తగాదా పడకు, నా మాట విను, క్షమార్పణ కోరుకుంటే ఆయనే రక్షిస్తాడు, లేకపోతే నేను కూడా రక్షించలేనన్నాడు గురువుగారు. అప్పుడు ఇంద్రుడు చవనుణ్ణి, చవన చెయ్యెత్తి దండం పెట్టడానికి వీలు లేకుండా ఉంది, చెయ్యి బిగుసుకుపోయింది నీ మంత్రం వల్ల, ఈ రాక్షసుడు నన్ను మింగేటట్టున్నాడు, రక్షించు శరణు అనగానే వెంటనే రాక్షసుణ్ణి ఆయన పక్కకి పంపేసి తన మంత్రశక్తితో బిగుసుకుపోయిన ఇంద్రుడి చేతిని యథాప్రకారంగా మార్చాడు. అప్పుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి, చవన మహర్షి ఎంత శక్తి అయ్యా, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, నేను నిరంతరము వాసుదేవ స్మరణ చెయ్యడం వల్ల ఈ శక్తి నాకు వచ్చింది, 16,000 సంవత్సరముల పాటు పుట్టలు పోసినా విడిచిపెట్టకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రానుష్ఠానం చేశాను, ఆ అనుష్ఠాన శక్తి ఇది, ధర్మం తప్పనివాడు సత్యం తప్పనివాడు భగవన్నామం చేస్తే ఆ నామం అనంత శక్తి ఇస్తుంది అని అతన్ని ఇంద్రుని అనుగ్రహించి అన్నమాట ప్రకారంగా అశ్వినీ దేవతలకి సోమరసం ఇచ్చి వారి చేత సోమపానం చేయించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి కృతజ్ఞత చెప్పుకుని, మా జీవితంలో ఇక ఇంద్రుడి పక్కన కూర్చుని యజ్ఞంలో వాటా పొందుతాం అనుకోలేదు, నువ్వు వాటా ఇవ్వడమే కాదు నీ మహిమ చూపించావు, ఓరి బాబో ఇంద్రుణ్ణే స్తంభింపజేసిన నీ మహిమ ముందు మా మహిమ ఎంత, ఇంద్రుడి జోలికి ఎవరైనా వెళ్ళగలమా మేము, కానీ నువ్వు మా కళ్ళెదురుగుండా ఇంద్రుణ్ణే బంధింపజేశావే, అబ్బా నీ శక్తి నువ్వు సొంతానికి వాడుకోక పోబట్టి ఇంతకాలం ముసలివాడిగా ఉన్నావు, నీకు కృతజ్ఞతలు అని వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయారు. అంతటి మహానుభావుడు ఆ చవన మహర్షి. ఆ చవనుడికి సుకన్యకి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతం నైమిషారణ్యానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ యజ్ఞం జరిగిన చోటు. అక్కడే రామచంద్రుడు రావణాసురుడిని చంపాక చేతిలోకి తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు వస్తే ఒక మడుగులో స్నానం చేసి ఆ వెంట్రుకలు వదులుచుకున్నాడు. అందుకే రాముడి యొక్క బ్రహ్మహత్యని కూడా వదిలించిన పరమ పవిత్ర స్థలంగా పేరది. అక్కడ సుకన్యాచ్యవనుల యొక్క కథను కీర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత శర్యాతి మహారాజు గారికి పిల్లలు మగపిల్లలు లేకపోతే ఈ చవనుడు ఆయన్ని దీవించాడు. దీవించబట్టి శర్యాతికి 10 మంది కొడుకులు పుట్టారు. వరసగా ధృష్టకేతుడు, ఆ తర్వాత నభగుడు అనేవాడు పుట్టాడు.
ఈ నభగుడు అనేటటువంటి వాడికి ఆరుగురు కొడుకులు పుట్టారు. ఈ నభగుడు యొక్క ఆరుగుడు కొడుకుల్లో పెద్దవాడి పేరు నాభాగుడు. ఈ నాభాగుడు అనేవాడు గురుకులానికి వెళ్ళి ఏకధాటిన 12 ఏళ్ళు చదువుకున్నాడు. ఈ 12 ఏళ్ళు ఆయన గురుకులంలో చదువుకునే సమయంలో ఈయన అన్నగారులు 5 మొత్తం రాజ్యం అంతా పనిచేసుకున్నారట. ఈయనకి వాటా అట్టే పెట్టలేదు. పాపం నాభాగుడు చదువు పూర్తి చేసుకొచ్చి నాకు ఇల్లు ఎక్కడుంది అని అడిగాడు. అన్నదమ్ములు అన్నారు, ఏమో మాకేం తెలుసు, నాన్నగారు ఆస్తి నువ్వు లేవు, చచ్చిపోయావేమో అనుకున్నావు, మేము పనిచేసుకున్నాం, పంచుకున్నాక ఇప్పుడు ఎవరి వాట ఎవరు తగ్గించుకుంటారు, నీకు ఇల్లు ఇవ్వడం కుదరదు, నువ్వు ఇదివరకు ఎక్కడ చదువుకున్నావో అక్కడే గుడిసెలో తలదాచుకో లేదా నాన్నగారిని అడుగన్నారట. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి అధర్మాలు అక్కడ ఉన్నాయి, కొంచెం తక్కువ ఉండేవి. కుర్రాడు 12 ఏళ్ళు చదువుకెడితే వాడు వచ్చేలో వాడు ఆస్తి లాగేసుకున్నారట, పనిచేసుకున్నారట రాజ్యం అంతా. ఈయన తెల్లబోయి అన్నదమ్ములతో యుద్ధం చేయడం మహాపాపం, ఆస్తి మొత్తం నశించిన ధర్మశాస్త్ర ప్రకారంగా సోదరులతో తగాదా పడకూడదు, అందులో మీరు అన్నలు నీ తమ్ముణ్ణి, నాన్నగారి దగ్గరికే వెడతా అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. విభజించి విభ్రాతల తన్ని వెత్తం బధిపా. చూసావా మహారాజా, అన్నదమ్ములు అతని ఆస్తి పంచుకుంటే ఏమాత్రం తగాదా పడకుండా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, తండ్రి నభగ మహారాజా, ఆస్తి కోసం సోదరులతో యుద్ధం చేయలేను, కానీ అలాగని మరి నేను బతకాలి కదా, నాకేమిటి ఆస్తి అని అడిగాడు. అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, సోదరుల మీద నీకున్న ప్రేమలో 1000 వంతు వాళ్ళకి నీ మీద లేదు, కాబట్టి నువ్వు వంశాన్ని నిలబెడతావు, నీకు ఒక మంచి ఉపాయం చెబుతున్నాను విను. నైమిషారణ్యంలో సత్తరయాగం అని ఒక యజ్ఞం చేస్తున్నారు అంగిరసులని పేరు కలిగిన ఋషులు. అంగిరస గోత్రంలో పుట్టారు వాళ్ళు, ఆంగిరసులు అంటారు అందుకే వాళ్ళని. వాళ్ళు మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞంలో 6వ రోజు ఒక కర్మ ఉన్నది. ఈ 6వ రోజు ఏ పని చెయ్యాలో వాళ్ళకి తెలియక తికమక పడుతున్నారు వాళ్ళు. నువ్వు వెళ్ళి 6వ రోజు యజ్ఞములో ఏం చెయ్యాలో వాళ్ళకి చెప్పు. నువ్వు గురుకులంలో ఏ యజ్ఞం ఎలా చెయ్యాలో నేర్చుకున్నావు కదా, సత్రయాగం చాలా కాలం సాగుతుంది, ఆ యాగంలో 6వ రోజు చెయ్యవలసిన కర్మ ఏమిటో వాళ్ళకి చెప్పు, వాళ్ళు మెచ్చుకుంటారు, యజ్ఞం అయిపోయాక వాళ్ళ ధనం నీకు ఇచ్చేస్తారు అనగానే ఈయన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో అంగిరసులు సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం వాళ్ళు 6 నెలల పాటు చేస్తారు. ఈ 6 నెలలు వాళ్ళు సత్రయాగం ఎలా చేస్తున్నారో తెలుసా, వాళ్ళకి శివుడు ఒక గొప్ప శక్తి ఇచ్చాట. ఆ శక్తి వల్ల వాళ్ళు రాళ్ళు పట్టుకుంటే ఆ రాళ్ళు బంగారం అయిపోతుంది. దాంతో వాళ్ళు 5 కొండల్ని బంగారంగా మార్చారు. ఏకంగా 5 కొండల బంగారముతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు యజ్ఞం చేయడం, ఈ యజ్ఞం చేశాక శరీరముతో వాళ్ళు కైలాసానికి వెళ్ళిపోతారు. అంత యాగంలో అంత మహాత్ములకి కూడా 6వ రోజు చెయ్యవలసిన కర్మ తెలియలేదు. చూశారు అది కూడా కర్మయోగం అంటారు. అంత పండితులకి 6వ ఏం చేయాలనిపించిందిట. ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. వెళ్ళి, మహాత్ములారా, ఈరోజు 6వ కదా, యజ్ఞం ఎందుకు చేయటం లేదంటే ఈరోజు ఏం చేయాలో తెలియటం లేదండి అన్నారట వాళ్ళు. అయితే చెబుతున్నా వినండి, 6వ చేతికున్న కంకణానికి ఇంకొక ముడి కొత్తగా వెయ్యాలి. చేతికి దీక్షా కంకణం అని కడతారు. ఈ కంకణానికి సాధారణంగా 3 ముళ్ళు వెయ్యాలి. 3 ముళ్ళు కాకుండా లూజు ముడి వేస్తారు చాలా మంది. అలా వేస్తే దీక్షా కంకణం కాదు. 3 ముళ్ళు వేయాలి. 6వ 4వ ముడి వెయ్యాలి. మళ్ళీ ఆ ముడి మీద పసుపు కుంకుమ అద్దాలి. ఈరోజు అడవి పంది ముట్టుకున్న మట్టితో ఒంటికి రాసుకుని స్నానం చెయ్యాలి. ఈరోజు పాయసానాన్ని వండి దానిలో ఆవు నెయ్యి వేసి దానిని యజ్ఞగుండంలో దేవతలకి ఆహూతులుగా ఇవ్వాలి. ఈరోజు దర్భల మీద మాత్రమే కూర్చోవాలి. సృక్కు స్రవలని అస్తవ్యస్తం చేయాలి. సృక్కు స్రవల్లో కుడి చేతిలో ఉన్నది ఎడమ చేతిలోకి, ఎడమ చేతిలోది కుడి చేతిలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మీరు సృష్టించిన బంగారం మీద మీరు వ్యామోహం విడిచిపెట్టి ఈ సువర్ణమంతా పరమాత్మయే అనండి. ఎందుకని, సువర్ణము అంటే పైకి బంగారం, సు అంటే మంచి, వర్ణము అంటే అక్షరం, ఇంతకీ సువర్ణం అంటే మంచి అక్షరం, అనగా పరమేశ్వరుడి నామములన్నీ సువర్ణములే, కాబట్టి ఈ సువర్ణమే ఆ సువర్ణం అనుకుని దీన్ని యజ్ఞగుండంలో వేసేయండి అన్నట. అందుకే ఈశ్వరుడికి సువర్ణలింగాయ నమః అంటే మంత్రం నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర స్వరూపుడవైన లింగస్వరూప నీకు నమస్కారం. సువర్ణలింగం అంటే బంగారపు లింగం కాదు, అక్కడ పంచాక్షరీ మంత్రమే లింగము, లింగమే పంచాక్షరి, అటువంటి పంచాక్షర స్వరూపుడవైన నీకు నమస్కారం అని అర్థం అన్నమాట. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ కర్మకాండంతా చేశారు. మొత్తం వాళ్ళు 5 కొండలు బంగారంగా మార్చారని అనగా ఈ బంగారం అంతా యజ్ఞకొండలో వేస్తూ ఉంటే కరిగిపోయి పైకి వెళ్ళిపోయిందిట. అప్పుడు తమాషా జరిగింది. శాస్త్ర ప్రకారంగా యజ్ఞము చేసిన మీ ఎడల నేను ప్రసన్నుండయ్యాను అని ఈశ్వరుడు, వీడు 5 కొండల బంగారం వేస్తే 12 కొండల బంగారపు రాసులు గురిపించేట ఆయన ఇచ్చిన దానికి అంత ఇచ్చాడు ఆయన. అవన్నీ కాసులు కాసులు కింద బిళ్ళల కింద పడిపోయాయి. ఈ బిళ్ళలు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఈ బిళ్ళలన్నీ ఆశ్రమాల్లో పెట్టారు. ఆశ్రమాల్లో పెట్టిన తర్వాత మొత్తం మీద యజ్ఞం 6 నెలలు పూర్తయింది, పూర్ణాహుతి అయ్యింది. కృతజ్ఞతగా ఓ నాభాగా మాతోటే ఉండమన్నారు. ఇన్ని రోజులు వాళ్లతో కలిసి ఉండి పరమనిష్టతో ఉన్నట్టు ఆయన, ఎప్పుడు చూసినా హరిస్మరణే చేసేవాడు, ఎప్పుడు చూసినా యోగాభ్యాసంతో ఉండేవాడు, సర్వకాల సర్వావస్థలలో చిరునవ్వుతోనే ఉండేవాట. చిరునవ్వుతో ఉండువాడిని నాభావుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. అభాగహ అంటే అర్థం ఏంటో తెలిసిన, అభాగుడు అంటే నవ్వు లేనివాడు అని అర్థం. ఎప్పుడు నవ్వకుండా బిగుసుకుపోతారు చూసారా, అలాంటి వాళ్ళు ఆనందం లేనివాళ్ళు అభాగులు. నా అభాగహ అంటే దుఃఖము లేనివాడు, అభాగుడు అంటే ఆనందం లేనివాడు, ఆనందం ఉన్నవాడిని నాభాగహ అంటారు. ఎవడైనా నిరంతరం ఈ ప్రపంచమంతా పరమాత్మను చూస్తే, కోరికలు లేకుండా ఉంటే, తన సంపదలు కూడా లాక్కున్న వాడి మీద ద్వేషం లేకుండా ఉంటే వాడికి హృదయములో బ్రహ్మానందం కలుగుతుంది. అలాంటి బ్రహ్మానంద స్వరూపులు నాభాగులు. అంతేగాని అంతరార్థం నాభాగుడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు, పాత్ర రూపంలో కనపడతాడు. కానీ మనము కూడా నాభాగులం అవ్వచ్చు. ఎప్పుడు అందరినీ ప్రేమించి, అందరిలో పరమాత్మను చూచి, కోరికలు లేకుండా ఆనందం పొందేవాడు అని అర్థం అనమాట. అలాంటి నాభాగుడు అక్కడ 6 నెలలు గడపగా ఆ మహాత్ములు అంగిరులు యజ్ఞం పూర్ణాహుతి పూర్తి చేసి, మేము శరీరముతో వెళ్ళిపోతున్నాం కైలాసానికి, ఇప్పుడు ఈ బంగారం అంతా ఈశ్వరుడిచ్చాడు, ఈ బంగారం నీకు ఇచ్చేసామని మొత్తం ఏకంగా 12 కొండల బంగారు రాసి అది, ఈ రాసి నీదన్నారట. అంటే వాళ్ళ అన్నగారుల కంటే ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి ఆయనకి. కోరిక లేని వాడికి భగవంతుడు ఎక్కువ డబ్బిస్తాడు, కోరికలు ఎక్కువగా పీక్కుంటే వాడికి ఎక్కువ ఇవ్వడనమాట. అందుకే ఎక్కువ కోరకూడదు. పరమాత్మ నాకు ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, యథాయోగ్యం తథాకురు అనాలి. నేను దేనికి అర్హుడనో అది చెయ్యమంటే మనకి ఏది అర్హతో అది ఇస్తాడు ఆయన. యోగ్యత లేకుండా కోరుకుంటే అది ప్రమాదం. అందువల్ల ఈయన యోగ్యుడు గనక కోరకపోవటం వల్ల ఇంత బంగారం వచ్చింది. వెంటనే ఈయన ఈ బంగారంలో కొంత బంగారాన్ని బస్తాల్లోకి ఎక్కించి తీసుకోబోతుంటే అప్పుడు ఇంకో తమాషా జరిగిందిట. అంగిరసులిచ్చు పసిడికి మంగళమతి చేరు నృపుని మానిచి ఒకడు తుంగుడు కృష్ణాంగుడు తగ ముంగల నిలుచుండి విత్తముంజే కొని. ఈయన అంగిరసులు యజ్ఞానికి మెచ్చుకుని బంగారం నాకు ఇచ్చారు కనుక ఈ బంగారం నాదే అని పాపం కొంత మూటల్లోకి ఎత్తుకున్నాడు. నిజానికి ఆ బంగారం ఆయన స్వార్థానికి కాదు, ఆయన కూడా యజ్ఞాలకి ధర్మకార్యాల కోసమే మూట కట్టాడు. ఈలోపు అక్కడ ఆ యజ్ఞ వాటిక దగ్గర నల్లని పురుషుడు, ఆకాశమంతెత్తున్నవాడు, మహాభయంకరాకారుడు, ఎర్రని కళ్ళతో సోలం ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆగు అన్నాడు. ఈయన తెల్లబోయాడు. నా బంగారం నేను మూట కట్టుకుంటూ అంటే నువ్వెవడవయ్యా ఆగమంటావంటే, ఈ బంగారం నాది, నాకు తెలియకుండా నా బంగారం వెతుకుపోతావేం అన్నట్ట. అనగానే ఇదేంటండి ఈ బంగారం మీదేమిటండి, ఋషులు యజ్ఞం చేసి వెళ్ళిపోతూ నాకు ఇచ్చిపోయారండి, స్వయంగా బ్రాహ్మణోత్తములు ఆంగిరస గోత్రులు ఇచ్చారండి అన్నట్ట. ఒరే వెర్రాడా, వాళ్ళు ఇచ్చినంత మాత్రం చేత ఈ బంగారం నీది కాదురా, ఇవ్వడానికి వాళ్ళెవరు, పుచ్చుకోవడానికి నువ్వెవడవి, ఈ బంగారం నాదే అనగానే మరి ఎలాగండి దీన్ని నమ్మడం అన్నాడు. మీ నాన్న ఉన్నాడుగా ధర్మాత్ముడు, ఆయనేగా నిన్ను ఇక్కడికి పంపాడు, ఆయన్నే అడుగన్నాడు. అయితే ఈయన వెంటనే, ఈ బంగారం నేను వచ్చేలోపు నువ్వు పట్టుకెళ్ళవని నాకు నీ మీద నమ్మకం ఉందిలే, అంచేత వదిలిపోతున్నాను, నేను వచ్చేదాకా ఎక్కడే ఉండు అన్నట్ట. వచ్చేదాకా ఉండడం ఎందుకు, ఈ బంగారం అంతా మూటగట్టి నీతో పాటు నేను వస్తాను అని బంగారం పుచ్చుకుని ఆయన వెంటబడి వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి నభగుని దగ్గరకు వచ్చారు. నభగుడి దగ్గరికి రాగానే నభగుడు విషయం విన్నాడు. వెంటనే ఏమన్నాడో తెలుసా, నాయన ఇప్పటికి కూడా నీకు ఇంకా అర్థం కాలేదా, ఆ వచ్చిన వాడే శివుడురా రుద్రుడురా అన్నాడు ఆయన. ఉచ్చేషేణ భాగో వై రుద్రః. ఒకప్పుడు మొత్తం బ్రాహ్మణోత్తములంతా కలిసి యజ్ఞములో చెట్ట చివర మిగిలిన ప్రతి వస్తువు రుద్రస్వరూపం, అది రుద్రుడికే చెందాలి అని తీర్మానం చేశారు. అందుకే యజ్ఞగుండంలో పూర్ణాహుతి అయ్యాక మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. పూర్ణాహుతి ఒకసారి అయిపోయాక మళ్ళీ కొంతమంది అందులో పుల్లలేసి నెయ్యేసి వేస్తే పరమ భయంకర దోషం చేసినట్టు అవుతుంది. ఒకసారి పూర్ణాహుతి అయ్యాక ఇంకా దాన్ని యజ్ఞగుండం మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే అది రుద్రస్వరూపం. ఆ రుద్రస్వరూపాన్ని శక్తి లేని వాళ్ళ మనం ముట్టుకుంటే ప్రమాదం. యజ్ఞ దీక్ష లేనివాడు యజ్ఞగుండానికి దూరంగా ప్రదక్షిణ చెయ్యాలి తప్ప దాన్ని ముట్టరాదు. అందులో ఉన్న పూచిక పుల్లతో సైతంగా పైన ఉన్న దర్భలు కానీ సురుక్కుస్రవలు కానీ అందులో ఉన్న అన్నం కానీ అన్నం చెరువు వండడానికి ఉపయోగించే గిన్నె కానీ మూత కానీ మిగిలిన నెయ్యి కానీ మిగిలిన దర్భలు కానీ మిగిలినటువంటి నవధాన్యములు కానీ మిగిలిన సొమ్ము కానీ ఇవన్నీ శివుడివి. అందుకని యజమానులు ఎప్పుడైనా యజ్ఞం చేయించుకున్నాక యజ్ఞగుండం దగ్గర మిగిలిన ఇంటికి పట్టికడితే ఆ యజ్ఞము ప్రమాదం ఇస్తుంది, శుభం ఇవ్వదు. ఇది కఠోర నియమం, ఇది వేద నియమం. ఇది చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, బియ్యం పట్టుకొచ్చి చెరువు వండడానికి అక్కడ పెడతాడు యజ్ఞగుండం దగ్గర, కాస్త వండాక మిగిలిన బియ్యం మేము పట్టుకుపోతాం అంటాం, నవధాన్యాలు పట్టుకుపోవడం, అక్కడ మిగిలినటువంటి ఆ ఎత్తడి గిన్నో చెరువు వండడానికి పైనున్న మూతో పట్టుకుపోతారు. అవి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు, అవి శివుడివి. శివుడు ఎవరికి ఇస్తాడు మళ్ళీ దాన్ని, యజ్ఞము చేసిన ఋత్విక్కులవి, బ్రహ్మలవి. ఒక బ్రహ్మగారు మీ చేత యజ్ఞం చేయించాడంటే మిగిలిన బియ్యం అయింది, గిన్నె అయింది, ఆ చెంబు తపేళ దర్భ ఒకటంటే అన్నీ అయినవే. అందులో పూర్ణాహుతిలో పడిపోయిన సామగ్రి దేవతలది, అదంటే బూడిది తప్ప ఇంకేముండదు కాబట్టి ఆ బూడిది మాత్రం ఎవరు పట్టుకెళ్ళరు కానీ ఊరికే పూసుకుంటారు తప్ప మిగతావన్నీ కూడా బ్రహ్మగారివి. అందుకని ఉచ్చేషేణ వైభాగో రుద్ర, యజ్ఞములో మిగిలినదంతా రుద్రుడు. రుద్రుడు స్వీకరించకుండా దాన్ని ఏం చేస్తున్నాడు, తన సొమ్ముని బ్రహ్మలకు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బ్రహ్మవు కాదుగా, అక్కడ ఋత్విక్కులు కైలాసానికి వెళ్ళిపోయారు, సొమ్ము శివుడిది కాబట్టి శివుడో ఋత్విక్కులు తీసుకోవాలి, మధ్యలో నువ్వు తీసుకున్నావు, అందుకే శివుడు వచ్చాడు రో నేను ఆ విషయం మర్చిపోయాను వాళ్ళు ఇచ్చినా. వాళ్ళు యజ్ఞము చెయ్యడానికి ముందిచ్చుంటే అది యజ్ఞంలో భాగం కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు దానం ఇచ్చేస్తే దానం ఎవరన్నా పట్టుకెళ్ళచ్చు, మిగిలినది ఇది యజ్ఞంలో అవశేషం, ఉచ్ఛిష్టం, ఇది పనికిరాదు, అది శివుడిదే అనగానే వెంటనే ఈయన ఎంత పొరపాటు చేశానండి, వేదం చదువుకున్నారు కానీ ఈ మంత్రం మర్చిపోయాను నేను, అందుకే నేను మీతో తగువులాడాను, పైగా మీరు పరమేశ్వరులనే విషయం తెలియదు అని కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు ప్రభో, అధర్మం మాత్రం నన్ను చెయ్యకుండా చూడు, ఈ సొమ్ము నీదే అన్నట్ట. వెంటనే శివుడు నల్లగా ఉన్నవాడు కాస్త తెల్లగా మారిపోయి, నాయన ధర్మ పరీక్ష కోసం ఇలా అన్నాను కానీ నాకెందుకురా సొమ్ము, నువ్వు నీ తండ్రి ఇద్దరు ధర్మం మీద నిలబడ్డారు, మీ వంశంలో పరమ పూజ్యుడు ఒకడు పుడతాడు, వాడు బ్రహ్మశాపాన్ని కూడా తిరగదోస్తాడు, అతన్ని భాగవతోత్తముడిని అంతా పొగుడుతారు, అతను చేసే ఏకాదశి ద్వాదశి వ్రతాలు లోకంలో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాయి, నీకు అటువంటి కొడుకు పుట్టుగాక, ఈ బంగారం నీదే అని శివుడు దీవించి వెళ్ళిపోయాడు. ఆ నాభాగుడు ఆ బంగారాన్ని పుచ్చుకుని మంచి రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో ఆయనకి పరమసుందరీమణిని ఇంద్రుడిచ్చి పెళ్లి చేశాడు. అదిగో వారిద్దరికి పుట్టినవాడే అంబరీషుడు, అంటే శివుడిచ్చిన వరం వల్ల అంబరీషుడు అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన చిన్నప్పటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పుడే హరిభక్తితో పుట్టాట. సవై మన కృష్ణ పదారవిందయోహో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతించకారాచ్యుత సత్కథోదయే. ఆయన చిన్నప్పటి నుంచి మనస్సు అంటే కృష్ణపాదాల మీద పెట్టేవాట. ఆయన మనస్సు ఎక్కడుండేది, కేవలం శ్రీకృష్ణుడి పాదాల మీదే ఉండేది. ఆయన మనస్సులో ఎప్పుడు మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడి పాదపద్మములు అంటూ ధ్యానం చేసేవాడు. ఇంకా మాట్లాడితే వైకుంఠవాస పురుషోత్తమ మహాత్మా వాసుదేవ అంటూ ఆయన్నే తలుచుకునేవాడు. అంటే వాక్కులు ఎప్పుడూ హరిస్మరణే చేసేవి. చెవులో ఎప్పుడు పద్మాకర్ గారు సాయంత్రం ఆరింటికి ప్రవచనం చేస్తారా అని కుతూహలంతో ఎదురొచ్చి కింద కూర్చుని మరీ వినేవాడు. ఆయన చెవులు భగవంతుని కథలు వినడానికే ఇష్టపడేవి. ఇంకా చేతులు హరిమందిరం తుడవడానికి ఉపయోగించేవట. ఎప్పుడు చూచినా ఆయన చేతులేమో నేల తుడవడానికి, ఏ నేల, హరి యొక్క మందిరం తుడవడానికి. శ్రీ మహావిష్ణువు యొక్క మందిరాన్ని ఆలయాన్ని తుడిచిపెట్టేవాడు. చెవులతో భగవత్ కథ వినేవాడు, వాక్కుతో ఆయన్ని వర్ణించేవాడు, మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళేది, కాళ్ళు హరిమందిరానికి వెళ్ళడానికి ఉపయోగించేవట. ఈ విధంగా ఆయన సర్వకాల సర్వావస్థల్లో తన అవయవాలు తన సంపద హరికి సమర్పించేవాడు. ఆయన నిరంతర హరిస్మరణ చేస్తూ ఉంటే ఆ మహాద్భుతమైన హరిస్మరణకి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయన నువ్వు అన్నీ విడిచిపెట్టి నీ మనస్సు నా మీదే లగ్నం చేసి నన్ను పూజిస్తున్నావు, అందువల్ల నిన్ను రక్షించే బాధ్యత నాది, అని తన దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని పిలిచి, ఓ సుదర్శన చక్రమా, ఈరోజు నుంచి అంబరీషుడు భూలోకంలో ఉన్నంతకాలం అతని మందిరంలో ఉండు, అతని మీద ఏగ వాలకుండా అతని కాపాడు అని సుదర్శన చక్రాన్ని ఇచ్చేసాట. ఏకంగా అసలు విష్ణువు ఎంత కరుణాస్వరూపుడండి, తన చక్రాన్ని ఆయనకిచ్చి, ఓ చక్రమా ఇక మీదట నువ్వు నా రక్షణ చెయ్యక్కర్లా, ఈయన రక్షణ చెయ్యి, ఆయన మీద ఎవరూ రాకుండా ఏగ వాలకుండా చూడు అన్నాడు. అప్పటి నుంచి ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడు తన పూజా మందిరంలో పెట్టి రోజు పువ్వులతో పూజించేవాడు. చామంతి పువ్వులు అంటే విష్ణువుకి చాలా ఇష్టం, అందుకని ముఖ్యంగా శ్యామ పుష్పాలతోటి శ్యామంతికలతో పూజించేవాడు. ఇలా చాలా కాలం ఆయన జీవితం అంతా హాయిగా వెళ్ళింది. ఆయనకి మధురమైన కంఠం ఇచ్చాట భగవంతుడు. అందుకని ఆయన ఏం చేసేవాట, తరచుగా యజ్ఞములు చేసి యజ్ఞములలో తానే సొంతంగా పాడేవాటండో, ఇతరుల చేత గానం చేయించేవాడు కదట. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో సంవత్సర కాలం అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగం చేస్తున్నంతకాలము కూడా ప్రజలంతా అక్కడే ఉండేవారు. ఇంకెవరూ ఏ పని చేయక్కర్లేకుండా అందరికీ కావలసిన వసతులు ఆయనే కల్పించేవాడు. వారంతా అక్కడ కూర్చుని, మాకు స్వర్గం వద్దు, భోగాలు వద్దు, నీ యజ్ఞం చూస్తూ నీతోటే ఉంటాం అనేవారట. పగలంతా యజ్ఞం చేయించి సాయంకాలం కాగానే ఆయన శ్రీహరిగానం చేయించేవాడు. ఆయన పాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా గొంతు కలిపేవారట. అసలు మూలంలో రాశారండి, అనేకమైన పురాణాలలో, విష్ణు పురాణంలో అంబరీషుడు వారి చేత హరిగానం చేయిస్తూ ఉంటే ఆ గానానికి ఎండిపోయిన చెట్లు చిగురించేయట. శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా, శ్రీహరికేశవనామా మాధవ నిల్నే మదిలో తలచి, మాధవ నిల్నే మదిలో తలచి, కానలలో నా కాపురమున్నా, కానలలో నా కాపురమున్నా, కోరికలేవి దరిజేరబోవు, కష్టములేవి పీడింపబోవు, నీ మృదు పద సేవా భవతరణానికి త్రోవా, శ్రీహరికేశవనామా. ఏ పరిస్థితులలో అడవిలో ఉన్నా, నగరంలో ఉన్నా, హరి కేశవ మాధవ ముకుంద అని స్మరణ చేస్తే అటువంటి వాడికి కష్టములు రావు. కానలలో కాపురం ఉన్నా చాలన్నాడు ఆయన. ఏ కోరికలు దరిచేరవు, కష్టాలుండవు, అన్నీ సమానంగా వస్తాయి, ఎప్పుడు ఎవిరవాలు వస్తాయి అంటూ భక్తితో తన్మయత్వంతో గానం చేసేవాడు. అప్పుడు ఆయన భార్య సంవత్సర కాలం ద్వాదశి వ్రతం చేద్దామంది. ద్వాదశి వ్రత యొక్క నియమం ఏంటంటే దశమి నాడు సాయంత్రం ఉపవాసం ఉండాలి, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. భోజనం చేయకుండా వేరే ఏదన్నా, ఇప్పుడంటే శరీరాలు మారిపోయాయి కాబట్టి ఏవో పండో ఇంకోటో చేస్తున్నాం. నిజం చెప్పాలంటే భీముడి యొక్క అనుగ్రహం వల్ల మనం బాగుపడ్డాం కొంచెం. భీముడు ఏకాదశి వ్రతం చేశాడు, అది కూడా కేదారంలో. ఇప్పుడు మనం కేదారేశ్వరుడు ఉంటున్నామే అక్కడ. అప్పుడు ఏకాదశి నాడు అన్నం మెతుకులు తింటే పురుగులు తిన్నట్టరా ఉపవాసం చెయ్యన్నాడు శివుడు. ఈయన ఒక గంట సేపు ఉపవాసం ఉన్నాక కడుపులో మంట బయలుదేరింది. భీముడు ఆకలికి తట్టుకోలేడు కదా, అందుకని పరమేశ్వర అన్నాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి నాయన అంటే, గంట గడిచింది, తంట వచ్చింది, కడుపులో మంట బయలుదేరింది, ఎలా ఉంటానండి అన్నాడు. అప్పుడు ఆయన జాలిపడి పాలు తాగి ఉండొచ్చు అన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, 1000 బిందెలు పాలు తాగి మళ్ళీ 2 గంటలు గడిచాక ఆకలి బాబోయ్ అన్నాడు. మళ్ళీ శివుడు వచ్చాడు. శివుడు అసలు పిలిస్తే పలకడు. పద్మపురాణంలో ఏకాదశి వ్రత మహిమను గొప్ప కథ ఉంటుందన్నమాట, అందులో ఈ భీముడి కథ వస్తుంది. ఆయన మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ఆకలంటే మళ్ళీ పిలిచేవి ఏంటంటే, పాలు సరిపోవండి నాకన్నట్ట. సరైతే ఏం చేస్తాం, ఫలము తిను ఫలాహారం చెయ్యన్నాడు. ఫలహారము అన్న ఫలాహారం అన్న పొరల, హారము ఆహారము రెండు సమానార్థకాలు. పళ్ళు తిని, ఫలహారం అంటే ఇడ్లీ తినమని కాదు, అక్కడ చపాతీ కూర పూరీ చేస్తుంది కాదు, ఒత్తి పండు అంటే పండే. పలములు తిను అంటే ఏదో 500 చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు గలలు తెచ్చుకుని అవి పూచుకున్నాడు ఆయన. మళ్ళీ మామూలు మధ్యాహ్నానికి ఆకలి అన్నాడు. చివరికి అప్పుడు ఏమీ చేయలేక భీముడి మీద ఉన్న పక్షపాతంతో ప్రేమతోటి ఈశ్వరుడికి ఆయన మీద అభిమానం గనక, నాయన నీ కోసమని ఏకాదశి వ్రతంలో కొన్ని మార్పులు చేస్తున్నాను, అన్నము తినడం దోషం కానీ అన్నం భిన్నం చేసుకు తింటే దోషం కాదు, కనుక బియ్యమును నూక కింద ఆడించి ఉప్పుడు పిండి చేసుకు తింటే పర్వాలేదన్నాడు. వెంటనే భీముడు చకచకచక ఆయనకి కృతజ్ఞత చెప్పుకుని ఓ 1000 బస్తాలు బియ్యం గిరగిర ఆడించేసుకుని తిరగలతోటి దాంతో నూక తెచ్చుకుని ఆ బియ్యపు రవ్వతో ఆయనే వంట మళ్ళీ ఎవరు చేయక్కర్లా, మంచి పోపు టాపు రేపేలా పోపు పెట్టుకుని శుభ్రంగా ఉప్పుడు పిండి చేసుకుని తినేసాడు ఆయన. అసలు భీముడు ఉప్పుడు పిండి చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అని పురాణాలు వర్ణించారు, మనకి తినే అవకాశం లేదు కానీ ఎప్పుడో ఒకటి పిలిపిద్దాం. సరే మొత్తం మీద ఈ విధంగా భీముడి ధర్మమానని బతికాం కానీ లేకపోతే అంబరీషుడి కాలంలో ఉపవాసం అంటే కఠిన ఉపవాసం. ఆచమన జలం తప్ప మరో జలం తాగేవారు కదండి. దశమి నాడు సాయంత్రం తినకూడదా, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసమా, మళ్ళీ ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం స్వీకరించాలి, ద్వాదశిలో పారణ చెయ్యాలి. పారణ అంటే తినుట, ఏదో ఒకటి తింటే దానికి ద్వాదశి వ్రతం అని పేరు. వ్రతం సంవత్సరం చేసేట, ప్రతి మాసములో 2 ఏకాదశులు వస్తాయిగా, మరి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి, ఈ రెండింటికి అలాగే ఉండి ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి ఈయన ఏదో తినేవాడు. ఒకసారి ఆయన సంవత్సర కాలం వ్రతం పూర్తయ్యాక ఆఖరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో పారణ చేద్దామనే ఉద్దేశంతో 1000 మంది బ్రాహ్మలకు అన్నం పెట్టాడు. పాయసాన్నం తాను కూడా తినబోతున్న సమయానికి అక్కడికి దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు. ఆయన రాగానే ఆనందపడిపోయి ద్వాదశి వ్రతం ఇది ఆఖరి తిథి అనుకుంటున్నాను, ఈ వ్రత పారణ సమయంలో మీలాంటి మహానుభావులైన ఋషులు రావడం నా అదృష్టం, మీరు తొందరగా భోజనానికి రండి, మీకు భోజనం పెట్టి మీరు తిన్నాక గిన్నెలో మిగిలిన అన్నన్నే తింటానన్నాడు. ఆయన ఏమన్నాడు, యమునా నది దగ్గరలోనే ఉంది, ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నేను, నేను స్నానం చేసి వచ్చేదాకా మాత్రం నువ్వేం తినకూడదు సుమా అంటే అబ్బే మిమ్మల్ని భోజనానికి పిలిచి నేను ఎలా తింటానండి, మీరు వెళ్ళిరండి అన్నట్ట. ఈయన కాళింది నదికి వెళ్ళాడు. కాళింది అన్న యమునన్న ఒకటే. స్నానానికి వెళ్ళి అప్పటికి రాడు, అలా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. డ్యూటీ మర్చిపోయాడు ఈయన, భోజనానికి రావాలనే విషయం మర్చిపోయాడు. ఆయన సద్దన్నం తిన్నవాడు, మొగుడాకులు ఎరగదని ఈయన హాయిగా తినొచ్చినవాడు అంత పూర్వం, పైగా యోగి కూడా. పాపం ఈయనకి ద్వాదశి ఘడి నియమం ఉన్నది, ఆయనకి అది లేదు. ఆ విషయం మర్చిపోయి ఆయన జపంలో ఉన్నాడు. ఇంకా ద్వాదశి అర్ధముహూర్తం, అర్ధముహూర్తం అంటే ఒక్క గడియ మాత్రమే ఉన్నదట. దాంతో అంబరీషుడు కంగారు పడి ఇదెక్కడి గొడవ, సంవత్సర కాలం పూర్తయింది, ఈ ఒక్కరోజు కనుక ద్వాదశి తిథి దాటకుండా పారణ చెయ్యకపోతే వ్రతం మొత్తం వ్యర్థమైపోతుంది, అది మహాపాపం కదా, ఎలాగా అని బాధపడి మహానుభావులైన పండితుల్ని వశిష్ఠాదులందరినీ పిలిచాడు. వాళ్ళంతా విశిష్టులు గనక, వాళ్ళని సలహా అడిగాడు. అయ్యా వ్రతం పాడైతే నరకానికి వెడతాం, మహాపాపం, అయినా వ్రత నియమం పెట్టుకుని ఆ వ్రత నియమాన్ని ఉల్లంఘించడం కూడా దోషమే రెండోది, అలాగని వ్రత నియమాన్ని ఉల్లంఘించకూడదని అన్నం తిందామా అంటే మహాత్ముడి భోజనానికి పిలిచి ఒక బ్రాహ్మణి వాడికి పెట్టకుండా తినడం మరో పాపం. ఇప్పుడు నాకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది, నేనేం చేయనని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, అంబస కేవలే నాథ కరిష్యే వ్రత పారణం ప్రాహు అభక్షణం విప్రాహ హ్యసితం నాశితం చతత్. వేదవ్యాసులు వారు అందంగా రాశారు మూలంలో శ్లోకం. మహారాజా, ధర్మసూక్ష్మం వేదములలో ఒక మాట చెప్పింది, అతిథిని పిలిచి అతనికి అన్నం పెట్టకుండా మనం తినకూడదు, అది మహాపాపం, అలాగని వ్రత నియమం ఉల్లంఘించకూడదు, కాబట్టి తినడము కాదు తినకుండా ఉండడము కాదు. అభక్షణం, అప్పంటే నీరు, నీరు తాగితే తులసీదళం వేసుకుని కొంచెం నీరు చేతిలోకి తీసుకుని ఓంకేశివాయ స్వాహ నారాయణ యస్వాహ మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగామనుకో అప్పుడు ఏదో ఒకటి తిన్నట్టే, అలాగని అది నీరు గనక అన్నం తిన్నట్టు కాదు. అందుకని అసితం నా అసితం అంటే తినడము కాదు తినకుండా ఉండడము కాదు. దీన్ని పోతన గారు అందంగా పద్యంగా రాశారు. అతిథి ఓయి రామి అధిప ఈ ద్వాదశి పారణం బుమాన పాడి కాదు, కుడువకుంట కాదు కుడుచుటయును కాదు, సలిల భక్షణం బు సమ్మతం బు. అతిథి వెళ్ళాడు వాడు రాలేదు అనే వంకతోటి మనం తినకుండా ఉంటే ద్వాదశి వ్రత నియమాన్ని ఉల్లంఘించిన మహాపాపం చుట్టుకుంటుంది, అలాగని తినడం మరొక దోషం. కాబట్టి కుడువ కొంట కాదు తినకుండా ఉండడము కాదు, కుడుచుటయును కాదు తినడము కాదు, సలిల భక్షణం భూ సమ్మతం భూ, నీరు తాగడం శాస్త్ర మర్యాద స్వీకరించు అనగానే అమ్మయ్య అని ఆయన తులసి వేసినటువంటి నీరు తీసుకుని భగవంతుడిని స్మరించి కొంచెం పుచ్చుకున్నాడు. సరిగ్గా పుచ్చుకున్న సమయానికి వచ్చాడు అప్పటిదాకా. ఆయన లక్షణం అలాగే ఉంటుంది, దుర్వాసుడి పరీక్ష రావడంతో ఎదురుగుండా నీళ్లు తాగుతున్నాయని చూచి పళ్ళు పటపట కొరికి, ఓరి ద్రోహి, నీవా రాజువి, నువ్వు క్షత్రియాధముడివి, నాలాంటి ఒక మహాత్ముణ్ణి, జ్ఞానిని, పండితుణ్ణి, విప్రుణ్ణి భోజనానికి పిలిచి నేను రాకుండా అన్నం తింటావట్రా, అతిథిని ఇంటికి పిలిచి అన్నం పెట్టకుండా తిన్నవాడు మలమూత్ర భక్షణ చేసిన వాడితో సమానుడని శాస్త్రవాక్యం ఉన్నది తెలియదా, నీలాంటి నీచుణ్ణి క్షుద్రుణ్ణి అసలు శ్రీహరి ఎలా అనుగ్రహిస్తున్నాడు, పైగా చక్రం ఒకటి నీకు రక్షణగా ఉందిట్రా, అది చూచి రెచ్చిపోయి నువ్వు నన్ను అవమానపరుస్తావా, ఇదిగో నిన్ను ఇప్పుడే నాశనం చేస్తాను అని నెత్తి మీద ఉన్న జటాజోటాల్లో ఒక జోటం ఒక జడ పీకి టక్క నేల మీద కొట్టి అందులోంచి ఒక రాక్షసుడిని సృష్టించాడు. వాడికి కృత్య అంటే చెప్పిన పని చేసి పెట్టి రాక్షసుడు అని పేరు. ఆ కృత్యని వెళ్ళు ఈ అంబరీషుణ్ణి మింగయి అనగానే ఆ కృత్య మహావేగంగా అంబరీషుడి మీదకి వచ్చేసింది. అంబరీషుణ్ణి మింగడానికి ఆ కృత్య వచ్చేస్తూ ఉంటే తన భక్తుడికి అపచారం చేస్తున్నటువంటి ఈ ఋషిని చూచి చక్రాయుధం రిమ్మున లేచింది. శ్రీమన్నారాయణుడు పంపిన చక్రం ఊరుకుంటుందా, ఆయనకి సెగ పువ్వు కూడా వాడకుండా రక్షణ చేయమన్నాడు శ్రీహరి. అందుకని ఆ సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో విక్రమించి ఈ కృత్యని నరిక వతలబారేసింది. అక్కడితో ఆగకుండా ఈ ఋషి వెంటబడింది. దెబ్బతో ఋషిగారికి అహంకారం దిగిపోయింది, హడిలిపోయాడు, ప్రాణభయం పట్టుకుంది. ఇప్పుడు పులో అని పరిగెత్తుకుంటూ మేరుపర్వతం గుహలో దాక్కున్నాడు. ఈ చక్రం మేరుపర్వతం గుహలోకి వచ్చేసింది. గుహలోంచి పరిగెత్తుకొచ్చి ఇంకా స్వర్గం దగ్గరికి వెళ్ళాడు, ఇంకా సమస్త లోకాలు తిరిగాడు. ఈ చక్రం ఆయన ఎక్కడికి పెడితే అక్కడికి వెంటబడుతోంది, ఆగితే ఆగుతోంది, పరిగెడితే పరిగెడుతోంది, మొత్తం మీద ఆయన బెదిరిస్తోంది. చంపట్లా చంపడం కాదు కదా దాని ఉద్దేశం, ఆయన బెదిరించడమే. దాంతో ఆయన హడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా నన్ను రక్షించవా, నేను బ్రహ్మమానస పుత్రుడే కదా అంటే బ్రహ్మగారు తెల్లబోయి, నా బతుకే నా చేతులు లేదు, ప్రళయకాలంలో నేను నిద్రపోతే విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాను కానీ, లేకపోతే మధుకైటవులో సోమకాసురుడో గుటకాయ స్వాహ చేసేవారు, నాకు శక్తి లేదు, నిన్నేను రక్షిస్తానన్నట్ట. పైగా అది సుదర్శన చక్రం, ఆ చక్రం విష్ణుస్వరూపం, అంతటి పవిత్రమైన సుదర్శన చక్రం 1000 అంచులతో అగ్నిజ్వాలలతో వస్తుంటే నేను అడ్డం పెడితే బూడిదైపోతాం, నా వల్ల కాదు బాబు అన్నట్ట. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు నవ్వి, విష్ణువు మీద ఎవరైనా అపచారం చేసి వెకిలి వేషాలు వేస్తే నేను రక్షించను, ఆయన దగ్గరికి పో అన్నాడు. ఈయనకి అది ఇది కాదని వైకుంఠానికి వెళ్ళి వాసుదేవ పరంధామ పాహి అని కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించు, నీ చక్రం నన్ను చంపుతోందంటే విష్ణుమూర్తి చాలా తేలిగ్గా ఏమన్నాడు, నేనేం చేయగలనయ్యా, ఆ చక్రం నాది కాదు ఇప్పుడు, నేను ఎవరికో ఇచ్చేశాను అన్నాడు ఆయన. అంటే విష్ణుమూర్తి రక్షించలేదు, ఆయన మహానుభావుడైన ఆయన తెలివితేటలు ఆయన, వీడు భక్తుడికి అపచారం చేశాడు, అందువల్ల భక్తుణ్ణి రక్షించడానికి అట్టే పెట్టిన చక్రాన్ని వెనక్కి తీసుకునే అధికారం నాకు లేదు, ఇప్పుడు ఆ చక్రం నాది కాదు. ఎవరైనా మనం ఇల్లు అద్దెకిచ్చామనుకోండి, వాళ్ళ రెంటెడ్ హౌస్ ఖాళీ చేసేదాకా ఇంట్లోకి మనం వెళ్ళకూడసమా, అది కేసు. అందువల్ల నాయన నేను ప్రస్తుతం నా చక్రాన్ని ఎరువిచ్చాను ఆయనకి. పరమభక్తుడు భాగవతోత్తముడు అయిన అంబరీషుణ్ణి ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ చక్రం వాడు అంతం చూస్తుంది. ఇప్పుడు ఆ చక్రాన్ని వెనక్కి పిలిచినా నా మాట విందవు, నువ్వు వెళ్ళి ఆ భాగవతోత్తముడి కాళ్లే పట్టుకో అన్నట్ట. అంతే రొట్టావా స్వామి అన్నాడు. మరి అంతే అహంకరించి రెచ్చిపోయి తిట్టావుగా వెళ్ళన్నట్ట. పాపం దుర్వాసుడు, ఎంత బ్రతుకు బతికి ఇదే అన్నట్ట. ఎంత బతుకు బతికి అనకు, ఇహ నీ బ్రతుకు అసలైన బ్రతుకు అదే. ఆయన పరమ భాగవతుడు, నాకంటే గొప్పవాడు, నేను ఎటువంటి వాడినో తెలుసా, నా భక్తుల పాదధూళి నా నెత్తి మీద వేసుకుంటాను అన్నాడు ఆయన. అసలు నిజంగా అద్భుతమైన మాటలు ఇవి. భగవంతుడికి అంత కరుణ, మనం ఆయన భక్తితో పూజిస్తే మనకి సేవ చేస్తాడండి ఆయన. ఇంతెందుకు, యముడు ఏమన్నాడో తెలిసిన, పరమ దయానిధే పతిత పావన నామ హరే యటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరమున కానతిచ్చునట దాశరథీ కరుణాపయోనిధి. ఎంత బాగా రాశాడండి భక్త రామదాస్ గారి శతకంలో. యముడు ఏమంటాడో తెలుసా, ఓ యమకింకరులారా, మీరు ఎంత పాపాత్ములైనా వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ప్రాణం తీసి నా దగ్గరికి తీసుకురండి, కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళకండి. ఎవరు వాళ్ళు, రోజు పరమదయానిధి పతిత పావన నామ హరి 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 అని నిరంతరం స్మరించే మహానుభావులు ఉన్నారే వాళ్ళంటే నాకు ఇష్టం. వారి పాదధూళి నా శరమునదాల్తూ నెత్తి మీద వేసుకుంటాను. మీరంతా హరిస్మరణ చేస్తే మీ పాదధూళి ఆయన నెత్తి మీద వేసుకుంటాడు టెముడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి అని యముండు కింకరోత్కరమునకు ఆనతెచ్చునట. యముడు తన కింకరులకి ఆజ్ఞాపిస్తాడు. అది హరి యొక్క మహిమంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హరిస్మరణ చేసే భక్తుల యొక్క పాదధూళి చాలా గొప్పది. వాళ్ళ దగ్గరికి వెళ్ళమనగానే దుర్వాసుడు పరుగు పరుగును వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. అంబరీష నన్ను రక్షించంటే ఆయన సిగ్గుపడ్డట్టు అండి. ఇక్కడ వ్యాసులు వారు అన్నారు లజ్జతో తల వంచుకున్నట్ట. ఎందుకని ఇంత మహాత్ముడు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటని. మహాత్మా మీరు నా కాళ్ళు పట్టుకుని అపచారం చేయకండి. పామరుణ్ణి మానవ మాతృణ్ణి క్షత్రియుణ్ణి అటువంటి నా కాళ్ళు మీరు పట్టుకోవడం ఏమిటి, మీరు మహాత్ములు అని వెంటనే లేపి ఆయన కాళ్ళకి నమస్కరించి ఎక్కడ ఏమాత్రం అహంకరించలేదు ఆయన. వెంటనే సుదర్శన చక్రం కేసి తిరిగాడు. ఓ సుదర్శన చక్రమా, నీవు విష్ణు స్వరూపానివి, మహాత్ముడివి, జ్ఞానివి, సర్వకాల సర్వావస్థలలో అందరినీ కూడా ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేతే రక్షిస్తావు. శ్రీ మహావిష్ణువు నీ అనుగ్రహంతో అన్ని పనులు చేస్తున్నాడు, అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తిభూయ యడస్పతే. ఓ సుదర్శన చక్రమ విష్ణుస్వరూప, 1000 అంచులు కలిగిన సుదర్శన చక్రమ, అన్ని అస్త్రములను నాశనం చేసే ఏకైక శక్తివి నువ్వు. నీ శక్తి ముందు ఏ అస్త్రాలు ఏ శస్త్రాలు నిలబడవు. అటువంటి ఓ సుదర్శనమా, నా భక్తికి నిదర్శనంగా ఈ మహాత్ముణ్ణి అదర్శనుండి కాకుండా కాపాడు. ఈయన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు నా తలకై నరికై అని వెళ్ళి ఆ సుదర్శన చక్రానికి అడ్డంగా నిలబడితే ఆ సుదర్శన నవ్వి, నీలాంటి భక్తుణ్ణి చంపడమా, లేదయ్యా నీకు అపచారం చేస్తే తట్టుకోలేక వాడి వెంట పడ్డాను, ఆయన్ని కూడా నేను చంపాలనుకుంటే ఇంతసేపు ఉఫ్ఫును ఊదేసేవాడిని, కేవలం ఆయన్ని బెదిరించి మళ్ళీ నీ కాళ్ళు పట్టుకునేలా చేశాను, చేసిన తప్పు తెలుసుకునేలా చేశాను, నీవు కోరావు కనుక విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టి సుదర్శనం మళ్ళీ యథాప్రకారంగా మందిరంలోకి వెళ్ళిపోయింది. అప్పటికెట సంవత్సర కాలం తిరిగిందిటండి. అంటే మళ్ళీ సరిగ్గా ఏడాది అదే ద్వాదశి వచ్చింది. చూడండి అంతకాలం తిరిగాడు ఆయన ఏకంగా. ఈ సంవత్సరం తిరిగి తిరిగి అలిసిపోయిన దుర్వాసుడు, మహానుభావుడివి, అపకారికి ఉపకారం చేస్తావు, నీ మేలు మర్చిపోలేని నీకు దండం, ఇక నేను వెళ్ళొస్తానంటే మీరు వెళ్ళడం వెళ్ళ ఎలాగండి అన్నాడు. అంటే వెళ్లకుండా బంధిస్తావా అన్నాడు. అవునండి, ప్రేమ పాశంతో బంధిస్తాను. కిందట ఏడాది మిమ్మల్ని భోజనానికి పిలిచాను, పాప మీరు ఇప్పటిదాకా భోజనం చేయలేదు. ఈ ఏడాది మీకు అన్నం పెట్టకపోవడం వల్ల నేను కేవలం మంచినీళ్ళే తగు బతుకుతున్నాను, నేను అన్నం తినలేదు. మీకు అన్నం పెడితే కానీ నేను తినలేను అన్నాడు ఆయన. అనగానే దుర్వాసుడు తెల్లబోయాడు, మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ భోజనం చేసిన తర్వాతే మళ్ళీ యమునికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేయనట్టే, మళ్ళీ యమునకా నాయనోయ్ అన్నాడు ఆయన. లేదు రండి వెళ్ళి రండి అనగానే ఈసారి బుడుంగును ములిగి పరిగెత్తుకొచ్చాడు. పాత అనుభవం ఒకటి ఉంది కదా, అందుకని వెళ్ళి బుడుంగును ఒక్క ములుగు ములిగి పరుగు పరుగును రాగానే పరమ పవిత్రమైన అన్నం తన భార్య తాను స్వయముగా వండి పీకదాకా పెట్టారట. కంఠ పర్యంతం ఆకంఠ పర్యంతం భోజనం పెట్టి ఆయన తిని వెళ్ళాక ఆయన ఎంతో ప్రేమతో దీవించాక, ఎంత గొప్పవాడివయ్యా అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళాక ఆయన విడిచిపెట్టిన మిగతా అన్నం అగ్నిలో మిగిలింది, తాను తన భార్య తిన్నారు. ఆ మహాత్ముడి గుణములు చాలా గొప్పవి. ఆయన ఇప్పుడు శరీరముతో సైతంగా వైకుంఠానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన వైవస్వతమును వంశస్థుడు, నాభాగుని పుత్రుడు, ఆ అంబరీషుడు పరాతస్మరణీయుడు. ఆ మహాత్ముడిని తలుచుకున్న వాడికి ఎప్పుడూ కూడా అపమృత్యు భయం ఉండదు అని సుఖయోగీంద్రుడంతటి వాడు పరీక్షిత్తుకి చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఆ వంశంలోనే పుట్టిన మరొక అద్భుతమైన గొప్ప వ్యక్తి కథ చెబుతా విను. పూర్వం సౌభరి అని పేరు కలిగిన ఒక ముని ఉండేవాడు. ఈ ముని యమునానది దగ్గరకు వచ్చాడు. యమునానది అంటే ఇప్పుడు అన్ని చోట్ల యమున ఉన్నది కానీ బృందావనం దగ్గరకు వచ్చాట. బృందావనంలో కాళింది అని పేరు కలిగిన ఒక లోతైన మడుగుంది. అంటే మడుగని ఎందుకంటారంటే దాన్ని నదులలో ఒక్కో చోట బాగా అగాధమైన లోతైన ప్రాంతాలు ఉంటాయి. నదులన్నీ ఒకే రకంగా ఉండవు కదా, నదుల్లో ఓ చోట ఎత్తు ఉంటుంది, ఓ చోట లోతు ఉంటుంది. నదులలో బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి మడుగు అని పేరు అన్నమాట. అందుకే నదుల్లో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి, ఒక్కో చోట మెట్టు దిగామంటే కింద అగాధంలో గడిపోతాం. అలాంటి అగాధమైన ఒక ప్రాంతానికి కాళింది హ్రదం అని పేరు. కాళింది అంటే యమునకి మరో పేరు. సూర్యుడి యొక్క కూతురు, సూర్యుడికి వైవస్వతమరు పెద్ద కొడుకు. ఆ తర్వాత యమధర్మరాజు, యమధర్మరాజు తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురే యమున లేక కాళింది. ఈ కాళిందే నది కింద ప్రవహించింది. ఆ మడుగు దగ్గర అయిన ఒడ్డు దగ్గర కూర్చుని రోజు జపం చేసుకుంటూ ఒక్కే నేరేడు పండు చెట్టు మెంచి రాలితే అది తిని అందులో కొంత భాగాన్ని చెరువులో ఉన్న చేపలకు పెట్టేవట. ఒక్క పండు అండి నేరేడు పండు, అందులో సగం తాను తినేవట, మిగతా సగం చేపలకు ఆహారంగా వేసేవట. ఎంతోమంది మహాత్ములు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన భూతదయ కలిగిన వాడు, అందుకే ఒక్క పండే తినాలని నియమం పెట్టుకుని అందులో సగం మళ్ళీ ఇతరులకు నైవేద్యం పెట్టేవాడు ఆయన. ఆ చేపలన్నిటితో ఈయనకి స్నేహం ఏర్పడింది. ఆ చేపలకు ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన రోజు తన భార్యలతో పాటు కొంచెం ఒడ్డుదాకా వచ్చి ఆయన పాదాలకి అభిషేకం చేసేవాడు. ఎలాగా, చేపలకి తోకలకి నీళ్లు ఉంటాయిగా, ఆ నీళ్లను జల్లి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు మళ్ళీ తమ నెత్తిమీద జల్లుకునేవాట. రోజు వచ్చి మానవ భాషలో, మహాత్మా నేను నా భార్యలు మా పిల్లలందరం నీ శిష్యులం, నీ పాదసేవ చేస్తాం, మాకు మంత్రోపదేశం చేసి భాగవతం చెప్పమంటే ఆయన రోజు భాగవత కథలు చెప్పేవాడు. 500 సంవత్సరముల పాటు ఆయన వాళ్ళకి భాగవతం చెప్పాట. నేను 40 రోజులు ఇంత చేసి, ఓన్లీ 40 డేస్, ఆయన 500 ఏళ్ళు చెప్పాట. ఆయన ఆయుర్దాయం గొప్పది, నాకు కూడా అంత ఆయుర్దాయం, మీకు కూడా అంత ఆయుర్దాయం ఉంటే మనము చెప్పుకోవచ్చు. అందువల్ల మొత్తమీద ఉన్నంతలో సద్వినియోగం చేసుకుందాం. ఇంతలో ఏం జరిగింది, ఒకరోజున చేపల రాజుగారు ఆ మత్స్యరాజుగారు భార్యతో కలిసి నదిలో విహరిస్తున్నాడు. భార్యాభర్తలు నాకు ఎంతో ప్రేమగా ఉంటారు కదా, అది చూశాడు ఈయన. ఓరి బాబోయ్, చేపలు కూడా చక్కగా భార్యాభర్తలుగా కలిసి ఎంత బాగా తిరుగుతున్నాయో, జలకాలాటలలోని పాడుకుంటున్నాయి, నాకు కూడా ఓ భార్య ఉంటే ఎంత బాగుండనిపించిందిట. తపస్సు చేసుకోవడానికి వచ్చిన వైరాగ్య సంపన్నుడు బాల్యంలో. అందుకే సాంగత్యం ఇంత ప్రమాదం. అవి చేపవనివ్వండి పాపవనివ్వండి, మొత్తం మీద పాపం పాపమే. ఈయన కాముకుడైపోయాడు. అంటే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరశతి అన్నారు. జ్ఞానం ప్రకారం అందరినీ ప్రేమించాలి, ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు, భవబంధం పెట్టుకోకూడదు. ఈయన బంధం పెట్టుకుని వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళడం మొదలెట్టడంతో ఈయనకి తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యామోహం తగిలింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, అందుకని ఈయన బాగా ముసలాడైపోయాడు. గడ్డాలు మేసాలు నెరిచిపోయాయి, జుట్టు అంతా తెల్లగా వెండి అయిపోయింది. వణుక్కుంటున్న తలకాయతో బయలుదేరి వెళ్ళి మాంధాత మహారాజు దగ్గరికి వెళ్ళాడు. మాంధాత గారికి ముచుకుందుడు వంటి కొడుకులు చాలామంది ఉన్నారు. ఆ ముచుకుందుడు అనే కొడుకులతో పాటు ఆఖరణ 50 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 50 మంది కూతుళ్ళు పరమసుందరీమణులు, అందరూ ఒకే కానుపులో పుట్టారు టేకంగా, అందుకని కవలలు పైగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఆ కవలలను చూచి, మాంధాత మహారాజా, నేను ఈ మధ్యన ఒక సంసారాన్ని చూశాను, నేను సంసారంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను. నీకు 50 మంది కూతుళ్ళు ఉన్నారు, ఒక్క కూతుర్ని నాకు ఇచ్చి కన్యాదానం చేయకూడదంటే ఈ ముసలాయన్నికి నా కూతుర్ని ఏమిస్తాం అనుకుని ఆయన కొంచెం నెపం పెడదాం అనుకుని, నాకేం అభ్యంతరం లేదయ్యా, నా కూతుళ్ళ చేతికి దండ ఇస్తాను, స్వయంవరం చాటాను, రేపు పొద్దున్న ఎక్కడెక్కడి రాజకుమారులు స్వయంవరంలో వచ్చి ఆసనాల్లో కూర్చుంటారు. స్వయంవరం అంటే ఏమిటి, ఆడపిల్లల చేతికి పూర్వం దండిచ్చేవారు, ఎదురుగుండా ఆహ్వానం చేసిన రాజుల్ని కూర్చోబెట్టేవారు. రాజులు పండితులు ఎవరైనా రావచ్చు. అప్పుడు అమ్మాయిని, అమ్మాయి నీ చేతికి దండిచ్చాను, వీళ్లలో ఎవడు నచ్చాడో చూడు, నచ్చిన వాడి మెడలో ఈ దండ వెయ్యి, ఆ దండ ఎవడి మెడలో వేస్తే వాడు నీ భర్త అనేవారు. ఆ వచ్చి కూర్చునేవాళ్ళు కూడా స్వయంవరం అంటే ఇష్టపడి రావాలి. మళ్ళీ వచ్చి దండేశాక నేను పెళ్లి చేసుకోను అనేవాడిని అక్కడికి తీసుకురాకూడదు. ఆ అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు ఆసనాల్లో కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళలో వీళ్ళు వెతుక్కుని, వీడు బాగానే ఉన్నాడు, వీడికి డబ్బు ఉంది, ముందే ఎంక్వైరీలు చేసేవారులేండి. ఇప్పుడు ఇంటర్నెట్ కొట్టినట్టుగా ఆ రోజుల్లో కూడా CBCID ఉండేవారు. ఈ కుర్రాడు మంచివాడు అనుకుంటే వాళ్ళు దండ వేసేవారు. ఎంత సుఖం ఉండే ఆ రోజుల్లో, స్వయంవరం అంటే అది. ఇప్పుడు అన్ని మ్యారేజ్ బ్యూరోలు తయారయ్యాయి, కానీ ఈ బ్యూరోలన్నీ 100 రోజులు అయిపోతున్నాయి. మొత్తం మీద ఆ రోజుల్లో ఉన్న స్వయంవరం ప్రకారం ఆయన ఏమన్నాడు, నా కూతుళ్ళకి దండిస్తాను, ఎవరైనా నీ వెళ్ళో దండ వేస్తే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు దండ వేయకపోతే నేనేం చేయలేను అన్నాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు, ఆహా మాంధాత పిల్లనివ్వలేను అనలేక నా పిల్లని నీకివ్వను అని చెప్పక ఇంత నాటకం ఆడతావా, చూసుకున్నా మహిమ అని యోగ శక్తితో మంచి పాతికాళ్ళ పడుచుకుర్రాళ్ళ తయారైపోయాడు. కిరీటం నెత్తి మీద పెట్టుకుని, కుండలాలు పెట్టుకుని, టీవీగా పట్టు వస్త్రాలు కట్టుకుని, మర్నాడు ఆఖరణ చివరిలో కూర్చున్నట్టు కావాలని ఈ పంక్తిలో. ఎందుకంటే ఆడపిల్లలు అందరినీ చూశాక కానీ వరించకూడదని ఒక శాస్త్రం, అందరినీ చూశాక అప్పుడు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో దండయ్యాలి. వాళ్ళు అలా చూస్తూ ఆఖరణ గేటు దగ్గర ఉన్నటువంటి ఈయన చూచారు. ఈ 50 మంది కూడా దండ పట్టుకొచ్చి, ఎంతకంటే అందగాడు ఎవడు బాబోయని 50 మంది ఆయన మెళ్ళలోని దండేశారు. అప్పుడు రాజుగారికి మతిపోయి, నువ్వెవరు అంటే నిన్న వచ్చాని అన్నట్ట. ఏది, ఆ రిటైర్ అయిపోయిన ముసలాయనవి. అవునండి అన్నాడు ఆయన. యోగశక్తితో పడుచువాణ్ణి అయ్యానన్నట్ట. యోగాభ్యాసం వల్ల ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తే ఎవడైనా అంత గొప్పవాడు అవుతాడు. తాత్కాలికంగా ఎవడైనా వ్యామోహితుడైనా జ్ఞానులు ఎప్పుడూ తమ తపశ్శక్తితో గొప్పవాళ్లే. సరే, వాళ్ళ 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. 10,000 సంవత్సరాలు సంసారం చేసి అటాక్ అయ్యాడు. 10,000 సంవత్సరాలు గడిచాక ఒకరోజున పొద్దున్నే, అయ్యో సంధ్యావందనం మర్చిపోయాను, సంధ్యావందనానికి నీళ్లు తీసుకురండి అన్నట్టు భార్యల్ని. వాళ్ళు నవ్వి, ఎన్నో సంధ్యావందనం ఇది, నేటికి 10,000 సంవత్సరాల క్రితం సంధ్యావందనం చేశావు, ఆ తర్వాత సంధ్యావందనం లేదు, మా వందనమే తప్పన్నారు. అప్పుడు ఆయనకి మతిపోయి, పెళ్ళై 10,000 ఏళ్ళు గడిచిందా, ఎన్నాళ్ళు నేను అసలు కర్మలే మర్చిపోయానా, స్నానం సంధ్యావందనం పోయిందంటే అవునండి భోగాల్లో పడ్డామన్నారట. అయ్య బాబోయ్, అందుకే కదా ఈ సంసారం ఎంత భయంకరం అన్నారు అని వెంటనే, సంగంత్యజేత మిథునవ్రత్రిణాం ముముక్షుభి సర్వాత్మనా న విసృజేత్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగః. సాధువులు సజ్జన సాంగత్యం చెయ్యాలి, సంసారంలో ఉన్న వ్యామోహాల మీద పడకూడదు. సాంగత్యం పరమదోషమని తెలుసు. మహాతపస్సు చేసుకున్న నేను కూడా చేపలతో స్నేహం వల్ల కదా భ్రష్టుండైపోయాను అనుకుని వెంటనే భార్యామణుల్ని, మీ అందరికీ తలో బిడ్డ పుట్టుగాక, నన్ను విడిచిపెట్టేస్తే నేను తపస్సుకు పోతానంటే మహాత్మ వెళ్ళిరండి అన్నారు. వాళ్ళు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక బాహ్య ఇంద్రియములు అంతరింద్రియములను నిగ్రహపరిచి సౌభరి అనేవాడు మహాతపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్లే ముందే ఓ తమాషా జరిగింది. ఆయన ఇంక అన్నిటినీ విడిచిపెట్టాడు. ఆయన విడిచిన ఈ మత్స్యరాజు గారు రోజు ఆయనకి కాళ్ళు కడిగేవాట. ఒకరోజు నేను పొద్దున్నే చెరువులో స్నానానికి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వబోతూ ఉండగా ఆకలి తట్టుకోలేక గరుత్మంతుడు మహావేగంగా అక్కడికి వచ్చేశాడు. గరుత్మంతుడు ఆకాశం నుంచి రెక్కలతో టప్ప 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 ఎగురుకుంటూ వస్తూ ఉంటే ఆ రెక్కల గాలికి ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు కొండలు ఊగిపోయాయి. ఏకంగా అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. బంగారపు రెక్కలతో, మంచి బంగారం వంటి రంగు కలిగిన రెక్కలతో టప్ప టప్ప కొట్టుకుంటూ పైనుంచి ఎగురుతూ వస్తూ ఉంటే ఆ గాలికి కొండలు చెట్లు సముద్రాలు అన్నీ ఎగిరిపోయాయి ఒక్క దెబ్బకి. ఈ చెరువు అంతా పైకి కిందకి లేచిపోయింది. ఆ విధంగా అల్లార్చుకుంటూ వచ్చేశాడు ఆయన. వచ్చి వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా, సౌభరి యొక్క మాట వినకుండా ఆ మడుగులో అడుగు పెట్టి పాపం మత్స్యరాజును తినేశాడు ఆకలి తట్టుకోలేక. ఆ పూట ఆయనకి ఆహారంగా వస్తానన్న పావు రాలేదు. అందుకని ఆకలికి ఆ మత్స్యరాజును తినగానే ఆడచేపలు ఏడ్చి, మహర్షి నీ కళ్ళెదురుగుండా మాకు వైధవ్యం వచ్చింది, నీకు ఎంత సేవ చేశామని మొరపెట్టుకుంటే ఆయన జాలిపడి, నీ భర్త చచ్చిపోయిన అతన్ని మిమ్మల్ని నా తపశ్శక్తితో శాశ్వత బ్రహ్మలోకానికి పంపేస్తున్నానని పంపేసి, నా తపశ్శక్తిని వీళ్ళని రక్షించడానికి ఉపయోగించాను, నాకు ఉపయోగపడలేదు, నా మోక్షాన్ని పాడి చేశావు, సాంగత్యం వల్ల నాకు ఇన్ని దోషాలు వచ్చాయి, ఓయి గరుడా ఇదే నీకు నా శాపం, నే వద్దంటుంటే వినకుండా ఈ మడుగులో అడుగు పెట్టి చేపని తిన్నావు గనక ఈ రోజు నుంచి నువ్వు ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినన్నా చంపాలనుకున్నావా, నీ తల పగిలి 1,000 చక్రాలు చచ్చిపోతావు అని చెప్పించాడు. అందుకని కాళీయుడు అందులో దాక్కున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ శాపం సౌభరి ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి ఆ మడుగులోకి మాట వరసకు కూడా గరుత్మంతుడు అడుగు పెట్టేవాడు కాదు. దాంతో ఈయన, మళ్ళీ నాకు ఇదొక్కడ గొడవండి, సాంగత్యం అనేది ఎంత కొంపముంచుతోందని, ఈసారి అందరినీ విడిచిపెట్టి ఏకాంతంగా హిమాలయాలలో తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది పరమ పవిత్రమైన సౌభరి యొక్క కథ. ఇక తర్వాత భగీరథుడు సగరుడు మొదలైనటువంటి వాళ్ళ కథతో రేపటి కార్యక్రమంలో అడుగు పెడతారు. రేపు రామకథ వస్తుందండి, మధురమైన పోతరగారి కళ్ళ నుంచి వచ్చిన రామకథ. రేపటితో నవమ స్కంధం పూర్తవుతుంది. ఇంకా ఎల్లుండి నుంచి ఇదిగో భాగవత కథానాయకుడు కృష్ణావతారం మొదలవుతుంది. ఇక కృష్ణుడి లీలలు, కృష్ణుడి చరిత్ర వచ్చిందంటే అది ఎన్ని రోజులైనా సరిపోదు, కానీ ఒక 20 రోజులు అవి అన్నమాట. ఆ 20 రోజులు ఆ శ్రీకృష్ణ చరితామృతం విని తరిద్దాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.